సో రెండవ రోజు క్లాస్ కు అందరికీ సుస్వాగతం. హాయ్, గట్టిగా చెప్పండి, లోపల నుంచి రావాలి. సో ఇప్పటి నుంచి మామూలుగా వాట్సాప్ లో ఎక్కడైనా మీరు మాట్లాడేటప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్తారు, అవును కదా? ఇది దరిద్రం, అసలు అలాంటి పదాలే వాడకూడదు. రాంగ్, టోటల్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అది, గుడ్ మార్నింగ్ అని చెప్పడం. నిన్న అర్థమైంది అనుకుంటుంది, నిన్న వచ్చిన వాళ్ళకి అర్థమైంది, అవునా? సో నేను అప్డేట్ చేశాను దాన్ని, ఏదో నేను క్లాస్లో సరదాగా చెప్తే అది అందరూ మార్చేసి ఇప్పుడు గుడ్ మార్నింగ్ పెట్టట్లేదు. నాకెవరు ఏం పెడుతున్నారు? నో, దరిద్రం కూడా అన్నారు, వాళ్ళు అది కూడా అన్నారు కదా. గుడ్ అంటే మళ్ళీ బ్యాడ్ అంటున్నారు, న్యూడే కాదు, కాదు డివైన్ మార్నింగ్ అంటున్నారు. బికాస్ డివైన్లో ఏమున్నాయి? మూడు గుణాలు సమపాళ్ళలో కలిసి ఉన్నాయి, అంటే అన్నిటికీ స్థానం వచ్చినట్టేగా డివైన్ అంటే. మంచి చెడు అన్నిటికీ స్థానం వచ్చేసింది. సో ఇప్పుడు కొత్తగా అందరూ డివైన్ మార్నింగ్ అంటున్నారు. అమ్మ కొత్తగా ఎవరెవరో డివైన్ మార్నింగ్ పెడతారు, ఓహో నా ఆడియో విని ఉంటారు, ఇల్లు మారిపోయారు అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి డివైన్ మార్నింగ్ అనండి, కొద్దిగా కొత్తగా అనిపించే తెలిసిన వాళ్ళ దగ్గరే పోయి యూజ్ చేయండి. ఎందుకంటే మనం పదాలు, మన పత్రికసారి ఏమన్నారు, మన నోటి మాటలే మన నుదుటి మాటలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మీరు పదాలు మార్చేయండి, మీరు ఏ పదాలు వాడితే అదే భావన లోపల స్థిరమైతుంటాయి. సో గుడ్ మార్నింగ్ అనకండి, ఎప్పుడు గుడ్ డేస్ ఉండవు, బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. పత్రికసారికే బ్యాడ్ డేస్ వచ్చాయి తెలుసు కదా. ఇక్కడ గుడ్ బ్యాడ్ కాదు ముఖ్యం, బ్యాడ్లో ఎలా ఉంటున్నావు అనేది ముఖ్యం. మీరు బ్యాడ్లో కూడా బ్యాలెన్స్గా ఉండగలుగుతున్నారు లేదు అది ముఖ్యం, కానీ కష్టాలు రావని ఎవరు చెప్పలేదు మన న్యూ ఎనర్జీలో. ఎక్కడ కూడా భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడా కష్టాలు రావని. అజ్ఞానంలో మనం ఏమంటున్నాం, దీవిస్తున్నాం, అంతా మంచిగా జరగాలని. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు, కష్టతకాలం సమంగా స్వీకరించాలన్నాడు ఆయన, అర్థమైంది లేదు. సో కాబట్టి పత్రికసారి సమంగా స్వీకరించాడు కాబట్టి దాన్ని మళ్ళీ నార్మల్ అయిపోయాడు, అవును కదా, మళ్ళీ మా పుంజుకుంది సొసైటీ. సో ఇక్కడ కాబట్టి మన పదాలు కరెక్ట్గా వాడండి, కరెక్ట్గా వాడుతూ కొద్దిగా స్లోగా మాట్లాడండి. మాట్లాడితే మీకే క్లియర్గా తెలుస్తుంది మీరు ఎంత పక్షపాతంతో ఉంటున్నారో, కేవలం మంచి వైపే ఉంటున్నారో, అది టోటల్ రాంగ్. అది మీకు, చాలామందికి అది కరెక్టే కావచ్చు, కానీ ప్రస్తుతం మీరు ఈ కాన్సెప్ట్కి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి నిజంగా చేయదలుచుకుంటే ఈ కాన్సెప్ట్ మీరు మంచి వైపు ఉండకూడదు. పరమాత్మ కావాలి, ప్రకృతి కావాలి. మీరు ప్రకృతి ఎలా ఉంటుంది, పక్షపాతంతో ఉంటుందా? మంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా? ఆమె అందరికీ సపోర్ట్ చేస్తుంది, అవును కదా? సో కాబట్టి మీరు ప్రకృతి కావాలి, పురుషుడు కావాలి. పురుషుడు కూడా అంటే శివుడు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, విష్ణు అనుకోండి, శివుడు ఎవరికి వరాలు ఇస్తున్నాడు, మంచి వాళ్ళకా చెడ్డవాళ్ళకా? సో ఆయనకు పక్షపాతం లేదు, ఆయన ఎవరి ఆయన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి వరాలు ఇస్తాడు, ఎంత ఎలాంటి వరమైనా అడిగండి ఇస్తాడు, అవును కదా? సో కాబట్టి మీరు ఆ స్థాయికి ఎలిజిబిలిటీ రావాలి కాబట్టి ఇప్పుడు మీరు సాధనలు పదాలన్నీ మార్చాలి, కొద్దిగా మారండి, అన్నిటికీ మార్చాలి, ఓకేనా? సో డివైన్ మార్నింగ్, ఓకే, లేక డివైన్ ఈవినింగ్, డివైన్ నైట్ ఏదైనా వాడండి. డివైన్ డివైన్ అనండి, డివైన్ అంటే భావన ఏంటి లోపల, మూడు గుణాల యొక్క కలయిక. దివ్యత్వంగా డెఫినేషన్ మీనింగ్ కాదు నేను అడిగి, ఏం డివైన్ అంటే ఏంది మీ ఉద్దేశంలో? మూడు గుణాల యొక్క కలయిక, మూడు గుణాలు సమపాళ్ళలో ఉన్నాయి దైవం దగ్గర, ఆ భావంతో మీరు ఉండి డివైన్ అని అంటున్నారు. అక్కడ తేడా అర్థమైంది కదా. సో నిన్న మీరు కొత్తగా వచ్చారు కదా, నిన్న నేను చెప్పింది ఏంటంటే లాస్ట్లో ధర్మం గురించి చెప్పాను. అసలు ధర్మం అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. ధ్యానం చేస్తున్నాం కానీ దరిద్రం కంటిన్యూ అయితేనే ఉంది, కొన్ని రోజులు బాగుంది, తర్వాత మళ్ళా మామూలే, ఇంకా ఘోరమయ్యేలాగా ఉంది పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచం సపోర్ట్ చేసేది, ఇప్పుడు ప్రపంచం సపోర్ట్ చేయదు. ధ్యానం చేశాక కష్టాలు వచ్చాయి, మంచిగా ఇది నేను చెప్పినట్టు వెళ్ళే ధ్యానంలోకి వెళ్ళావు కదా, చూడు ఏమైంది నీ పరిస్థితి, అంటున్నారు లేదా? రానంత వరకు చూస్తారు, ఇక ఎప్పుడు సమస్యలు వస్తాయా, సంగతి చెప్తాము, మాకు చెప్పకుండా మీరు ధ్యానం చేస్తారా, పూజలను వదిలేస్తారా అని వాళ్ళకుండే కోపం వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు దొరుకుతుందా బాబు అని టైం చూస్తారు, దెబ్బేస్తారు కరెక్ట్గా. ప్రాబ్లం రాగానే మంచిగా 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 డాక్టర్లు కూడా రెడీగా ఉంటారు, ఏ బీపీ షుగర్ ట్యాబ్లెట్ వాడద్దని చెప్పాం కదా, ఎందుకు ఆపేసావో చూడు, 1 ఇయర్లో ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతుందని చెప్పాం కదా అంటాడు. ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు, అంటే మనం ఎప్పుడు ప్రాబ్లంలో ఇరుక్కుంటామా అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు, కానీ చాలా తక్కువ మంది. అది సాధించిన వాళ్ళు అయితేనే చెప్పగలుగుతారు, అందరు చెప్పలేరు. కేవలం ధ్యానంలో ఉండి సాధించలేదనుకోండి, వాళ్ళు చెప్పలేరు ఆ మాట. సో కాబట్టి ఒక ధ్యానం సరిపోదు, మీరు చేసిన పొరపాటు ఏంటంటే కేవలం ధ్యానంలోనే అయిపోయారు, జ్ఞానాన్ని పెంచుకోలేదు. అంటే ఏంటంటే మాకు జ్ఞానం లేదా అనొచ్చు, ఓ ఈ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ అంతా అందరు బుర్రలో ఉన్నది ఆల్మోస్ట్. బుక్స్ చదివిన వాళ్ళు ఎవరు, అవునా కదా, ఇవాళ పందే చదువుతున్నారు. సో అందరికీ జ్ఞానం ఉంది, కానీ ఇది జ్ఞానం కాదు, ఈ జ్ఞానం కాదు నేను చెప్పేది. జ్ఞానం అంటే ఏంటి? మీ లోపల నుంచి రావాలి. మీ లోపల నుంచి రావాలంటే మైండ్లో మైండ్ వాగుతూనే ఉంటుంది, ఇదే బుక్స్లో అటు ఇటు తిప్పి రిమిక్స్ జిమిక్స్ చేసి చెప్తూ ఉంటుంది, అది కాదు జ్ఞానం అంటే. అంటే అదే బుక్స్లో ఉన్నదే మళ్ళీ బయటపడుతుంది, రేపు నేను చెప్పిందే మీ లోపల వచ్చేస్తుంటుంది, అది మీ జ్ఞానం కాదు. అది మీ జ్ఞానం కాదు, అనుభవంలోంచి పుట్టాలి. అర్థమైంది? అనుభవంలోంచి పుట్టాలి జ్ఞానం. మీకు ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం ద్వారా ఆమె ఒక జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం ద్వారా ఆమె తగ్గించుకుంది అనుకోండి, అది అనుభవ జ్ఞానం. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు నేను పెయిన్ వస్తుందని హాయ్ అని అనుకోమన్నాను, అనుకోని తగ్గుతుందని చెప్పాను, తగ్గుతుందట అంటారు తప్ప మీకు రియల్గా ఆ ఫీల్ రాదు, ఆ గట్స్గా మాట్లాడలేరు. ఎప్పుడు వస్తుందంటే మీరు అనుభవంలో పొందినప్పుడు ప్రతిదీ. సో అనుభవమే జ్ఞానం. సో మీకు అనుభవ జ్ఞానం ఉంది కొన్నిట్లలో, కానీ అని ఇంకా పెంచుకోవాలి. ఎంతున్నా సరిపోదు, ఎందుకంటే జ్ఞానము అనంతమైనది, అంతం లేనిది. ఎంత తెలిసినా తక్కువే, నాకు ఎంతో తెలుసు అనుకుంటున్నారు మీరు, కానీ ఇంతే. పత్రిసారి నీకు ఎంత తెలిసాయి బాబు అని ఎవరు అడిగితే సముద్రంలో బకెట్ నీళ్ళు తీసానన్నాడు. పత్రిసారి బకెట్ నీళ్ళు తీస్తే మన పరిస్థితి ఏంటి? సముద్రం ఎక్కడ ఉందో తెలియదు మనకు, తీసిన సంగతి తర్వాత. అవునా కదా? సో జ్ఞానులు అలా ఉంటారు, ఉన్న విషయం ఓపెన్గా ఒప్పుకుంటారు. ఓకేనా? సో నిన్న నేను చెప్పింది ఏంటంటే, మీరు ధర్మ స్థాపన చేయాలి అన్నాను. ధర్మము అంటే ఏంటి? డెఫినేషన్ ఏమిచ్చాను? ధర్మం అంటే మూడు గుణాల కలయిక. మూడు అంటే ఏంటి? పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. ఓకేనా? అందరూ పాజిటివ్ థాట్సే ఉండాలంటారు, కానీ అది రాంగ్. మీకు ఆ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయా లేదా? సో కాబట్టి అంటే సాధ్యం ఇంపాసిబుల్, ఓన్లీ పాజిటివ్ థాట్స్ ఉండడం సాధ్యం కాదు. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు, ఈమె నచ్చలేదు నాకు సపోజు, ఏం చేస్తారు ఆమె చూడండి, ఏమొస్తుంది? నెగిటివ్ ఆలోచన వస్తుంది. ఏంటా అని, ఈమె నచ్చింది, పాజిటివ్ ఆలోచన వస్తుంది. సో ప్రపంచంలో మనుషులు ఒక్కొక్కరు రకంగా ఉంటారండి, నెట్ డెఫినెట్గా మనకు మంచి చెడు ఆలోచనలు వస్తాయి. సో నేనేం చెప్తున్నానంటే, మనకు మూడు ఆలోచనలు ఉంటాయి. మీరు ధర్మస్థాపన చేయాలి. ఎక్కడ చేయాలి ధర్మస్థాపన? ఎక్కడ చేయాలని చెప్పాను? శరీరంలో, మనసులో, హృదయంలో చేయాలి. ఆల్రెడీ ఆత్మ ధర్మంలోనే ఉన్నది, ధర్మంలోనే పుట్టింది, ధర్మంలో పెరిగింది, ధర్మంలోనే ఉంటుంది ఆత్మ. పరమాత్మ అంటేనే ధర్మం ఇంకా. సో కాబట్టి మీకు అక్కడ ధర్మస్థాపన అవసరం లేదు, ఆత్మ ఎప్పుడు పరమానందంలో ఉంటుంది. కానీ ఎక్కడ ధర్మస్థాపన చేయాలి? మీ శరీరంలో చేయాలి. ఎందుకు? శరీరంలో మీరేం కావాలనుకుంటున్నారు? ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండాలని, ఇదే అధర్మం. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు భూమి మీద ఎప్పుడు సదా ఆరోగ్యంగా ఉండని జీవించారు, దరిద్రోద్యమి అది అసాధ్యం, ఇంపాసిబుల్. ఎవరికి సాధ్యం కాలే? ప్రాపంచికమైన వ్యక్తులకు సాధ్యం కాలే, ఆధ్యాత్మిక వ్యక్తులకు అసలే సాధ్యం కాదు. 30 ఏళ్ళకే చచ్చారు ఒక్కొక్కరు. అవునా కదా? మన ప్రాక్టికల్ ప్రూఫ్లు. సో ఎందుకు అంటే వాళ్ళ మెంటాలిటీ ఏంటో మనకు అనవసరం. నేను చెప్పేది ఏంటంటే, ప్రాక్టికల్గా చూస్తే మాత్రం డెఫినెట్గా అందరికీ కష్టసుఖాలు వస్తున్నాయి, అనారోగ్యం వస్తుంది. అవునా? ప్రకృతిని చూడండి, పశువులను చూడండి. మనకంటే బుర్రబుద్ధి ఎక్కువై ఓవర్ చేసేస్తున్నాం, డాక్టర్లు మెడిసిన్లు ఇవన్నీ అనుకున్నాం షార్ట్కట్లు. కానీ ప్రకృతిలో ఉన్న జీవులైతే మందులు వాడట్లేగా, మరి వాటికి కష్టసుఖాలు వస్తున్నాయా లేదా? రోగాలు వస్తున్నాయి లేదా? మనకు మంది వాటికి మందు లేదే లేదు, అవి అవే రిపేర్ చేసుకుంటాయి. అవునా? అలాగే చెట్లను చూడండి, అవి వాటికి కూడా రోగాలు వస్తున్నాయి. చెట్లకు ఎండాకాలం చెట్టు ఎండిపోతుందిగా, సో 3 మంత్స్ ఎండిపోతుంది. అంటే ఏంటి? ప్రతి దాంట్లో మార్పు అనేది ఉంది. అనారోగ్యం ఆరోగ్యం ఇట్లా మీరు అది ఎండిపోవడం అనారోగ్యం అనుకుంటే ఎండిపోవడం అవసరం. ఒకవేళ చెట్టు ఎండిపోకుంటే ఏమైతుంది? ఉంటుందా, నిల్వ ఉంటుందా ఆ చెట్టు? మళ్ళీ కొత్త పూలు కొత్త పళ్ళు వస్తాయా? చూడండి, మీ జీవితంలో దరిద్రంగా ఎందుకు ఉందంటే బికాజ్ మీరు ఎండిపోవట్లే. అలా అని పూర్తిగా ఎండిపోయారు అనుకో, అటే ఏంట ఎండిపోవాలి, మళ్ళీ చిగురించాలి, మరి అది రావాలి. అది రావాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. పాపం ఏదో ప్రాబ్లం వచ్చిందా, అయ్యో నేను రాంగ్ రూట్లో ఉన్నా అనుకుంటే ఆయన ఎండిపోతున్నాడు అంతే. కానీ ఎండిపోవడం మనకు భయం, చచ్చిపోతాడు మేము. దిప్తగా ఉన్నాడు సడన్గా టాప్ అని ఆడడానికి వచ్చిపోలే, పోయినారా లేదా? అరే ఇంత బాగున్నాడు, బాత్రూమ్కి వెళ్ళి ధామని జారిపోయి ఒకటే రోజు ఇద్దరు చనిపోయాను నాకు తెలిసిన వాళ్ళు ఒకటే రోజు. మరి అంత బాగానే ఉన్నాడుగా, గ్రాడ్యువల్గా వెళ్ళిపోవడం కాదు, ఒకటే ఠామ్ వెళ్ళిపోవడం ఇంకా. సో ఇక్కడ ఏ రకంగా అయినా చెప్పచ్చు, మంచిగా ఉన్నాడని నీకు చెప్పే గ్యారెంటీ లేదు, సడన్ టాప్ అనుకోవచ్చు. మనం ఎంత అనుకున్నా జరిగి ఎంత పాజిటివ్ థింకింగ్ అనుకున్నా జరిగే జరుగుతూనే ఉంటాయి. సో అందుకే కష్ట సుఖాలు రావని నేను చెప్పట్లేదు, వస్తాయి. వాటిలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి మనం. సో చాలా మంది సొసైటీలు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంటారు, ఏ మీకు కష్టాలేరో మా దగ్గరకు వస్తే, అది చెప్పేవాడికి ఇంత పెద్ద రోగం ఉంటుంది. సో నమ్మకండి. ఓకేనా? నేను ఏదో కొద్దిగా ఓవర్గా తినేసాను, నేను ఒప్పుదల లేవగానే పులుపు తేనులు వచ్చేసాయి, ఇండైజెషన్ అయిపోయింది. ఈమె ఓ టిఫిన్ లంచ్ లాగా పెట్టింది, పొద్దున లంచ్ చేశారు, మళ్ళా ఈవినింగ్ వెళ్ళగానే ఒకరింటికి వెళ్ళాను వాళ్ళు పిజ్జాలు బర్గర్ ఏవో పెట్టాడు వాళ్ళ అబ్బాయి. ఏ సరే పిల్లలు కదా కొద్దిలాగా తిరిగేశారు, ఇంటికి వెళ్ళి పడుకునే వాళ్ళకి వదిలేవని కొద్దిగా ఇండైజెషన్ అయిపోయింది. నేచురల్ కాదా, ఏదో తేడా చేస్తుంది. ఒకవేళ మన బాడీకి ట్యూన్ అయితే ఓకే, ఒక్కొక్కసారి ట్యూన్ కాకుండా ఇండైజెషన్ అయింది. ఏముంది ఒక రోజు కొద్దిగా పస్తుంటే అదే ట్యూన్ చేసుకుంటుంది మళ్ళీ, అర్థమైంది. సో కాబట్టి మీరు బాడీ స్థాయిలో మీ ప్రకృతిని ఆలో గమనించండి. మీరు ఈ మనుషుల మాట వినకండి, ఈ అందరు మాయలో తెచ్చారు. ఎవ్వరు కూడా మాయకు అతీతంగా లేరు, చాలా తక్కువ మంది వేళ్ల మీద లెక్క పట్టొచ్చేమో మాయకు అతీతంగా ఉన్నవాళ్ళు. సో కాబట్టి మనుషుల మాటలు నమ్మకండి, ఈవెన్ నా మాట కూడా నమ్మకండి. నేను కూడా ఆయన సాధన చేసినప్పుడు ఎవరి మాట నమ్మలే, ఆ బుక్స్ రాసే దరిద్రులు ఇలా కూర్చుంటే వచ్చేస్తుంది అట్లా ఇట్లా అనుకుంటే. అదే సేతని చెప్పాడు, నీకు 1 కోటి రూపాయలు రావాలంటే ఉన్న ఉద్యోగం పోతుందని చెప్పాడు. ఎందుకంటే నీకు ఉద్యోగంలో నెలకు 10,000 వస్తాయి, 1 కోటి రూపాయలు ఎలా వస్తాయి, రావుగా ఆ ఉద్యోగం చేస్తుంటే. కాబట్టి ఉన్న ఉద్యోగం పోయి ఏదో ఏదో కొద్ది కష్టాలు వచ్చాక సడన్ గా ఎక్కడికో వెళ్తారు, అక్కడ ఏదో 1 కోటి రూపాయలు వస్తాయి. కానీ డైరెక్ట్ 1 కోటి రూపాయలు అని ఒక సేతు చెప్పాడు. కానీ ఇంకొక మాస్టర్ ఏం చెప్పాడు, నువ్వు ఊహించుకుంటూ వచ్చేస్తున్నాట, మనకు అది నచ్చింది షార్ట్కట్ కదా, ఏం చేయదు అట్లా కుదిరితే అయిపోతుంది. అంటే కర్మయోగం లేదు, డైరెక్ట్ ఇలా గుర్తు బయలుకొచ్చేది సాధ్యమే. కానీ అది ఎప్పుడు మీరు ఆత్మస్థితిలో ఉంటే మీరు ఎక్కడ జరుగుతాయి, మీరు ఒక బిల్లంలాగా తయారైతే ఇక ముగుతాయి. మీరు ఆత్మస్థితిలో ఎక్కడ ఆలోచించుకుంటూ మనసు వండుకుంటూ తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ ఉన్నారు, అది ఎక్కడ ఆత్మస్థితి? ఆత్మస్థితిలో ఉండడం సాధ్యమైతే ఉందా మనకు? సో లేనప్పుడు మీకు చచ్చినారు, అది వర్కౌట్ కాదు. అది మిరాకిల్ సాధ్యమే, కానీ ఆత్మస్థితిలో మీరు ఉండాలి. ఈ సృష్టిని మొత్తం అర్థం చేసుకోవాలి, అర్థమైనప్పుడు అది మిరాకిల్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి నేను గురువుగా ఎవరిని భావించానంటే ముఖ్యంగా నా సమస్యలు నేను గురువుగా భావించాను. ఇక సమస్యనే అడగడం డైరెక్ట్గా, పత్రిసార్ శాసే గురువు ఉన్నారు, నేను శాసన గురువుగా భావించలేదు, సమస్యలను గురువుగా భావించాను. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లము, ఈ రోగం ఎందుకు వచ్చింది, దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి అని దాన్ని గురుగా భావించాను. అట్లాగే ప్రకృతి ఇంకా అందరినీ గురుగా భావించడం వల్ల నాకు క్లియర్గా అర్థమైపోయింది. దీన్ని చూస్తుంటే ఓకే, ఈ ప్రపంచం ఇస్ మేడప్ ఆఫ్ 3 గుణాలు, 3 స్థితులు, చీకటి, వెలుగు, సంధ్య. సంధ్యా సమయం ఉంటుందిగా. సో ఈ 3 స్థితులతో ఈ ప్రపంచం తయారైంది, ఇన్బిల్ట్. దీన్నే తమో రజ సత్వ గుణాలు అంటున్నాం, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అంటున్నాం, కఫ వాత పిత్తాలు ఇవన్నీ వాడుతున్నాం. సో కాబట్టి మీరు ఈ ప్రపంచంలో వచ్చి మీరు నాకు పాజిటివ్నే ఉండాలంటే ఇంపాసిబుల్. అంబానీ గారికి కూడా నెగిటివ్ ఉన్నాయి, వాడికి కూడా కష్టాలు ఉన్నాయి, మనకు తెలియదు. డబ్బు పరంగా బాగున్నాడు కావచ్చు, కానీ వాడికి కూడా ఎన్నో కష్టాలు. గుళ్ళో చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు, ఎందుకు తిరగాలి? ఏమవసరం అండి, నేను అడుగుతాను. అన్నీ ఉన్నప్పుడు గుడి చుట్టూ ఎందుకు తిరగాలి? గురువులో చుట్టూ ఎందుకు తిరగాలి? అంటే ఏదో వాడు లోపల ఉంది సంథింగ్, ప్రాబ్లం ఉంటేనే కదా గురు. ఇప్పుడు నేను వెళ్తున్నాను గురువు దగ్గరికి, పదిసారి కాలు పట్టుకుని అడుగుతున్నాను, ఎందుకు అడగట్లేదు 10 ఏళ్ళ నుంచి? 4th డే రోజు నాకు ఎన్లైటైన్మెంట్ అయిపోయి వచ్చేసింది, 4వ రోజే. అసలు పదిసారి నేను సెకండ్ గుడి ఇవ్వలేదు, ఆయన వచ్చిస్తేనే నేను తీసుకున్నాను. అడుక్కునే అవసరమే రాలేదు, ఎనర్జీ రాక్కునే అవసరమే రాలేదు నాకు. 4వ రోజే ఆనందం వచ్చింది. అప్పటి నుంచి పరమాత్మ ఎప్పుడంటే అప్పుడు నాకు రెడీగా వచ్చేసాడు, అర్థమైందా? సో కాబట్టి ఈ ప్రపంచంలో మీరు ఉంటున్నారు అంటే ఇక్కడ కష్ట సుఖాలు, న్యూట్రల్, 3 స్థితులు కంపల్సరీ ఉంటాయి. ఈ 3 స్థితుల గురించి తెలుసుకోవడానికే మీరు ఇక్కడికి వచ్చారు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఓన్లీ నాకు పాజిటివ్ కావాలంటే అది వర్కౌట్ కాదు. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు. భూమి మీద ఒక్కడిని చూపించండి కష్టం లేని వాడిని. నాకు ఏదో కష్టం ఉంటుంది, కొందరికి డబ్బు పరంగా ఉండవచ్చు, కొందరికి ఆరోగ్య పరంగా ఉండవచ్చు, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది, కానీ ప్రాబ్లమ్స్ కంపల్సరీ. సో ఇక మనకి ఏం చేయాలి ఇప్పుడు? ప్రాబ్లమ్స్ కంపల్సరీ అన్నప్పుడు ఎట్లా ఆ ప్రాబ్లమ్స్లో ఉండాలో తెలుసుకోవాలంటే అంతే కదా. ఇప్పుడు తప్పదు, ఇద్దరు పిల్లలు ఉంటారు తప్పదు, ఒక ఇద్దరు వ్యతిరేకాలు, ఇప్పుడు ఏం చేయాలి? మనం చంపలేము వాళ్ళని, మార్చలేము, ఏం చేయలేము, ఏం చేయాలి ఇప్పుడు? ఇక వాళ్ళతో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. తెలుసుకుంటే సూపర్గా తెలుసు. మీరు అది తెలుసుకోలేదు, కేవలం ధ్యానం చేస్తాం, రోగాలు తగ్గుతాయి, మాస్టర్లు నడితే ఇంకా ఏ రోగం తగ్గట్లేదు, ఇంకొక గంట పెంచు ధ్యానం. ఇదే తప్ప సొల్యూషన్. మన బుర్ర బుద్ధి మార్చుకోవడం అనేది నేర్పించట్లేదు. ఒక్క ధ్యానం చేయడం దరిద్రం. ఒక్క ధ్యానం చేయడం ఎలాంటిదంటే సిరాజ్ గారు రైల్వే జాబ్ చేసి డబ్బు సంపాదించడం లాంటిది. ఒకవేళకి 50,000 ఎంత సంపాదిస్తున్నాడు? సంపాదిస్తే అయిపోయిందా? ఎంతో అనుకుందాం, 1 లక్ష 2 లక్షల తర్వాత మేము చెప్పొద్దు కదా అసలు విషయం. మళ్ళీ మేము లేదు, 1 లక్ష అంటే అమ్మో 1 లక్ష అయితే నాకు డైమండ్ కావాలంటే పోయి 50,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం. సంపాదిస్తే ఏం లాభం? దాన్ని ఏం చేయాలి? డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోవాలి. తాగి తందనాలు ఆడొచ్చు, ఈమెకి అంతా ఈమెకే ఇచ్చేయచ్చు, ఈమె ఇష్టం నడిపించవచ్చు, పిల్లలకు సరిగా ఇవ్వచ్చు, ఇట్లా ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. సో ధ్యానం ఈజ్ నథింగ్ బట్ సంపాదించడం లాంటిది, శక్తిని సంపాదించడం. ఆ వచ్చిన శక్తిని ఏం చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి తెలుసా మీకు? బుర్ర బుద్ధి మాత్రం మారలే, అదే ఫైటింగ్, అదే యుద్ధం. శక్తి తీసుకొని ఏం చేస్తున్నారు? ఇంకా ఫైటింగ్ ఎక్కువ చేస్తున్నారు, అది ప్రాబ్లం. ప్రేమ కాన్సెప్ట్. ఆత్మ అంటే ప్రేమ, ఫైటింగ్ కాదు, అవును కదా? ప్రేమ, కరుణ అంటున్నాం. కరుణ ఎక్కడుందండి? కరుణ అంటే ఫైటింగ్ ఉంటుందా? కరుణ అంటే ఇక్కడ 100 మంది ఉన్నారు, 100 రకాలుగా ఉన్నారు. 100 రకాలుగా ఉన్న వాళ్ళను యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయాలి. ఈమె మంచిది, ఆమె చెడ్డది, ఈమె న్యూట్రల్, ఒక్కొక్కరు ఒక గుణంతో ఉన్నారు. అందరినీ యాజ్ ఇట్ ఈజ్గా చూడగలగాలి, ఎఫెక్ట్ కాకుండా. అది కరుణ అంటే. కానీ ఈమె రాంగ్ రూట్లో ఉంది, అటు రైట్లో ఉన్నాడు, చీమ ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు ఈమె కాళ్ళు వస్తాయో, ఇలా అంటూ బాధపడుతూ, ఆమె కంటే ఎక్కువ మనం బాధపడుతూ, ఎందుకు రా ఈ జీవితం, ఇదే ఇది కరుణ కాదు. అర్థం చేసుకోవడం, ఆమె ఎందుకు ఆ ప్రాబ్లం పెట్టుకోవచ్చు, ఏం జరుగుతుంది ఆమె లోపల, ముందు అండర్స్టాండింగ్ ఉండాలి. అర్థం చేసుకోకుండా సోమ చెడుకు బాధపడుతూ, అయ్యో మాకు అన్ని కష్టాలండి, ఎవడు రమ్మన్నాడు ఇక్కడ భూమికి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఒక ఆమె అంది, మా అబ్బాయి చచ్చిపోతున్నాడండి, రోజు చైతన్య కాలేజీకి వెళ్ళి పొద్దున వెళ్తే రాత్రి వస్తుండే, ఎందుకైతే అన్నా నేను, బుర్ర బుద్ధి లేదు మీకు అన్నాను. వాడు వచ్చి అడుక్కున్నాడా నేను చైతన్య కాలేజీలో ఏమని, మా అమ్మ కాలేజీలో ఏమని, నీకు తెలియదా ముందే వాడు? వాడికి ఎందుకు చెప్పాడుగా, రేపు పొద్దున ఇటు నుంచి రాత్రి దేటి వరకు వాయించేస్తాం మిమ్మల్ని, మరి ఎందుకేసావు? 100 కిలోల బ్యాగ్ మోయిస్తున్నావు, ఎక్కడ సుఖపడుతున్నారు పిల్లలు? సుఖపడుతున్నారా? ఎక్కడైనా ఎప్పుడు భవిష్యత్తులో సుఖపడతారు? ఎప్పుడు భవిష్యత్తులో సుఖపడతారు? బీటెక్ అయ్యేదో దరిద్రంగా బతుకులే. పోనీ జాబ్ చేసాడు బాగుంటుందంటే అది పొద్దున్న నుంచి సాయంత్రం, అది దరిద్రమే. లేదా 4 లక్షల శాలరీ అబ్బో అనుకుంటాం, ఇక వాడు వాయించేస్తాడు 4 లక్షలు తగ్గట్టుగా, వాడికి 20 లక్షల ప్రాఫిట్ రాలి, వస్తానికి 4 లక్షలు ఇస్తాడు, అంతేనా కదా? మన బతుకులు ఎక్కడుందండి సుఖం ఆనందం? ఎక్కడుంది? దరిద్రపు జీవితాలు ఇవన్నీ. డబ్బుల కోసమే బతుకుతున్నాం, ఉండాలి డబ్బు, కానీ డబ్బే ముఖ్యం కాదు, అన్నీ రావాలి మనం, మనతో మనం ఎంజాయ్ చేసేది కూడా ఉండాలి, టైం కేటా. ఎక్కడుంది టైం? హెక్టిక్ షెడ్యూల్, అందరు బిజీ బిజీ బిజీ, ఏదో బిజీ, ఏదో గొప్ప అనుకుంటున్నారు బిజీ అంటే, దరిద్రం ఆ బిజీ ఉండాలి, ఓవర్ అయిపోతుంది. కొద్దిగా రెస్ట్ ఉండాలి, శరీరం దానికి పరిమితి ఉంటుంది, దానికి కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి. ఒక చిన్న బోడి వెహికల్ ఉంటాయి, మనం 3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇస్తున్నాం, అవునా కదా? మరి దేహం ఇది వెహికల్ లాంటిది, దానికి రెస్ట్ ఇవ్వాలా వద్దా? ఆత్మలో ఉన్నానని పడి దేహాన్ని పట్టించుకోకుండా తిరుగుతా ఎట్లా? దానికి ఇచ్చే విలువ, దానికి ఇవ్వాలి, దానికి రెస్ట్ ఇవ్వాలి, దాన్ని అడగాలి. అయ్యో ప్రప తిరుగుతున్నాను, ఇప్పుడు రెస్ట్ అవసరమా, మన అడుగుదామా వద్దా, అడగాలా వద్దా? లేదు, నీ ఇష్టంలో నువ్వే నిర్ణయం. అసలు బాడీని కన్సిడరే చేయట్లేదు మనం, అతి ఓవర్ అయిపోతుంది అక్కడ. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ధర్మస్థాపన బాడీలో చేయాలి. చేయాలంటే ఆరోగ్యానికి, అనారోగ్యానికి, న్యూట్రల్, మూడింటికి విలువనివ్వాలి. అంటే రెస్ట్ మీకు బాడీ స్థాయిలో యాక్టివ్గా ఉండాలి, ఇన్యాక్టివ్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. దానికి ఇవ్వాల్సిన రెస్ట్ దానికి ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు మనం. అర్థమవుతుంది లేదా క్లియర్గా? సో కాబట్టి బాడీలో ధర్మస్థాపన చేయండి. ఎంతో సీరియస్గా వస్తాం టాపిక్, రానివ్వండి అది ఎందుకు వస్తుంది? పరమాత్మకు కూడా అవకాశం ఇవ్వాలి, కానీ ఎంతో సీరియస్గా వేసేస్తున్నట్టున్నాడు మీ లోపలికి ఏదో. సో కాబట్టి ధర్మస్థాపన బాడీలో చేయాలి అంటే బాడీకి సంబంధించి 3 వ్యతిరేకాలను యాక్సెప్ట్ చేయాలి. 3 వ్యతిరేకాలను యూజ్ చేసుకోవాలి, మంచిని, చెడును, న్యూట్రల్. అనారోగ్యాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోండి. అనారోగ్యాన్ని ఉపయోగించుకుని చెత్త అంతా తీసేయండి లోపల. మన వెంకట చెప్పేవాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా ఫీవర్ రావాలని అనేవాళ్ళే కదా, ఎందుకు? దానివల్ల లోపల పురుగులన్నీ ఉంటే అన్ని పోతాయని. మరి అలాంటి దాన్ని రాగానే డామా టాబ్లెట్ వాడతాయి, అది ఎక్కడ జరుగుతుంది మరి ప్రాసెస్? అర్థమైందా? సో కాబట్టి బాడీ స్థాయిలో 3 గుణాలను సమపాళ్లలో పెట్టుకోండి. అట్లాగే మనసులో ధర్మస్థాపన చేయడం అంటే 3 రకాల ఆలోచనలు కంపల్సరీ ఉండాలి మనిషికి. ఉంటేనే అతను బ్యాలెన్స్గా ఉంటాడు, లేకుంటే ఉండలేడు. సపోజ్ ఈమెను చూడంగా నాకు ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడ్డది, ఏమైపోతుంది అప్పుడు? ఒక బంధం ఏర్పడుతుంది. ఆమె పట్ల నెగిటివ్ అభిప్రాయం కూడా ఏర్పడ్డది అనుకో, అప్పుడు అమ్మో ఏమో మంచిది రా, చెడు కూడా రా అనిపిస్తుంది. అలాగే న్యూట్రల్ అభిప్రాయం ఉంటే, న్యూట్రల్ అంటే రెండింటి యొక్క కలయిక, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, 3 అంటున్నాను కదా. న్యూట్రల్ అంటే ఏంటి? సంధ్య. సంధ్య అంటే ఏం జరుగుతుంది సంధ్యా సమయంలో? ఇటు సూర్యుడు, ఇద్దరి యొక్క కలయిక, చీకటి వెలుగులో ఒక కలయిక జరుగుతుంది. సో న్యూట్రల్ ఇస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. గుర్తుపెట్టుకోండి, చాలా మంది సత్వగుణంలో ఉండి సత్వగుణం ఉంటాయి, ఇంటది లేదు. సత్వగుణం అంటే సడన్ గా సత్వంలో పడిపోతారు. కానీ వాట్ ఈజ్ సత్వగుణ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రజోతమో గుణ. అర్థమైందా లేదు? పాజిటివ్ నెగిటివ్ యొక్క కలయికనే సత్వగుణ. సో కాబట్టి మీకు ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ 2 ఆలోచనలు ఉంటాయి కాబట్టి రెండింటిని యాక్సెప్ట్ చేసి రెండింటిని కాల్పండి. ఎప్పుడైతే కలుపుతారో సంధ్యా సమయం సత్వగుణం వస్తుంది. తర్వాత 3 ఉంటాయి కదా, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అప్పుడు 3 కలపండి మీరు కూడా. సో ఇది దారి. అర్థమైంది లేదు? సో ఇక్కడ 3 రకాల ఆలోచనలు కంపల్సరీ మీకు ఉండాలి. కేవలం పాజిటివ్ ఆలోచనలు ఉంటే చాలా డేంజర్. ఇప్పుడు నా పట్ల మీకు కేవలం పాజిటివ్ అభిప్రాయం ఉంటే నేను ఏమైనా చేయొచ్చు మిమ్మల్ని, గుడ్డిగా నమ్మేస్తారు నన్ను, ఇక మిమ్మల్ని వాడుకుంటా, మోసం చేస్తా, లాక్కుంటా, అయినా కానీ ఆ వ్యామోహంలో పడిపోతారు. సో కాబట్టి మీకు ఎవరిని చూసినా, ఈవెన్ గురుగారు బ్రహ్మదేవుడైనా నమ్మొద్దు గుడ్డిగా, ఎవరు సాయం చేస్తాడని గ్యారంటీ ఏంటి? చేస్తాడా? నమ్మకం లేదు మనకు చేస్తాడని, గ్యారెంటీ లేదు. ఇప్పటివరకు చరిత్రలో 100% సాయం చేసింది ఎక్కడ లేదు ఎవరు కూడా. సో కాబట్టి మీరు మూడు గుణాలు అందరి పట్ల, భర్త అయిన, భార్య అయిన, పిల్లలైన మీ పట్ల మీకు కూడా మూడు రకాల అభిప్రాయాలు కంపల్సరీ. నేను మంచిదాన్ని, చెడ్డదాన్ని, న్యూట్రల్ దాన్ని అనుకోవాలి. మంచి అనుకున్నారా నాశనమే, ముందే చెప్తున్నాను. మీ ముఖ్యంగా మంచోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తాను. ఇది పెద్ద అహంకారం మీ అందరికీ. నేను మంచిదాన్ని, ఏం మంచిదా, ఏంటి మాయను పట్టుకొని మంచిగా గొప్పగా ఫీల్ అవ్వడం ఏంటి? చెడుకు మంచికి తేడానే లేదు పరమాత్మ దృష్టిలో. అదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్, ఏంటంట అంటాడు ఆయన. మంచిని అసలు కేరే చేయడు ఆయన, చేస్తే రెండింటి కేర్ చేస్తాడు, లేకుంటే రెండింటి న్యూట్రల్గా చూస్తాడు ఆయన. ఒక డైరెక్టర్లా మంచి వాళ్ళ చచ్చిన విలువ ఇవ్వడు ఆయన, చెడుతో సమానంగా విలువ ఇస్తాడు. మంచి గుర్తుపెట్టుకోండి, ఆయన పరమాత్మ, ఆయన సాక్షిభూతుడు. సాక్షి అంటే ఏంటి? అందరూ ఒకే రకం చూడడమేగా. మరి చెడ్డోడు ఆయన ఒకే రకంగా ఎందుకు చూస్తున్నాడు మంచితో సమానంగా? అది మీరు అర్థం చేసుకోవాలి. మీకు మంచి అనే బూజు ఉంది, తగ్గించండి మంచిని, 33% పెట్టండి మంచిని. అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు మంచికి స్థానం మీ లోపల. చెడుకు కూడా 33% ఇవ్వండి, దాని అసలే స్థానం ఇవ్వట్లేదు, కానీ అది ఉంది ఆల్రెడీ మీ లోపల. మీరు ఇవ్వద్దు అనుకుంటున్నారు, కానీ ఎంత వద్దు అనుకుంటే అది ఎక్కువ అయిపోతున్నాయి. అవునా? చెడు ఆలోచనలు వద్దనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి? చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలా? ఏ ఎక్కువ వస్తున్నాయి? ఏ ఎక్కువ వస్తున్నాయి చెప్పాలి. ఆమె నమ్మం. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఎవరికి మంచి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి మీకు? చెడట ఏదో మీ అదృష్టం ఎన్ని జన్మల పుణ్యం అని మంచి ఆలోచనలు వస్తున్నాయి, కానీ వీళ్ళందరికీ చాలా చెడు ఆలోచనలు వస్తున్నాయి. సో కాబట్టి మీరు ఎంత వద్దు అనుకుంటే అది ఎక్కువైపోతాయి ఆలోచన. వద్దంట నన్ను రావద్దంట సంగతి చెప్తా, నా ఇల్లు ఈ శరీరం అంటది నెగిటివ్, నా ఇల్లు కూడా అంటది. ఎక్కువ తక్కువ ఆగితే పాజిటివ్ కూడా నెగిటివ్ సపోర్ట్ చేసి అవి రెండు ఫ్రెండ్స్ కదా లోపల, ఇంకెక్కువ చేసేస్తాయి. ఎంతవరకు మీరు దానికి ఉచిత స్థానాన్ని ఇచ్చేంత వరకు మీ లోపల దివ్యమైన స్థానం ఇవ్వాలి చెడు కూడా మంచితో పాటు. ఓకేనా? సో సమానంగా చూడాలి. నిన్న ఎవరు అన్నారు, ఎప్పుడు పరమాత్మను తలుచుకుంటే సాయం చేశాడు, మీరా ఎవరు అన్నారు కదా. సో దానికి ఇంకో భాషలో చెప్పాలంటే, సపోజ్ నేను తిరుగుతున్నాను, ఇప్పుడు పరమాత్మ నా చేతి తిట్టిస్తున్నాడు, తిట్టడం అనే క్యారెక్టర్ నాకు ఇచ్చాడు ఇవాళ అనే భావంలో తిట్టాలి. పరమాత్మ నన్ను పొగుడుమన్నాడు, ఇది దివ్యమైన క్యారెక్టర్ వేస్తున్నాను. పరమాత్మ నన్ను రోగిస్తిగా ఉండుమని పాత్ర ఇచ్చాడు, ఈ పాత్రను నేను దివ్యంగా అనుభవిస్తాను, ఇది దివ్యమైన పాత్ర, ఇది దివ్యమైన అనారోగ్యము, ఇది దివ్యమైన ఆరోగ్యము, ఈ దివ్యమైన తిట్లు, ఈ దివ్యమైన పొగడతలు, ఈ భావంలో ఉండాలి మీరు. ఉన్నారా అంత దివ్యమైన, ఏ క్యారెక్టర్ అనేది దివ్యమైన అంటే ఏంటి? పాత్రధారి సూత్రధారితో కనెక్షన్ తోటి ఉన్నాడు. పాత్రధారి సూత్రధారిని స్మరించుకుంటూ ఆ పాత్రను వేస్తున్నాడు, ఆ అనారోగ్యాన్ని అనుభవిస్తూ, ఈ అనారోగ్యాన్ని దైవం ఇచ్చాడు, దైవ ప్రసాదంగా భావించి మీరు అనుభవిస్తారు. అప్పుడే తలరాత చెరిగిపోతుంది. దైవ ప్రసాదంగా భావించాలి. ఆ కష్టమైన సుఖాన్నైనా అన్నింటినీ ఒకే రకంగా, దైవమే నాకు ఈ పాత్ర ఇచ్చాడు, చెడు పాత్ర, నేను మూడు గుణాలు అనుభవించడానికే భూమి మీదకి వచ్చాను. సో ఇప్పుడు దివ్యమైన తమోగుణ పాత్ర వేస్తున్నా, దివ్యమైన రజోగుణ పాత్ర వేస్తున్నా. ఈ భావంలో ఉండి మీరు చేశారా, సూపర్ 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 రిజల్ట్స్ అవి డెఫినెట్గా వస్తాయి. ఎవడు ఆపలేడు రాకుండా, ఎందుకంటే పరమాత్మ తోడున్నాడుగా. దివ్యమైన చంపడం, అర్జునుడు ఏం చేశాడు? దివ్యంగా చంపాడు. పరమాత్మ పక్కన ఉన్నాడు కదా, అడిగి చంపినా కర్మ అంటుకుందా? దేవుడు నాకు కర్మ అంటుకుంటుందా? అంటదు. దేవుడు లేకుండా మీరు ఏ చేసినా కర్మలు అంటుకుంటాయి, కానీ దేవుడు తోడుంటే నువ్వు ఏ చేసినా పాపం లేదు, నా పుణ్యం లేదు, ఏమి లేదు, ఏది అంటదు. అర్థమైంది కదా? సో కాబట్టి మీరు మనసులో ధర్మస్థాపన చేయాలి. అంటే మూడు గుణాలను సమపాళ్లలో పెట్టుకోవాలి. సమపాళ్లలో పెట్టుకొని మూడింటిని ఉపయోగించుకోవడం రావాలి. మూడింటిని సైమల్టేనియస్గా ఉపయోగించుకోవాలి. మీకు దాని యొక్క విలువ తెలియాలి, మూడు గుణాల యొక్క విలువ. అవి లేకుంటే ఎంత ఒక హ్యాండిక్యాప్డ్ లాగా ఇప్పుడు నడవలేని పరిస్థితి ఎలా ఉందో, మీరు కూడా మానసికంగా వికలాంగులు. మీరు ఈమె శారీరక వికలాంగమే, వికలాంగ ఏదో అంటున్నా, యాక్చువల్గా ఏదో కాళ్ళు రావట్లేదు, కానీ జన్మత కాదు, ప్రజెంట్ అయితే ఈమె నడవలేకపోతుంది కాబట్టి ఒక పదం వాడుతున్నా. కానీ మీరందరూ మానసిక వికలాంగులే, మీరు కూడా శారీరక వికలాంగులే. ఇంకో మాట చెప్పాలంటే, ఎందుకంటే మా అబ్బాయి లేకుంటే నేను ఉండలేనండి, అంటే నా అంగవైకల్యం ఉన్నట్టేగా. తోడు కంపల్సరీ ఒకడు కావాలి బాహ్యంగా. అంటే మీరు వికలాంగులా కాదా? ఈమె కర్ర తోడు అవసరం ఉంది, మీకు మంచి తోడు కావాలి, ఏదైనా ఒకటి తేడా ఏమి. మీ అందరూ మా శారీరక అంగవైకల్యం ఉన్నట్టే మనకు వీడి లేకుండా నేను ఉండలేను అంటున్నారంట. రెండవది మానసిక అంగవైకల్యం. మానసికంగా మీకు తోడు లేదు లోపల, మానసికంగా మూడు ఆలోచనలు సపోర్ట్ లేవు మీకు లోపల. అది కూడా మానసికంగా నాకు జాబ్ వస్తేనే నేను ఆనందంగా ఉంటా అంటే ఏంటి, మానసిక అంగవైకల్యం ఉన్నట్టు మీకు. అంటే మీరు మీ మీద డిపెండ్ అయ్యలేరు, ఆ జాబ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇది కూడా మానసిక అంగవైకల్యమే. అర్థమవుతుంది లేదు? ఒకసారి ఆలోచించండి, దీన్ని నిజంగా మూడు ఆలోచనలు లేకుంటే ఎలా ఉంటాయి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, క్లియర్గా చెప్పండి. నా క్లాస్ వినకముందు మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు నా క్లాస్ వింటున్నారు, ఇప్పుడు మీరు మీకేం కావాలి? కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఏం మాట్లాడద్దు, కొత్త వాళ్ళు చెప్పండి. నా క్లాస్ వినడానికి మీకేం కావాలి? మతి మరుపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? నా క్లాస్ వినడానికి చెప్పండి, ఏదైనా పర్లేదు, తప్పలేదు. మామూలుగా ఏదో చెప్పద్దు, దానికి ఆన్సర్ చెప్పాలి, రెండు కావాలి క్లియర్గా. ఇది ఆడియో విన్నట్టున్నారు, అందుకే మాట్లాడదాం. అదే మామూలుగా మీరు అందరు ఏమనుకుంటారు, మా పిల్లలకు చదవట్లేదండి, మార్కులు రావట్లేదంటే దానికి కారణం ఏమంటారు? మతిమరుపు ఉందండి. అవునా? మతిమరుపు లేకపోవడం వల్లనే మతిమరుపు ఉండాలి. టీచర్ అమ్మ స్కూల్ పెట్టింది, స్కూల్ ఉంది కదా మీకు, అంటుంది ఇట్లా. అదే ఎక్కడికి ఎక్కువ, అదే చెప్తా ఇప్పుడు. సో మీరు అంటున్నారు మతి మార్పు ఉండడం వల్ల ప్రాబ్లం అంటున్నారు, గుర్తుకు రావట్లేదని. కానీ నేనేమంటున్నాను, మతి మార్పు ఎంత ఉండాలంత లేకపోవడం వల్ల మీకు ప్రాబ్లం అంటున్నాను. మీరు అంటున్నారు మన మెమొరీ పవరే ఉండాలి అంటున్నారు నా క్లాస్ వినడానికి. ఇది కరెక్టా? ఒకసారి ఆలోచించండి. మతి మార్పుని శివుడు అంటున్నా, ఎందుకంటే మర్చిపోతాం కాబట్టి. గుర్తుపెట్టుకోవడము విష్ణుమూర్తి అంటాను, న్యూట్రల్ గా ఉండేది బ్రహ్మ. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను మీకు చెప్పాను కదా కొద్దిగా, ఇప్పుడు దాని కొద్దిగా ఇంకా డీటెయిల్గా వెళ్తా, ప్రాక్టికల్కి వచ్చేద్దాము. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు నా క్లాస్ వింటున్నారు, మీకు మతి మార్పు ఉండాలా, మెమొరీ పవర్ ఉండాలా? మామూలుగా అయితే ఏమంటారు నా క్లాస్ విన్నంత వరకు? ఓన్లీ మెమొరీ పవర్ కావాలంటారు. ఒక్క మెమొరీ పవర్ ఉంటే ఏమవుతుంది? ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. మీరు అన్నారు మెమొరీ పవర్ ఉంటేనే బాగుంటుంది. ఒక్క మెమొరీ పవర్ ఉంటే ఏమవుతుంది? అన్ని అంటే మీ సైన్స్ ఎగ్జామ్ రాస్తుంది, సోషల్ ఎగ్జామ్ గుర్తొస్తుంది. ఎట్లా రాస్తారు? అన్ని గుర్తున్నాయి కదా లోపల, మరి అన్ని ఉన్నాయి లేదా, అన్ని చదివారు కదా. సైన్స్ రాసేటప్పుడు సోషల్ గుర్తొస్తే, పోనీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తున్నాం, సెకండ్ ఆన్సర్ కూడా గుర్తొచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? రీమిక్స్లు జీమిక్స్లు. పందుల పెంపకం వచ్చేస్తుంది ఒక స్టేషన్లో, ఒక స్టేషన్లో పిల్లల పెంపకం వచ్చేస్తాయి. మనకు రేడియో స్టేషన్ గుర్తుందా, రాజేంద్ర ప్రసాద్ సినిమా, అట్లా తయారైతే మీ బతుకు. అవునా కదా, రెండు మిక్స్ అయితే ఎలా ఉంటాయి? అవునా? సో ఇప్పుడు మీకు మతి మార్పు కావాలా, మేము పేరు కావాలా? అంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారో అదే గుర్తుకు రావాలి, మిగతా అన్ని గుర్తుకు మర్చి టోటల్ మర్చిపోవాలా? టెంపరీగా మర్చిపోవాలి, కొన్ని పర్మనెంట్గా మర్చిపోయి ఉంటాయి, కొన్ని టెంపరీగా మర్చిపోయి ఉంటాయి, అవునా కదా. సో కాబట్టి శివుడు మీ లైఫ్లో లేక ఉండొద్దని మీరు అంటున్నారు, అందుకే మీ స్కూల్ ఇలా, మీ పిల్లలందరూ మీరు ఇలా అయిపోయారు. ఇప్పుడు శివుడికి స్థానాన్ని ఇవ్వండి లోపల, వాళ్ళు లేకుంటే లైఫే లేదు, సృష్టి లేదు, ఓకేనా? సో ఇప్పుడు మతి మార్పు వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నా క్లాసే వింటారు. ఈ క్లాస్ వింటున్నప్పుడు ఏదో ఆలోచన వచ్చింది అనుకో, నిన్నటిది నేను చెప్పింది గుర్తొచ్చినా, ఒక క్షణం ముందు నేను చెప్పింది గుర్తొచ్చినా నా మాట వినగలుగుతారా? ఆలోచించండి, నా మాట వినాలి అంటే టీచరమ్మ, మీరు టీచరేగా, పిల్లలకి చెప్పండి కరెక్ట్గా. రాంగూడలో తీసుకెళ్ళలేదు ఇప్పటివరకు, మతి మార్పు ఉండకూడదు అన్నారు. సో నా మాటనే 10 నిమిషాలు చెప్పిన కింద చెప్పిన మాట మీకు ఇప్పుడు గుర్తొచ్చింది అనుకో, నా మాట వినగలుగుతారా ఇప్పుడు మాట? అంటే నా మాటనే మీకు గుర్తుకు రావద్దు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా ఉండాలి మరి? అలాంటి పోర్టు అంటే అటు ఏం చేస్తారు, ఇటు నుంచి ఇటు నుంచి వెళ్ళిపోతుందా? అంటే ఇంత చెప్పి వేస్ట్, మొత్తం మర్చిపోయారు అనుకోండి, ప్రజెంట్ వెళ్ళడానికి మొత్తం ఇలా వినేసి ఇలా వెళ్ళిపోతే, ఇక ఇంత చెప్పి వెళ్ళావు, చెవిటి బాధ అంటారు, చెవిటి వాడి మీద శంఖం ఉన్నట్టు ఉంటుంది. ఇంత చెప్పేలా వీటి నుంచి వెళ్ళిపోయి కేవలం మతి మరుపు ఉంటే ఏమి లాగా తయారైతుంది, అన్ని మర్చిపోతుందట. ఎందుకంటే మెమొరీ పవర్ కాలం పెట్టుకుంది కదా, పక్షపాతం. శివుడికి కోపం, నన్ను వద్దంటా నీ సంగతి చెప్తాను, మొత్తం మతి మరుపు ఇంక ఎక్కువైపోయింది. అర్థమైందా? సో మతి మరుపు మరి మెమొరీ పవర్ న్యూట్రల్, ఈ మూడు అవసరమే నా క్లాస్ వినాలంటే. వర్తమానం అంటే మూడు గుణాల యొక్క కలయిక. ఇప్పుడు నా క్లాస్ వినాలంటే ఏం కావాలి? ఒకడు వినాలి. విన్నదేం కావాలి? స్టోర్ కావాలా, డిలీట్ కావాలా? స్టోర్ కావాలా? ఎవరు చేయాలి స్టోరింగ్? వినేవాడు ఎవడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులో వినేవాడు ఎవరు? బ్రహ్మ వింటాడు న్యూట్రల్ గా, విష్ణు ఏం చేస్తాడు? మెయింటైన్ అంటే స్టోర్ చేస్తాడు. శివుడు ఏం చేస్తాడు? డిస్ట్రాయ్. అంటే ఇప్పుడు నా మాట క్లాస్ వినడము అవసరమే, అదే సమయంలో స్టోరింగ్ జరగదు. అదే సమయంలో స్టోర్ కావాలా? నేను చెప్పాక గంటకు స్టోర్ అవుతుందా? వెంటనే స్టోర్ కావాలి. అంటే విష్ణుమూర్తి యాక్టివ్గా ఉండాలా, ఇన్యాక్టివ్గా ఉండాలా? యాక్టివ్గా ఉండి స్టోర్ చేస్తూ ఉండాలి. శివుడు యాక్టివ్ ఉండాలా, ఇన్యాక్టివ్ ఉండాలా? ఆల్రెడీ స్టోర్ అయింది, గుర్తుకు రాకుండా చేయాలి శివుడు. అర్థమైందా లేదా? బ్రహ్మాండం బట్టవేలు అయిందా లేదా? ముగ్గురు త్రిమూర్తులు ఎప్పుడు అవసరమా లేదా మీ జీవితంలో? మరి మీరు ఏం చేశారు? నాకు మత ఎవరిపై ఉండకూడదు అని అవునా కాదా? నా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ ఉందా లేదా చెప్పండి. టీచర్ అమ్మ చెప్పాలి మీరే. సో పిల్లలకు మీరే తెలియదు, మీ అజ్ఞానాన్ని వాళ్ళే పనిచేస్తున్నారు మీలాయకం. మరి ఏం చేస్తారు? కావాలని చేయట్లేదు, వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఇది కొత్తగా అనాలిసిస్ నా ఈ మధ్యలో నాకు స్టార్ట్ అయింది కానీ నాకు కూడా తెలియదు. ఇంకా డీపర్గా సాధన చేస్తుంటే ఇవన్నీ బయటపడ్డాయి. సో మానసిక స్థాయిలో ఎప్పుడు మూడు ఆలోచనలు ఉండవలసిందే. ఓకేనా? అర్థమైంది కదా? అంటే నా మాట వినడానికి ఒకడేమో న్యూట్రల్గా వినాలి, ఒకడేమో స్టోర్ చేయాలి, ఒకడేమో గుర్తుకు రాకుండా చేయాలి. ముగ్గురు అవసరమే. సో మీకు మతి మరపు ఎంతసేపు ఉండాలి 24 అవర్స్లో? మతి మార్పు ఉండే 33%. కానీ మతి మార్పు ఎంతసేపు ఉండాలి మీ జీవితంలో? 24 గంటల్లో ఎంతసేపు ఉండాలి? 24 అవర్స్ అవసరమే. బికాస్ 24 ఈవెన్ నిద్రపోయినా అక్కడ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అక్కడ కూడా డిలీట్ కావాల్సిందే ఉంటాయి. ఈ ప్రపంచం అక్కడ ఎందుకు? అక్కడ అవసరం అయ్యి ప్రభు మనం అక్కడ దైవం దగ్గర తీరడానికో రెస్ట్ తీసుకోవడానికో ఏదో చేస్తున్నాం. ఈ గుర్తుంటాయనుకో ఈ విషయాలు అక్కడ నిద్ర పడుతుందా? సో మతి మార్పు ఎంతసేపు ఉండాలి? మెమరీ పవర్ న్యూట్రల్ అంటే ఎప్పుడు ఎప్పుడు సైమల్టేనియస్? మూడు వేళ్ళు కదులుతున్నాయి. ఎలా కదులుతున్నాయి? ఒక దాని తర్వాత ఒకటి వస్తుందా? ఒకేసారి కదులుతున్నాయా? ఒకేసారి మూడు కదులుతున్నాయి. సరిగమ ఒక పాట పాడుతున్నాను, ఆ పాటలో సరిగమ పదనీసలు ఒకేసారి వస్తున్నాయా, ఒక తర్వాత ఒకటి వస్తున్నాయా? అలా లయబద్ధంగా రావడం వస్తే బాగుంటుంది పాట. దరిద్రంగా వచ్చింది అనుకో, శృతి లేకుండా దరిద్రంగా ఉంటుంది పాట. సో మీ జీవితంలో దరిద్రంగా వస్తున్నాయి, లయబద్ధంగా రావడం లేదు కష్టసుఖాలు. ఒక గంట కష్టం, ఒక గంట సుఖం వస్తే బాగుంటుందా లేదా? కానీ నెల రోజులు అంతా కష్టాలు, తర్వాత నెల రోజులు సుఖం, మళ్ళీ నెల రోజులు ఎందుకు రా జీవితం అని ఆటాడే చచ్చిపోయే పరిస్థితి ఈమెకైతే 15 నుంచి ఉన్నాయి. ఎందుకు? దరిద్రం, బికాస్ ఆఫ్ దరిద్రం మెంటాలిటీ. ఆమెది కాదు, మీ అందరికీ కూడా అదే. మీ అదృష్టం రాలేదానికి వచ్చింది అంతే. ఓకేనా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అపియర్ అవుతుంది ప్రాబ్లము. ఆమెకు బాడీ పరంగా, మీకు మానసికంగా ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో కాబట్టి లయబద్ధంగా మూడు గుణాలు కలిసికట్టుగా నృత్యం చేయట్లే. నృత్యం అంటున్నాను నేను, నృత్యం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి నృత్యం చేయాలి. లక్ష్మీ పార్వతి సరస్వతి ఈ ఆరుగురు అంటే ముగ్గురే కదా, మూడు వీళ్ళు కలిసి నృత్యం చేస్తే సూపర్గా ఉంటుంది లైఫ్. అర్థమైందా? సో మీ జీవితంలో ఈ ముగ్గురు మధ్యలో కోఆపరేషన్ లేకపోవడమే మిస్సింగ్. అర్థమైందిలే? మీకు బాధ వచ్చినప్పుడు ఏమనుకుంటారు? గుర్తుకు వస్తూ ఉంటుంది దానికి, ఏమనుకుంటారు? గుర్తుకు రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటారా లేదా? అంటే మతి మార్పు కావాలి గుర్తు. అమ్మ మతి మారిపోద్దు అంటున్నారు, ఇక ఎలా గుర్తు వస్తూనే ఉంటుంది మంచిగా. మతి మార్పు మీ ఫ్రెండ్ అయిందనుకో, డింగ్ అనేది ఆపేస్తుంది, గుర్తుకు రాకుండా చేస్తుంది. మిమ్మల్ని తిడుతున్నారు అందరూ, అయ్యే ధ్యానంలోకి వచ్చారని, అది గుర్తుకు రాలేదనుకో ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు, డింగ్ అని ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతారు. ఎనర్జీ వచ్చేస్తుంది, బాడీకి వచ్చేస్తుంది. కానీ కళ్ళు మూసుకుని అవి ఆలోచన, వాడు నన్ను అంటాడా, ధ్యానాన్ని విమర్శిస్తాడా, వాడు సంగతి చెప్తాడు, ఈ లోపల కూర్చొని ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు, గంట సేపు ధ్యానం చేశాడు, అసలు కుదిరిందా కొద్దిగా? అదే ఉందా లేదా లోపల? కుళ్ళు ఇచ్చేస్తుంది, ఎట్లయినా చూపించాలి ప్రపంచానికి అంట. నేను ఇప్పుడు ప్రతీకారం తీసుకుంటుందట, మన్నని అంటారా, మా ధ్యానాన్ని అంటారా ఇప్పుడు చూపిస్తా అంటే ఈమె లోపల ఏముంది? ప్రశాంతం ఉందా? వ్యతిరేక భావన శత్రుత్వమే కంటిన్యూ అవుతుంది. అర్థమైంది లేదు? సో కాబట్టి మూడు గుణాలు లయబద్ధంగా రావాల్సిందే. కాబట్టి 24 అవర్స్ ఏదో ఒకటి చేస్తుంటారు కాబట్టి కంపల్సరీ మతి మరపు, మెమరీ పవర్, న్యూట్రల్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పుడు కలిసికట్టుగా ఉండి మీ జీవితాన్ని నడిపిస్తే మీరు ఈ ముగ్గురిని ఉపయోగించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మీరు ఉపయోగించుకోవాలి. అంటే మీరెవరు? అప్పుడు మీరు నిరాకారులైపోవాలి. అర్థమైంది లేదు? మీరు నిరాకారులైతేనే మూడింటిని ఉపయోగించాలి. మీరు బ్రహ్మ అనుకుంటే విష్ణు మహేశ్వరుని ఉపయోగించుకోలేరు. మీరు విష్ణు అనుకున్నా మహేశ్వరుడు అనుకున్నా అది వర్కౌట్ కాదు. మీరు పరమాత్మ నాలుగో వాడైతే మూడు గుణాలతో ఆడుకోగలుగుతారు. తేడా అర్థమైంది లేదా? సో మూడు గుణాలకు అంత విలువ ఉంది, పరమాత్మకు మెంటల్ గాడే కాదు అన్ని తెలిసిపెట్టాడు. సో ఇది పరిస్థితి. సో ధర్మస్థాపన అందుకే చెప్పాను, ధర్మము కొలువై ఉండాలి మీ మనసులో. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పుడు రెడీగా ఉండాలి, కలిసికట్టుగా ఎప్పుడు పని చేయాలి. చేసినప్పుడే సూపర్గా ఉంటుంది మీ లైఫ్, లేకుంటే దరిద్రంగా ఉంటుంది. ఇక హృదయంలో కూడా అవే మూడు రకాల ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా అంతే, అర్థమైంది. సో మూడు రకాల ఫీలింగ్స్ను మీరు దగ్గర పెట్టుకోండి. సో ఇప్పుడు ధర్మం అంటే ఏంటి, ఒరిజినల్ ధర్మం ఏంటి, ధర్మం అంటే ఏంటి, మూడు గుణాలు సమపాళ్లలో ఉండాలి. మీరు ధ్యానం చేసినప్పుడు కష్టపడో ఏదో చేసి మొత్తానికి ఆత్మస్థితికి చేరుతున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు, ప్రశాంత స్థితి ఉంటుంది. కానీ వన్స్ కళ్ళు తిరగని ఏం జరుగుతుంది, ప్రశాంతత మాయం. ఎందుకంటే కళ్ళు తిరగని ఎవరు కనబడతారు, పక్కింటి వాళ్ళు మమ్మల్ని తిరుగుతారా, ఈ సంగతి చెప్తా అయిపోయాయి. ఎక్కడ ఉంది అక్కడ ప్రశాంతత, ఉందా లేదు? ఎందుకు మనసులో ధర్మం కొలువేయలేదు. శత్రువులు మిత్రులు ఉంటారు, సహజం ఉండాల్సిందే. జీవితం అంటేనే శత్రువులు మిత్రులు ఉంటారు అని ఆ శత్రువులకు కూడా మీ లోపల స్థానాన్ని ఇచ్చి వాళ్ళని కూడా దివ్యంగా చూడగలిగితే ఆ శత్రువు కూడా మీ ఫ్రెండ్ అయిపోతాడు, అర్థమైంది. సో కాబట్టి ఒరిజినల్ ధర్మం అంటే ఆ ధర్మంలో మూడు గుణాలు సమపాళ్లలో కలిసి ఏకమైపోయి ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మీ ధర్మం ఏంటి, వాట్ ఈజ్ యువర్ ధర్మ, ధర్మ అంటే ఏం చెప్తారు మీరు? ఇది రాంగ్, మళ్ళీ దాన్ని కూడా కాంట్రవర్సీ ఇవ్వాలి కదా ప్రతిదానికి. సో ఈ ధర్మం అందరికీ కాదు, నాలుగు రకాల ధర్మాలు ఉన్నాయి. నేను చెప్పిన దాంట్లో నేను నా అనాలిసిస్లో ఏంటి ఆ ధర్మము, మనం భూమి మీదకి వచ్చి దేనికోసం వచ్చాము, అనుభవం. ఈ దేని గురించి అనుభవ జ్ఞానం పొందడానికి, అన్ని అంటే అల్టిమేట్గా తమో రజసత్వ గుణాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వచ్చాం. భూమి మీదకి ఎందుకు వచ్చాం, చెడు గుణం అంటే ఏంది, మంచి గుణం అంటే ఏంటి, తటస్థ స్థితి అంటే ఏంటి అనుభవంలో తెలుసుకోవడానికి వచ్చాము. గుర్తుపెట్టుకోండి, మనం వచ్చిందే మూడు గుణాలు గురించి తెలుసుకుని ఫైనల్గా మూడు గుణాలను అతీతంగా చేరుతాం. కానీ ఒరిజినల్గా వచ్చింది ఎందుకోసము, మూడు గుణాల గురించి తెలుసుకోవడం పోం. సో ధర్మం నాలుగు రకాల ధర్మాలు అంటున్నా. సపోజ్ ఎవడైనా కొత్తగా భూమి మీదకి వచ్చాడు అనుకో, వాడు ఏం సాధన చేస్తాడు, డైరెక్ట్ మూడు గుణాలు కలపడమా, వాడి దగ్గర లేనేలేవు మూడు గుణాలు, ఎట్లా కలుపుతాడు మూడు గుణాలు అనుభవపూర్వకంగా వాడు పొందలేదు గత జన్మలోనో లేదో ఈ జన్మలోనో. హౌ యూ కెన్ ఇంటిగ్రేట్, మూడు వస్తువులు ఉంటేనే కదా కలపగలిగే, వండగలిగేది మీరు, మీ దగ్గర లేనేలేదు ఏ వస్తువు లేదు, ఎట్లా వండుతారు మీరు? సో కాబట్టి ఓ ఫస్ట్ వచ్చిన వాడు ఏం చేస్తాడు, దేని మీద సాధన చేస్తాడు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక గుణం మీద సాధన, ఒకటి తమ గుణం మీద, ఒకటి రజోగుణం మీద అనుకోండి, ఏదో ఒక గుణం మీద సాధన చేస్తాడు. సో వాడి ధర్మం ఏంటి అప్పుడు, వాడి ధర్మం ఏంటి, మూడు గుణాలలో ఉండడమా, తమో గుణం మీదనే దృష్టి పెట్టాలి వాడు. శివుడు ఎవరు అంటే తమో గుణ ప్రధానుడు అంటారు మీరు, తెలుసా లేదా? శివుణ్ణి ఎలా పోలుస్తారంటే తమో గుణ ప్రధానుడు, ఎక్కువ తమో గుణాన్ని ప్రదర్శిస్తుంటాడు, అంటే విలన్ పాత్ర వేస్తుంటాడు ఎక్కువ శాతం ఎరుకలో. తమో గుణ లక్షణాలు తాగుతుంటాడు, మీకు అది తాగుపోతే ఎవరో తెలుసా, శివుడే కళ్ళు తాగుతూ ఉంటాడు. ఆయన వల్లే ప్రపంచం నాశనమై తాగుబోతులు తయారయ్యారు. ఈ తాగుబోతులందరికీ అధిపతి ఆయన్నే, కాకపోతే ఆయన చేతిలో ఉంటుంది, మత్తులో ఊగిపోడు. మత్తు కంటే ఈయన హయ్యర్ మత్తు ఉంది కదా ఈయన దగ్గర, నేను కాదు అనేది మీ బుక్స్లోనే ఉన్నాయి కావాలి చదవండి. సో కాబట్టి తమో గుణంలో ఉన్నాడు పని ఏంటి, వాడు ఆ జన్మ అంతే, తాగుతాడు తింటాడు పడుకుంటాడు ఏం పట్టించుకోడాడు అంతే. ఇది అర్థం చేసుకోవాలి మీరు ఫస్ట్. మీరు విమర్శిస్తుంటారు నోరు ఉందా లేదా అని, నువ్వు పెద్ద మంచిగా ఉండి పెద్ద యాక్టివ్గా ఉండగానే ఇన్యాక్టివ్గా ఉంది వాళ్ళని విమర్శిస్తుంటారు, నో అది టోటల్ రాంగ్ రూట్. సో తమో గుణంలో ఉండేవాడి వాడి సాధన అది కూడా దివ్యమైన ఆధ్యాత్మిక సాధన, తమో గుణం మీద సాధన చేయడం అంటే, అర్థమైందా? సో రావణ బ్రహ్మ అన్నారు ఆయన, ఆయన తమో గుణానికి అధిపతి, తమో గుణం ఎక్కువ ఉంది రావణాసురుడికి. రావణ బ్రహ్మ అన్నారా లేదా, అంటే ఆ గుణాలను కూడా అంత ఉపయోగించుకున్నాడు, అంత డీపర్గా దాన్ని తెలుసుకున్నాడు అనుభవంలో, కాబట్టి ఆయన బ్రహ్మ అన్నారు. ఆయన మామూలు రాక్షసులను నల్లే ఆయన్ని అన్నారు, రాముడే సల్యూట్ చేశాడు ఆయనకు ఒక స్థితిలో, అర్థమైందా లేదు? సో తమో గుణం మీద రీసెర్చ్ చేసేటప్పుడు వాడి దృష్టి ఏముంటుంది, దేని మీద ఉంటుంది, వాడు తమో గుణం వైపే ఉంటాడు. నేను విలన్ పాత్రనే వేస్తా ఈ జన్మ అంతా, ఉంటారు కదా సినిమాలో ఈ విలన్లు, వాళ్ళు విలన్ పాత్రలే వేస్తారు. సో అట్లా తమో గుణం రీసెర్చ్ చేసేవాడు కేవలం తమో గుణం పాత్రలే వేస్తాడు వాడు. ఆ తమో గుణం అంటే ఏంటో తెలుసుకుంటాడు. తెలుసుకుంటూ రజోగుణం వాడితోటి సత్వగుణం వస్తాడు ఏం చేస్తాడు? ఫైటింగ్. హానరింగ్ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, వాడిని నాశనం చేసేసి ఫస్ట్లో బాగానే ఉంటుంది, తర్వాత మొత్తం తమో గుణం వాడే ఉండాలని మొత్తం రజోగుణం వీళ్ళని చంపాలని ట్రై చేస్తాడు. అది సాధ్యం అసాధ్యము, కానీ వీడి ప్రయత్నం వీడు చేస్తాడు. ఇది తమో గుణ ధర్మం. మారిపోయింది సీన్, ఫైనల్గా చురుకు అంటించాలి కదా. మరి అందరి పట్ల మనకు సమభావం రావాలి, అందరూ పర్ఫెక్ట్గా దివ్యంగా ఉన్నారని తెలియాలి. ఇప్పుడు ఎవడో మూడు గుణాలు, ఇప్పుడు మూడు గుణాలు సాధన చేస్తారు మీరు, ఏంటంటే ఒక గుణాన్ని పట్టుకున్నాం అనుకోని తిరుగుతారు మీరు. ఆగా మళ్ళీ నాకు తెలుసు విషయం. ఐడెంటిటీ క్రియేట్ అయ్యారు, నువ్వు ఎవడు అంటే మూడు గుణాలకు అధిపతిని అని ఒక్క గుణాన్ని ఉన్నవాడిని మీరు విమర్శిస్తారు. సో అది రావద్దు అని ముందే హెచ్చరిక చేస్తున్నాను. తమో గుణంలో ఉన్నవాడు కేవలం తమో గుణంలోనే ఉంటాడు. వాడు ఉండవలసిందే, సృష్టి నడవదు లేకుంటే కొలాప్స్ అయిపోతుంది. అర్థమైందిగా. నెక్స్ట్ రజోగుణం. రజోగుణం అంటే యాక్టివ్గా ఉండి, పాజిటివ్గా ఉండి, చురుగ్గా ఉంటూ అన్ని నడిపిస్తూ ఉంటాడు వాడు జీవితాన్ని. వాడిని చూడగానే మాకు చాలా బాగా, అబ్బాయి ఇంత బాధ్యత తీసుకుంటాడండి అని మీకు బాగా అనిపిస్తుంది. కానీ మీ జీవితాలు దరిద్రంగా తయారవుతాయి కేవలం రజోగుణం ఉంటే, కేవలం బాధ్యత తీసుకుంటే. ఎందుకు? మీరందరూ విధవలు తయారవుతారు. సపోజ్ మీ ఆయన ఏం పనిలేదు, పాపం మా ఆవిడ కష్టపడకూడదని అంత బాధ్యత తీసుకున్నాడు అనుకో, ఏం జరుగుతుంది? మీకేమైనా వస్తుందా? టూర్కి వెళ్ళాడు అప్పుడు ఏం చేస్తారు? దడ దడ భయం, బయటికి వెళ్ళాడు భయం, కూరగాయలు బేరం చేయడం భయం. మీరు ప్రేమ అనుకుంటున్నారు, అది దరిద్ర ప్రేమ. అది నేర్పించాలి పిల్లలకు, భార్య భర్త పిల్లలకు నేర్పించాలి. రేపు నేను లేకున్న వాళ్ళు ఉండగలగాలి, వాళ్ళ కాళ్ళ మీద ఉండే అలా నేర్పించాలి. కానీ ఎందుకో అతి ప్రేమ. ఇక్కడ ఒక ఆమె ఉంది మన ఎమర్జీ ఫాలోవర్, చెప్పాను కదా, వాళ్ళ భర్త ఎలాంటివాడు అంటే రెడ్ కార్పెట్ ఆమెకి ఇంట్లో అన్నీ చేసి పెట్టేవాడు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఇక ఆమె పరిస్థితి చూడండి. ఇద్దరు బుడ్డి బుడ్డి పిల్లలు, ఎంత ఘోరం, ఎంత ప్రేమ అండి ఆ భర్తకు. ఓవర్ ప్రేమ అయిపోయింది. అది ప్రేమ ఉండాలి, కానీ అది అతిగా చేశాడు. ఆయనకు తెలియలేదు, ఈమెకు కూడా తెలియలేదు. ఓన్లీ వాళ్ళ ఇంట్లో పనులు తప్ప ఆమెకి కూరగాయలు బేరం చేయడం తెలియదు. అంటే ఎంత ఘోరం. ఏం శాశ్వతంగా ఉంటారు ఎక్కడేమైనా మీరు? గ్యారెంటీ ఉందా? మరి ఉంటామో తెలియదు, ఉండమో తెలియనప్పుడు పిల్లలందరికీ మన చుట్టూ ఉన్న వాళ్లకు వాళ్ళ బాధ్యత వాళ్ళకి అప్ప చెప్పాలా వద్దా? అలాంటి పూర్తిగా వదిలేమని చెప్పట్లేదు నేను. ఫస్ట్ చేయబట్టుకున్నాడు అని తర్వాత వదిలేను మెల్లమెల్లిగా. కానీ ఓవర్ బాధ్యత తీసుకున్నాడు ఆయన. సో రజగుణం కూడా అతిగా ఉంటే అతి యాక్టివ్నెస్ వలన పిల్లలందరూ విధవలు తయారవుతారు. ఒక అబ్బాయి అయితే వాళ్ళ నాన్న తిడుతుంటాడు, బీటెక్ అయ్యేంత వరకు మా నాన్న దగ్గర తెచ్చా ఒక్క పని చెప్పలే, ఇప్పుడు సడన్గా పెళ్లి చేసినాక బెంగళూరు పంపించారు, నేను ఎట్లా బతకాలి ఇక్కడ అన్నాడు. ఏమీ తెలియదు నాకు. దరిద్ర ప్రేమలు ఇవన్నీ. సో రజగుణం ఎక్కువైతే ప్రాబ్లం. రజగుణం ఉండాలి ఎంత, కానీ కొద్దిగా ఎక్కువైపోతుంది. మరి రజగుణం ప్రధానంలో ఉన్నప్పుడు వాడు రజగుణాన్ని బాగా యాక్టివ్గా గొప్పగా చూపించుకో. ఇక్కడ పిల్లలను సుఖపెట్టద్దని పైకి పైకే, సుఖపెట్టాలని పై పైకే, లోపల అంతా క్రెడిట్ నాకే రావాలి, నన్ను ఇవ్వకూడాలి, ఇది ఉంటుంది లోపల. అర్థమేదా? సో రజోగుణము సాధన చేసేవాళ్ళు తప్పదు, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరు కొద్దిగా ఇబ్బంది పడాల్సిందే, ఎవరికి సగం సగమే ఉంటుంది, నాలెడ్జ్ ఏమి ఉండదు. బికాజ్ వీడే యాక్టివ్గా ఉంటాడు కాబట్టి మిగతా అందరూ ఇన్యాక్టివ్ అవుతారు తప్పదు. సో ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పదు. మనం మూడు గుణాల సాధనలో 33కి వస్తాం, కానీ ఓన్లీ రజోగుణం సాధన చేసేటప్పుడు మనం కూడా ఎదవల్లాగా ఫుల్ యాక్టివ్ ఉన్నాం. సో కాబట్టి ఆ రజోగుణ ప్రధానుడు డెఫినెట్గా రజోగుణం మీదనే రీసెర్చ్ చేస్తాడు. ఎవరిని విమర్శిస్తాడు? తమోగుణాన్ని, సత్వగుణాన్ని. సత్వగుణం వాడు బ్యాలెన్స్గా ఉంటాడు, ధ్యానం చేస్తూ కొద్దిగా యాక్టివ్గా ఎఫెక్ట్గా రియాక్ట్ అయ్యకూడదు. నీ చీము రక్తం లేదు, నువ్వు మొగడు కాదురా, నువ్వు వాడదని కాదురా అని తిరుగుతుంటాడు. రియాక్ట్ కావాలి కావాలంటే అలా కూర్చుంటావని అంటూ ఉంటా అంటారులేదా? అంటే న్యూట్రల్గా ఉన్నవాడికి కోపం, నీకు బుద్ధి లేదా అని. ఇక చెడ్డోడిని ఎలాగో సమర్పోతుంది, ఏ సమర్పోతేదా అని తిడుతూనే ఉంటాడు. అది వీడెందుకు బాగున్నట్టు రోగాలతో టాప్ పడి ఎప్పుడు పోతాడో తెలియదు. ఫుల్ యాక్టివ్. నన్ను నేనే తిట్టుకుంటానే అందరూ తిడతారు, ఏమో సరదాగా. ఒక్క తిట్లు కాదు కదా, ఒక్క తిట్టే చేయట్లేదు అని పొగుడుతున్నాను, తిడుతున్నాను, రెండు ఉన్నాయి కాబట్టి నాకే కర్మలు అంటావు నాకు తెలుసు. తిడితే కర్మ అంటుకుంటుంది అది. అది సీరియస్ అయిపోతే కోపం వచ్చేస్తుంది మీకు కూడా, కానీ అది ఒక ఆటలాగా తిడుతున్నట్టుగా ఉంది. సీరియస్ ఉంది, జోకు అన్నీ ఉన్నాయి అక్కడ. అర్థమైంది కదా? సో కాబట్టి రజోగుణం ప్రధానంలో ఉన్నవాళ్ళు కేవలం రజోగుణం మీదనే రీసెర్చ్ చేస్తారు. ఇంకా సత్వగుణం, ఇది చాలా డేంజరెస్ట్ డేంజర్. ఇది ఈ మాయ నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఇది కూడా మాయనే అంటున్నాను. ఈ సత్వగుణములు ఎవరుంటారు? మీకు తెలిసిన ఈ గురువులందరూ ఈ దరిద్ర మాయను పట్టుకొని ఉంటారు. ఈ దరిద్ర మాయ అంటున్నా సత్వగుణం.
ఎ బ్యాలెన్స్.
తిట్టినా ఇలానే ఉండాలి, పొగిడిన ఇంతే ఇంకా చీము రక్తం లేదు వీళ్ళకి, ఇంతే బుద్ధుడిలాగా లాఫింగ్ బుద్ధ.
ఎందుకా బతుకు
అంటే పక్కింటాడు అని చచ్చినా ఇంకా నిలబడ్డా అంట. ఇది కరెక్టా చెప్పండి. ఏడ్చే దగ్గర ఏడవలా వద్దా? చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు సహజంగా ఉంటారా? వాళ్ళు ఏడుస్తారా, నవ్వుతారా, ఎలా ఉంటారు? అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర సరదాగా, అందుకే అంత చురుకుగా అంత యాక్టివ్గా ఉంటారు, అవునా కదా? సో వాడు మూడు గుణాలు ఆడుకుంటున్నాడు, వాడు మూడు గుణాలతో ఉన్నాయి వాడి దగ్గర, ఒకటే లేదు. ఎప్పుడు నవ్వట్లేదు, ఏడుస్తున్నాడు నవ్వుతున్నాడు, ఏది చేసినా 100% సంపూర్ణంగా ఇన్వాల్వ్ అవుతాడు. అర్థమైందా లేదు? సో ఈ సత్వగుణం చాలా డేంజరస్. ఎందుకు అంటే ప్రపంచం అంతా మెచ్చుతుంది ఈ గుణాన్ని, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అబ్బా ఎంత ఎప్పుడు నవ్వుతూ ఇలా ఉంటాడండి, ఎంత బాగుంటుందని అందరూ పొగుడుతుంటే ఇక ఎనర్జీ ఇక్కడి నుంచి వచ్చేస్తారు జనాల నుంచి. ఇక వీడి లోపలికి ఎందుకు వెళ్తాడు, ఆత్మ దగ్గర ఆత్మ ఎందుకు బయటనే వచ్చాయి అన్ని. వాళ్ళు ఎప్పుడు నవ్వుతున్నాయి, ఆ ఫేసులు చూస్తే నా దరిద్ర ఫేస్ ఏమి కనబడలేదు, అట్రాక్షన్ లేదు, పాడలేదు. ఆ సత్వగుణంలో ఉన్న చూడండి, ఆ మెరుపు ఏంటి, ఆ కళ ఏంటి, ఆ బ్యాలెన్స్ ఏంటి, ఉంటారా లేదా? నిజంగా చూసారా లేదా టీవీలో వాళ్ళు క్లాసులు చెప్తుంటే? కానీ దరిద్రపు రోగాలు ఉన్నాయి వాళ్లకు, దరిద్రపు రోగాలు ఉన్నాయి దేశ వాళ్లకు. ఇంత బ్యాలెన్స్ ఉండి ఇంత ఆనందంగా ఉన్నా వీళ్ళకి రోగాలు ఎందుకు వస్తున్నాయి? అదే అదే ఆమెకి కొద్దిగా ఓరుగా ఉందిలేండి. అల్లు అర్జున్ సినిమా కంటే వీళ్ళు కొద్దిగా ఉంటున్నారు, మంచిగా జ్ఞానంతో ఉన్నారు, నేను కాదనట్లే. బట్ అల్లు అర్జున్ సినిమాలో అది యాక్షన్ చేస్తుంది కదా హీరోయిన్, ఇతనే ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఇన్సైడ్ కూడా కొద్దిగా బ్యాలెన్స్ గా ఉంటారు, ఇదేమో సప్రెస్ చేసుకుంటూ బయటికి యాక్షన్ చేస్తున్నట్టు ఉంటుంది. సో వాళ్ళు ఇన్సైడ్ కూడా బ్యాలెన్స్ గా ఉంటారు, కానీ ఎప్పుడూ బ్యాలెన్స్ ఉండడం కూడా డేంజరే, అది కూడా సమస్యలకు కారణమవుతుంది. మీ ఎదుగుదల ఉండదు, కేవలం బ్యాలెన్సే ఉంటాయి. బ్యాలెన్స్ ఉంది కానీ బ్యాలెన్స్ ఎప్పుడు ఉండకూడదు. ఎందుకు అంటే ఎగ్జాంపుల్, సపోజ్ ఈమెకు ఇప్పుడు ఈమె ప్రాబ్లం క్లియర్ కావాలంటే ఈమె పెయిన్ రావాలి. ఎగ్జాంపుల్ నా దృష్టి, నాకున్న అవగాహన ప్రకారం పెయిన్ రాకుండా మీరైతే జరగదు, డెఫినెట్గా ఏదో ఒక నెగిటివ్ సింప్టమ్ వస్తుంది. సో అది ఎంత అవసరం అక్కడ పెయిన్ రా, ఎంత పెయిన్ అవసరము, సారీ అది ఎంత అవసరమో మనకు తెలియదు, ఆ ప్రాబ్లంకి ఎంత అవసరమో. ఎగ్జాంపుల్ ఒక 60% అవసరం అనుకుందాం, ఓకేనా? సో 60% అవసరం అనుకుంటే బ్యాలెన్స్గా ఉన్నవాడు ఏ స్థితిలో ఉంటాడు, తమ సత్వగుణంలో ఉన్నవాడు 50% ఉంటాడు. అంటే వాడికి వచ్చే ఫీలింగ్స్ అన్నీ లోపల ఏవైనా బాడీ లెవెల్లో మైండ్ లెవెల్లో ఏ స్టేజ్లో ఉంటాయి, 50%. కానీ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి ఎంత అవసరము, చచ్చినా 60 ఎనర్జీ పుట్టదు లోపల, బికాజ్ వీళ్ళు సత్వగుణం మీద సాధన చేస్తున్నారు కాబట్టి. అధర్మమే ఒక స్థితి వరకు ధర్మమే, ఎందుకంటే సత్వగుణం మీద సాధన చేయాలి. కానీ సత్వగుణం పట్టుకున్నారనుకోండి, దాని పట్ల బంధం పెంచుకున్నారనుకోండి, నాదే కరెక్ట్ నీ తప్పు అన్నారా, అయిపోయింది. వీడు మాయలో మళ్ళీ ఇరుక్కున్నాడు. ఎదుటి వాడిని అర్థం చేసుకున్నారే నో ప్రాబ్లం, అంటే అర్థం చేసుకుని నేను 2-3 రకాలు మాట్లాడుతున్నాను పద, కానీ అర్థం చేసుకోకుండా కేవలం విమర్శించాలా, కథం కర్మ అనుకుంటుంది ఇక అంతే. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, బ్యాలెన్స్గా ఉంటారు, ఎందుకమ్మా అంత కోపం అంటది ఎందుకు పొద్దు ఊరు కదా, కాళ్ళే లేవు పొద్దు లేవు కొట్టేస్తాడు. అది అది ఏం చేస్తుందో నాకు తెలియదు, సరదాగా అంటున్నాను. ఏముందని బయట కుహంకారం, ఏం సాధించామండి? ఏదో బోర్డు మోటార్ బుక్స్ చదివి అడ్డి ఇది చెప్పడం కాదు, మనకు ప్రాక్టికల్గా ఏం వచ్చింది. ప్రాక్టికల్కి వస్తే నేను ఒప్పుకుంటా గోపాన్ని, అయినా కానీ నెక్స్ట్ స్టేజ్కి అప్పుడు వస్తుందని గ్యారంటీ లేదు. నాకు నిన్న ప్రాబ్లం వచ్చి తగ్గింది, ఇప్పుడు ప్రాబ్లం కా సొల్యూషన్ పనిచేయదు, నా దిన జ్ఞానం నాకే పనిచేయదని చెప్పాను, చెప్పాను కదా నిన్న. నాకు వచ్చే ప్రాబ్లం ఏ ప్రాబ్లం, ఇంటర్ ప్రాబ్లం వస్తుంది, అంటే నా జ్ఞానం నాకు కూడా పనిచేయదు. ఇంకేం చేయాలి, చచ్చుకుంటూ అహంకారం బ్యాలెన్స్ చేసుకొని ఉండాలి, ఎంత జ్ఞానం ఉన్నా వేస్ట్. అర్థమైంది కదా? సో ఈ సత్వగుణం అన్నిటికంటే డేంజరెస్ట్ మాయ, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నవాళ్ళు చాలామంది మెచ్చుకుంటారు కాబట్టి వీళ్ళు ఈ మాయను వదలరు. సో వాళ్ళ ఆచరణాత్మకంగా చూస్తే గమనిస్తే సత్వగుణం డామినేషన్ చేస్తుంటుంది వాళ్ళ మాటల్లో, పదాలు సూపర్ పదాలు వస్తాయి. ఓ ఇక పదాలు వింటుంటే మైమర్చిపోతాం మనం, కానీ దరిద్రంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు కూడా. నేను ఈ క్వశ్చన్ అడిగాను నా లోపల, ఎందుకు ఇంత సత్వగుణం ఇంత ఆనందంగా ఉన్నాయి, దరిద్రంగా ఎందుకు ఉంది బాడీ పరంగా అంటే, అరే బాబు సత్వగుణాన్ని పట్టుకున్నారు అని వచ్చింది. రజోగుణం తమోగుణం కూడా ఉండాలి. రజోగుణం అంటే 100% అనుకో, సపోజ్ తమోగుణం అంటే 0 అనుకో, 50 degrees బ్యాలెన్స్ సత్వగుణం. కానీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్కు, కొన్ని ప్రాబ్లమ్స్కు 80% అవసరం ఉండవచ్చు పెయిన్, లేదా కొన్ని ప్రాబ్లమ్స్ 20 అవసరం ఉండవచ్చు. కానీ 20 అవసరంలో నీకు 50 వస్తుంది, 80 అవసరంలో 50 వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్ అవుతుందా బ్యాలెన్సా? అతి అవసరం ఉన్న దగ్గర కూడా కోపం రాదు, మంచిగా వాడుకుని వదిలేయచ్చు మీ ఇష్టం వచ్చినట్టుగా. అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్ని, కొద్దిగా డీపర్ సబ్జెక్ట్ ఇది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, 4 రకాల ధర్మాలు ఉన్నాయి. ఈ 3 ధర్మాలు అయిపోయిన వాడే, 3 గుణాల పట్ల విసుగు చెందిన వాడే 4వ స్థితికి వస్తాడు, వాడే న్యూ ఎనర్జీ మాస్టర్. సో న్యూ ఎనర్జీ అంటే ఏంటో కాదు, 3 గుణాల యొక్క కలయిక. అర్థమైందా లేదా? సో న్యూ ఎనర్జీ అంటే శక్తి పుట్టదు కదా, పుట్టదు గిట్టదు. కానీ మీరు ధ్యానం చేసి ఆత్మస్థితికి వెళ్తే ప్యూర్ ఎనర్జీ అలాగే ఉంటుంది, దానికి రూపం లేదు, నిరాకారం. కానీ వన్స్ రూపం దాల్చిందంటే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. ఆ రూపం ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏ స్థాయిలో ఉంటుంది? శారీరక స్థాయిలో రూపాలు ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, ఆరోగ్యం, అనారోగ్యం. మానసిక స్థాయిలో ఆలోచనలు, హృదయ స్థాయిలో అనుభూతులు, ఈ 3 స్థాయిలో ఉంటాయి రూపాలు. ఓకేనా? సో వాట్ ఈజ్ న్యూ ఎనర్జీ అంటే, ఈ ఇది న్యూ ఎనర్జీ కాదు, ఆత్మస్థితిలో ప్యూర్ ఎనర్జీయే. దాని న్యూ ఎనర్జీ అంటే కొత్తగా పుట్టేది ఏం లేదు, ప్యూర్ ఎనర్జీయే ఉంటుంది, నిరాకారమే ఉంటుంది. సో న్యూ ఎనర్జీ అంటే ఏంటి? ఈ స్థాయిలో 3 ఉన్నాయే, 3 విడిగా ఉన్నాయి, ఈ 3 మధ్యలో ఏదో జరుగుతుంది, జరిగినప్పుడు ఏదో పుడుతుంది, అది న్యూ ఎనర్జీ. కాంబినేషన్ కాదు, కలయిక వల్ల. ఎప్పుడు కలిసి ఉండవు, విడిగానే ఉంటాయి. మనసులో 3 గుణాలు చచ్చినా కలవవు, ఉంటాయి 3, అంటే ఏకమైపోవు, విడిగా ఉంటాయి. సో విడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనకు 5 వేళ్ళు ఇప్పుడు ఉన్నాయి విడిగా, 1 వేలుతో ఇట్లంటే ఏమైనా బలం ఉంటుందా? సో ఈమెను కొట్టాలంటే ఏం చేయాలి? 5 వేలు విడిగా ఉంటే ఇట్ల పట్టి అనొచ్చు, పంజాలాగా దానికి బలం ఉంటుంది, లేదా ఇట్ల పట్టి ఒక గుద్దు గుద్దొచ్చు. సో పవర్ ఎప్పుడు వస్తుంది? అయితే విడిగా ఉన్నా, విడిగా ఉన్న దాన్ని ఒకేసారి ఉపయోగించుకోవాలి, లేదా ఒకటి చేసి. సో న్యూ ఎనర్జీ అంటే విడిగా ఉంటున్నాయి కాబట్టి మనసులో, ఆ ఉన్న విడిగా ఉన్న 3 ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ యుద్ధం క్రియేట్ చేస్తున్నారు, ఒకవైపు ఉండి ఒక ఫైట్ చేస్తున్నారు, దానివల్ల ఏం పుడుతున్నాయో తెలుసు. శక్తి దిగజారుతూ ఉంటుంది, శక్తిని మా చంపలేము, ఒక రూపం నుంచి ఇంకో రూపంగా మారుతుంది. మీరు యుద్ధం చేస్తే ఏ రూపంగా మారుతుంది? అనారోగ్యంతో యుద్ధం చేశారనుకోండి, ఏ రూపంగా మారుతుంది? అది ఇంకా ఘోరమైన అనారోగ్యంగా మారిపోయి మిమ్మల్ని చంపేస్తుంది, బికాజ్ యుద్ధం చేస్తున్నారు, బికాజ్ మీరు శత్రు అనే భావనలో ఉన్నారు. దాని అర్థమైంది లేదు? ఎప్పుడు అనారోగ్యం ఎదిగి ఆరోగ్యంగా మారుతుంది, ఎప్పుడు అనారోగ్యం ఎరిగి దైవం దగ్గర, అనారోగ్యమే మిమ్మల్ని దైవం దగ్గర తీసుకెళ్తుంది. ఇది విచిత్రమైన విషయం, ఎవరికి తెలియని విషయం. అనితా మోర్జాన్ విషయంలో జరిగింది అదే, అనారోగ్యమే క్యాన్సరే ఆమెకు తీసుకెళ్ళింది. ఎందుకంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, న్యూట్రల్. ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి? ఇక్కడి నుంచేగా, అంటే పరమాత్మనే 3 పుట్టించాడు కదా. సో అన్నిటికీ మూలం ఎవరు? పరమాత్మ చెడులో లేడా, అనారోగ్యంలో లేడా, దగ్గులో లేడా? అన్నిట్లలో ఉన్నాడు. ఆయన లేని ప్లేస్ ఎంత ఎక్కడ ఉంది? ఇందుగలడు అన్నట్టు అంతటా ఆయన ఉన్నాడు. సో ఆ నెగిటివ్లో మీరు దైవాన్ని చూడగలగాలి. సో నేనేం చెప్తున్నానంటే, 3 గుణాల మధ్యలో మిత్రత్వం ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది? ఆ శక్తి ఎదుగుతుంది, కొత్త రూపాన్ని దాలుస్తుంది, దివ్యమైన ఆ కొత్త రూపం దాల్చు దాల్చు దైవం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఈ అనారోగ్యమే, అనారోగ్యం వస్తుంటే సంతోషపడతారు, దీని ద్వారా కూడా దైవం దగ్గరికి తెలిసి పర్వాలేదు అని. కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కొద్ది కొద్దిగా శృతిగా కట్టం బ్యాలెన్స్గా ఉండగలుగుతారు, సూపర్గా ఆనంద స్థితి తీసుకెళ్తుంది మిమ్మల్ని. సో అర్థమైంది కదా? సో 3 గుణాల మధ్యలో ఏముండాలి? మిత్రత్వం. మిత్రత్వం ఉంటే ఏమవుతుంది? 2G ఫోన్ నుంచి 3G ఫోన్ వస్తుంది. 3 గుణాల మధ్యలో శత్రుత్వం ఉంటే ఏమవుతుంది? 2G ఫోన్ నుంచి ఉన్నది పోతుంది, వాడిని మొత్తం డిస్ట్రాయ్ అయిపోతారు మీరు. ఇంకా 1G వాడబుద్ధి కాదు, 2G ఏమో దరిద్ర పని చేయదు, బోర్ కొట్టేస్తుంది. అర్థమైంది కదా? సో మీరు 2G నుంచి 3G ఎదగాలి. ఒక ఆయన అడిగాడు, అయితే మరి దీనికి దానికి తేడా సార్, టాబ్లెట్స్ వాడితే రోగం తగ్గుతుంది, ఇట్లాగో కష్టస్తు కలనా అట్లాగో కష్టస్తున్నాయి, టాబ్లెట్ వాడితే బెటర్గా సార్ అన్నాడు. కరెక్టేనన్నా, టాబ్లెట్ వాడితే ఏం జరుగుతుందంటే ఎనర్జీ నీ క్షీణిస్తుంటుంది, నీ పవర్ తగ్గిపోతుంది. టాబ్లెట్స్ వాడి రోగం తగ్గింది అనుకోండి, మీకు పవర్ పెరుగుతుందా, మీ పవర్ తగ్గుతుందా? రోగం తగ్గినా కూడా విక్టిమ్ ఫీలింగ్ ఉంటుందా, క్రియేటివ్ ఫీలింగ్ ఉంటుందా? తగ్గినా కూడా సపోజ్ మీ ఇలా ఉంది, ఒక టాబ్లెట్ ఇచ్చాడు డాక్టర్ గారు, ఇక్కడ ఉన్నాడు కదా రెడీగా, ఒక టాబ్లెట్ ఇచ్చాడు, వెంటనే ఆమె తగ్గింది అనుకో, క్రెడిట్ ఎవరికి వస్తుంది? నీకా టాబ్లెట్ కా? టాబ్లెట్కు డాక్టర్కు వస్తుంది. నువ్వు విక్టిమ్ ఫీలింగ్ కంటిన్యూ అవుతుందా లేదా? అంటే 10 ఏళ్ళు ఇలా పాడు కుర్చీలో కూర్చుంటే అప్పుడు ఎవడో డాక్టర్ వస్తాడు, ట్యాబ్లెట్ ఇస్తాడు, తగ్గుతుంది. ఇది నీ అనుభవం నేను అంతేగా, వెంటనే రాలే. సో దీనివల్ల ఏం జరుగుతుంది, విక్టిమ్ ఫీలింగే కంటిన్యూ అవుతుంది. కానీ నేను చెప్పినట్టు మిత్రత్వాన్ని క్రియేట్ చేసి నువ్వు పొందగలిగితే రిజల్ట్, అప్పుడు విక్టిమ్ ఫీలింగ్ ఉంటుందా, క్రియేటర్ ఫీలింగ్ ఉంటుందా? అప్పుడు మూడు గుణాల పట్ల విశ్వాసం పెరుగుతుందా, తగ్గు తనగిలుతుందా? చెడు పట్ల కూడా మీకు విశ్వాసం పెరుగుతుందా లేదా? చూడండి, ఇక మీరు దేనికి భయపడతారా? అప్పుడు భయానికి భయపడతారా? భయమే మీ ఫ్రెండ్ అయిపోయింది. తేడా అర్థమవుతుందా లేదా ఇక్కడ? సో కాబట్టి మూడు గుణాలు సమపాళ్లలో మీరు పెట్టుకోవాలి. ఈ మూడు గుణాలను మీ ధర్మం, మీకు మీరు ప్రస్తుతం ఇది ధర్మం అనుకోండి, నేను మూడు గుణాలకు అధిపతిని అని గొప్పగా చెప్పుకోవాలి. మీరు డివైన్ మార్నింగ్ అని చెప్పాలి. నేను చెడుకు కూడా అధిపతిని అని చెప్పాలి గొప్పగా. ఏం తగ్గదు, మీ వాల్యూ పెరుగుతుంది. ఇంకా సృష్టి మొత్తం మీకు సహకరిస్తుంది, ప్రకృతి మొత్తం సహకరిస్తుంది యాజ్ ఇట్ ఈస్గా, బికాజ్ ప్రకృతి ఈజ్ నథింగ్ బట్ మూడు గుణాల కలయికనే. కాబట్టి అర్థమైందా, నా విలువ తగ్గిందా? కొందరికి అర్థం కాకపోవచ్చు, నువ్వు ఏం చెప్పినా అందరికీ అర్థం నచ్చదు. ఇప్పుడు వెజిటేరియన్ మేము దృష్టిలో మంచిదే, కానీ నా అనేది వాళ్ళకి మంటెక్కుతాను, మిమ్మల్ని చూస్తాను చంపేస్తాను మిమ్మల్ని, కానీ నన్ను చంపరు, బికాజ్ నేను బ్యాలెన్స్గా మాట్లాడతాను. తినరావై తింటా తెలిసిన అంటున్నాను, తినకుంటే నీ ఇష్టం, కానీ తింటే ఈ కష్ట సుఖాలు ఉంటాయి, తినకుంటే ఈ కష్టాలు, నువ్వే డిసైడ్ చేసుకోండి. మనకెందుకు అన్ని ముందే పాప పుణ్యాలు అన్ని చెప్పేసామనుకో, తింటే పాపం అట అట అంటాను, నాకు పాపం లేదు కానీ ఆడు పాప పుణ్యాలు ఉంటాడు కదా, మరి అరగదట, మరి హార్ట్ అటాక్లు వస్తాయట, జాగ్రత్త మరి ఆలోచించుకో. చెప్పాలి చెప్పకుండా వాడే నిర్ణయం వాడికి వదిలేస్తే సత్తి ఊరుకుంటాడు. నువ్వే నిర్ణయం చేసావనుకో, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పావు కదా, నేను పడుకుంది అంటారు. అమ్మా నువ్వు చెప్పింది చేసి అందుకే నా బతికిలే అయిపోయిందని అంటాడు. మంచి జరిగితే అట్లా నాదే క్రెడిట్ అంటాడు, చెడు జరిగితే మిమ్మల్ని అంటారు. ఎందుకు తలనొప్పి బాబు, మాకు చేసిన జ్ఞానం ప్రకారం ఇది చేస్తే ఇది ఇది ఇది, ఇది చేస్తే ఈ కష్టం సుఖాలు, ఇది చేస్తే కష్టం, నువ్వు నిర్ణయించుకున్నావు అనుకో. ఇప్పుడు బంతి వాడుకోవట్లో ఉంటుంది, ఏం చేయాలో అర్థగా గిలగిలగిలగిల కొట్టుకొని వాడే నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు రావాలేదు, నువ్వేదో ప్రేమతో చెప్పావు అనుకో, అది మంచి జరిగితే ఓకే, చెడు జరిగితే నీవు తల్లి లేదు తడ్డు లేదు కొడుకు లేదు అందరినీ తిడుతున్నారు చంపేస్తున్నారు, అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే మీరు అతిగా బాధ్యత తీసుకుంటున్నారు కదా, అర్థమైందా? సో కాబట్టి నాలుగు ధర్మాలు కాబట్టి దయచేసి తమోగుణం వాళ్ళని కూడా అర్థం చేసుకోండి. మీకు కూడా ఆ తమగుణం ఉన్నది లేదా? మరి ఉన్నది కాబట్టి మీరు దానికి ఉచిత స్థానాన్ని మీ లోపల ఇవ్వండి. మీరు ఫస్ట్ అంతర్ముఖంగా చేయండి, నేను చెప్పేది కూడా బహిర్ముఖంగా డైరెక్ట్ వెళ్ళకూడదు. లోపల మూడు గుణాలను బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని చెప్తాను నేను. సో మూడు గుణాలు ఎప్పుడైతే మీరు లోపల బ్యాలెన్స్ చేసుకుని అయ్యాక అప్పుడు పరిస్థితిని బట్టి మాట్లాడండి. ఇప్పుడు మేము మాటలు వింటున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతూ దొంగ నా కొడుకని ఏదో చెప్పాను తిట్టగానే మీ లోపల ఫీలింగ్ గమనిస్తున్నాను, మీరు చంపేసేలాగున్నారా, ఇల్లు బ్యాలెన్స్గా వింటున్నారా అని. ఓకే వింటున్నారు కదా అని ఇక మొదలెట్టాను, ఓ కొట్టేలాగున్నారు అనుకో, తగ్గిస్తాను, మరి ఏం చేయాలి తప్పదు కదా. మరి పరిస్థితిని బట్టి మాట్లాడాలి. ఇక మూడు గుణాలకు అధిపతింది కదా, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే ఉంటాయి, ఇలా మనుషులను బట్టి మెలగాలి. నేను ఒకసారి గుడికి వెళ్ళాను, మేము అందరూ సరదాగా ఊరికి వెళ్తే ఊరుకోరు కదా, సార్ మా ఊర్లో ఫేమస్ గుడి సార్ రండి సార్ అని సరే వెళ్ళాను. వెళ్ళాక అక్కడ ఏమైంది, ఒక ఆవిడ చెప్పులు పోయినాయట, నిన్న వచ్చిందంటే చెప్పులు పోయినట్టు, ఇవాళ వచ్చినాయి చెప్పులు పోయినాయి, పోగానే అమ్మ నిన్న చెప్పులు పోయినాయి ఇవాళ కూడా పోయినాయి తిట్టేసుకోండి, పోనీయండి చనిపోయా చనిపోయింది అనుకోండి అన్నాను నేను. అనగానే మా శిష్యులందరూ రాశారు, ఇదేం సార్ చనిపోయిందని చెప్తారే సార్ మీరంటే, మరి వాళ్ళు జ్యోతిషం ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళకి అదే చెప్పాలి కదా, రేపు న్యూ ఇయర్ దిగ్గినానని చెప్తావు అనుకుంటున్నాను. మరి ఒకప్పుడు నేను కూడా జ్యోతిష్యంగా నాకు తెలుసు, చెప్పులు పోతే చనిపోయినట్ట, ఎంత పోతుంది సార్ చని, నిన్న పోయింది ఇవాళ పోయింది అని తిట్టు, అది 100 రూపాయలు చెప్పులు అయిపోయి పాపం, చెది కూడా పరిమితి ఉంది కదా, రోజు చెప్పుడు పోతే బాగుంటుంది కానీ. సో కాబట్టి సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడాలి, అవునా? ఆ ఎప్పుడు ఇలానే ఇలానే క్లాస్ రాదు, అందుకే ఒక్కొక్క సీరియస్గా వస్తుంది, ఒకసారి జోక్ వస్తుంది, మీరు తీసుకునే దాన్ని బట్టి నా మాట మారిపోతుంటుంది, సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది, మరి ఏం చేయాలి తప్పదు, అవునా కదా? దీనే లౌక్యం అంటారు, లౌక్యం కూడా ఉపయోగించాను, అన్నీ ఉంటాయి, మరి ఏం చేస్తాం, పరిస్థితిని బట్టి ఉండాలి. కానీ మూడు గుణాలు మాత్రం కంపల్సరీ నేను పెట్టుకున్నాను నా దగ్గర, అది మాత్రం పక్కా, పరిస్థితిని బట్టి మారిపోతుంది సీన్, ఓకేనా? అర్థమైందిగా? సో ధర్మం గురించి క్లియర్ క్లారిటీ ఉందా? నాలుగు ధర్మాలు, సో మూడు ధర్మాలు మీ అయిపోయినాయి, ఇప్పుడు నాలుగో ధర్మానికి రండి. ఆ దరిద్రం మంచిని వదిలేయండి, ఎంత ఎంత వదిలేయాలి పూర్తిగానా? 33% ఉండాలి, మిగతా ఎంత వదిలేయాలి, ఎందుకు? మిగతాది తమో గుణానికి రజో గుణానికి ఇవ్వడం కోసం. మూడు గుణాలు లోపల ఉండాలి. ఎక్కడ ఉండాలి మూడు గుణాలు? విడిగా ఎక్కడ ఉంటాయి? శరీరంలో ఉంటాయా, మనసులో ఉంటాయా, హృదయంలో, ఆత్మలోనా? సో ఆత్మలో ఆల్రెడీ మూడు కలిసి ఉన్నాయి. సో మూడు విడిగా ఎక్కడ ఉన్నాయి? మనసులు, శరీరంలో, హృదయంలో. అక్కడ ఇక్కడ ఏది ఎక్కువ ఉంది? ఇక్కడ మంచి ఎక్కువ ఉంది, అంత ఆరోగ్యంగా ఎందుకున్నా కొద్దిగా ఆరోగ్యం కూడా రా, అనాలి. వస్తే అది ఏం దగ్గురాదు, రోగం ఏం రాదు, ఉంటుంది అక్కడ. అక్కడ అవసరం ఉంటే హాచ్యం తుమ్ము వస్తుంది, దుమ్ము ఉంటే. దుమ్ము లేనప్పుడు తుమ్ము ఎందుకు వస్తుంది మెంట? అదేమో బుర్ర లేదా? ఇక నాకు స్థానాన్ని ఇచ్చాడు కదా అని ఎప్పుడు వచ్చి ఉంటుందా? మీరు నిన్ను డెలివరీ నొప్పిని ప్రేమించారా, ఇష్టపడుతున్నారా లేదని ఆ బేబీ బయటకు వచ్చా కూడా పెయిన్ ఉంటుందా? ఉంటుందా మెంటల్? దానికి ఏమైనా బుర్ర లేదా? పరమాత్మకు బుర్ర ఉందా లేదా? సో అది పని అయిపోయాక వెళ్ళిపోతుంది, ఉండదు అది. అవసరం ఉంటేనే వస్తుంది. సో అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అర్థమైందా? సో మీ లోపల మంచి ఒక చెడ్డవాడు కనబడ్డాడు, ఒక రేపిస్ట్ కనబడ్డాడు, ఏమంటారు మీరు? మామూలుగా అలాంటి వాళ్ళు ఉండాలా ఉండకూడదా? మామూలుగా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ఉండనే ఉండకూడదు అంటారు. ఇది అధర్మము అంటున్నారు. ఎంత ఉండాలి వాళ్ళు? ఎంత ఉండాలి వాళ్ళు రేపిస్ట్ వాళ్ళు? ఏం మాట్లాడలే, మాట్లాడరా మరి. అంటే వాడు ఎందుకు రేపు చేశాడు? చేయించుకున్నా అదేం తప్పలేదా? అసలు దాని గత చరిత్ర మీకు తెలుసా? ఇవన్నీ చెప్తా, అవన్నీ సబ్జెక్ట్ ఏలే, సింపుల్ సబ్జెక్ట్ నా దగ్గర. అన్నిటికీ ఓపెన్ గా ఉంది. నీకు గత జన్మలు కూడా చెప్తాను. ఏం ఊరుకోను నేను, ఏది వదలలే నేను. అసలు రేపులు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఎక్కడ జరుగుతుంది, క్రియేషన్ అయితే నాకు తెలుసు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను నేను. 33% రేపిస్టులు ఉండవలసింది ఈ భూమి మీద ఎంతవరకు? అయ్యో ఎందుకు బ్యాలెన్స్ అంతే. నువ్వు అందరినీ అలాంటి 30% రేపర్స్ ఎవరు పడతాడు, నీ రేపు చేయరు గుర్తుపెట్టుకోడు. ఏం టెన్షన్ పడవద్దు, అమ్మో నన్ను రేపు చేస్తారా వచ్చి ఫీల్ కాకండి, ఏం టెన్షన్ పడదు. ఎవరైతే దానికి అర్హత ఉందో, రేపు చేయించుకునే అర్హత ఉందో వాళ్ళమే రేపు చేస్తారు. ఇదేంటి సార్ రేపు చేయించుకునే అర్హత కూడా ఉంటుంది? రేపు చేయించుకునే అర్హత ఎవరికి వస్తుంది? అబ్బా ఏం చెప్పావు, ముందు జన్మలో రేపు చేసిన వాడికి మరి ఎట్లా రావాలి కర్మ? ఎట్లా క్లియర్ కావాలి? చేసి ఏదో పని చేసావు, ఇప్పుడు ఏదో నవ్వుతూ ముఖం ఉంటే మేము ఒప్పుకుంటామేంటి? నీ గత చరిత్ర మాకు తెలుసు, నీ చరిత్ర అందరి చరిత్ర అదే. అందరి చరిత్ర మంచి చెడు మూడు గుణాలు ఉన్నాయే. సో ఎవడే తక్కువేం కాదు, ఇక్కడ అన్ని చేసిన వాడే. మంచిగా మీరు ఎన్నో రేపులు చేసిన వాళ్లే, మీరు గొప్ప అనుకునేరు. ఇప్పుడు మంచిగా ఉన్నారు, మంచి నటిస్తున్నారు ఇప్పుడు. కానీ గత జన్మలు చూసుకోండి, నిద్రలు పట్టావు మీకు. ఇవి తక్కువ అనుకుంటున్నారా అండి, గత జన్మలో ఏం చేసిందో? ఓ డాక్టర్గా ఉండి పేషెంట్ మంచిగా ఈ అడ్డమైన ఇచ్చేసి ఇలా తయారు చేసింది అందరిని. మరి కర్మ ఎక్కడికి పోతుంది? ఎప్పుడు అనుభవించాలి కర్మను? నెక్స్ట్ జన్మ. మీకు తెలుసు కదా ఈ మధ్యలో ఆడేవాడు ముస్లిం మతను చంపాడు, చంపేశారు. వాడి పేరేంటి హైదరాబాద్లో? కయ్యం. కయ్యం ఈ లైఫ్లో ఎంజాయ్ చేశాడు లేదు? కయ్యం ఫుల్ ఎంజాయ్. అది ఏదైనా కానీ ఎట్లన్నా కానీ వాడు లాక్కున్నాడు, పీక్కున్నాడు, రేపు చేశాడన్న కనవసినా వాడు ఏదో అది అనుకున్నాడు, చేశాడు. చేశాడా లేదా? ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఎవరు కష్టాలు వచ్చాయి, ఏది అనుకుంటే సాధించాడు. కోట్లు వేల కోట్లు, ఇదేం సార్ ఇలా పోగొడుతున్నా? అవునా? ఎంతమందిని ఘోరంగా ఇబ్బంది పెట్టాడు అంటున్నారు. నిజంగా జరిగింది మాకు తెలియదు, ఆడవాళ్ళు హింసించాడని ఏదో చెప్తున్నారు. అంటే వీడు చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించాడా ఈ జన్మలో? అనుభవించాడా? ఘోరాలే అంటే తమో గుణాన్నే ఫుల్గా ప్రదర్శించాడు, సూపర్గా నటించాడు. పోలీసు రాజకీయ నాయకులు ఆ చేతిలో పెట్టుకున్నాడు ఒక్కడు. గొప్ప కాదా అది? మనకు చూడడానికి ఘోరంగా కనబడుతుంది కావచ్చు, కానీ ఇంతమందిని ఎలా శాసించగలిగాడు? ఒక రావణ బ్రహ్మ లాంటి వాడే నేను అంటాను, ఈ కలియుగ రాక్షసుడు. ఏంటి లేకపోతున్నాడంటే తప్పదు, ఎందుకో వస్తుంది మరి, నా అవసరం ఉంది ఇక్కడేమో. అవునా కదా? ఎంత బాగా ఎంజాయ్ చేశాడు లైఫ్ను. ఓకే, క్రూరమే కావచ్చు, ఘోరమే కావచ్చు, రేపులే చేశాడు కావచ్చు, ప్రేమతోడు ఎవరి దగ్గరకు వెళ్ళలేకపోవచ్చు, కానీ వాడు అనుకున్న సాధించాడే లేదా? అంతే, తమ గుణం అలానే ఉంటుంది. ప్రేమతో అట్రాక్ట్ కాదు, రాక్షసుడికి ఎవడని ప్రేమతో అట్రాక్ట్ ఇక్కడ? ఆడదనే వెళ్తుంది ఎవరి దగ్గరికి? చచ్చినా వెళ్ళదు. ఏం చేయాలి మరి? ఆడ మీద దాని మీద దృష్టి పడ్డది, లాక్కుంటాడు అంతే. వాడు దృష్టి బుద్ధి అంతే, మరి ఏం చేయలేడు, ఫోర్స్ఫుల్గా లాక్కోవడమే. ఈ క్వశ్చన్ నన్ను అడిగారు మొన్న క్లాస్లో, అందుకే చెప్తున్నాను. సో అతను చేశాడు, నా దృష్టిలో అది పర్ఫెక్ట్, కానీ వాడి దృష్టిలో వాడు పాపమే. వాడికి తెలుసు అది పాపం అనుకని చేస్తున్నాడు, కానీ నేను ఇప్పుడు అలా చేసినా నాకు ఎలాంటి పంటది పాపం, ఎందుకంటే నేను ఆత్మస్థితిలో ఉండి చేస్తా. ఏం చేసినా ఆత్మస్థితిలో ఉండి చేస్తే నిజ అనవసరంగా ఎవరిని రేపు చేయము, ఏ హత్యలు చేయము. అది లోక కళ్యాణంలో భాగంగా అవసరం అయితే. కృష్ణుడు చంపించాడే అప్పుడు చంపుతాడు, అంతేగాని మామూలుగా జరగదు. సహజంగానే దివ్యత్వంలో ఉంటాం. అంటని స్థితి అంటే ఆత్మస్థితి, పరమాత్మ స్థితి. ఆ స్థితిలో ఇలా రేపులు, ఇలా ఘోరాలు ఇలా ఉండవు. అదే ఆ లోపల హృదయంలో ప్రేమ నిండి ఉంటుంది, బయట ఏదో క్రూరంగా నటిస్తాం అంతే, నటన అది. అర్థమైందా? సో ఆయనే ఎన్నో చిన్న చిన్న పిల్లల్ని కూడా రేప్ చేశారు అన్నారు. ఇప్పుడు బాబా ఉన్నాడు కదా, డేరా బాబా, సొరంగమే చెబుతా ఒప్పున్నాడు డైరెక్ట్ లేడీస్ హాస్టల్కు. ఇది మామూలు పని చేశాడా? పోనీ ఈయనంటే పోనీ నెగిటివ్ పని ఉండే గుండాగాడే. ఇడు ఆధ్యాత్మికంగా ముసుగులు పెద్ద గురువు అయి పెద్ద గుండాగాడు. వీడికి ఇంకెక్కువ అహంకారం. వీడు చేసిన ఏదో పనులు ఏంటి, మామూలు పనులా? వీడి కర్మ ఎప్పుడు అనుభవించాలి దీన్ని? అప్పుడు డేరాబాబు ఒకటే జైల్లో పడ్డాడు. ఇప్పుడు ఆ ఈడైతే పోనీ డైరెక్ట్ జైల్లో కూడా పడలేదు. టప్ ఎంత సింపుల్ చావండి. వీళ్ళు అత్తగారు పాపం మీ మంచంలో ఉండి ఎన్ని కష్టాలు పడుతుంది, తినలేక అవునా, ఎంత ఇబ్బంది పడుతుంది, ఈమె ఎంత ఇబ్బంది పడుతుంది. ఆడు చావు కూడా టిక్ పిట్లంటే కాదు, ఎంత ఈజీగా చచ్చిపోయాడండి. మనకున్నాయి చావులు, ఈ మంచోళ్ళకి వస్తాయండి చావులు. ఎందుకురా ఈ జీవితం అనేటప్పుడు చచ్చినా ఈ మంచోళ్ళకి ఉంటుంది. జీవితం అంతా దరిద్రమే, చచ్చేటప్పుడు దరిద్రమే. మంచోళ్ళ పడి పది మంది వేయించుకొని తిట్టుకొని తిట్టించుకొని చచ్చిపోవడం అలాగే జరుగుతుందా లేదా? నేను మంచిగా ఉండి చెడుగా కూడా ఉండమని చెప్పట్లే, అర్థం చేసుకో. చెడ్డు నేను చెడ్డోడు కూడా ఉండమని చెప్పట్లే, అర్థం చేసుకోండి. ఇక్కడే వాడు ఎంత ఈజీగా చచ్చాడు, ఎంత ఈజీగా వాడి లైఫ్ ఏదంటే సాధించాడు. మనం ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలంటే 20 ఏళ్ళు కష్టపడాలి. వాడు ఒక్క నిమిషాల్లో అయిపోయాయి, మీ అందరినీ చంపేస్తాడు, మీ లగలు లాక్కుంటాడు, హాయిగా ఎంజాయ్ చేస్తాడు. ఎంత బాగుందండి లైఫ్, బెటర్ కదా? కాదా? కానీ వాడికి ఒక కృష్ణుడు ఇలాంటి ఏదో పని చేసినవాడు. కృష్ణుడు కూడా అంటే చంపాడు, ఏదో సిచ్యువేషన్ బట్టి ఏదో చేశాడు చెడు పనులు. కానీ కృష్ణుడికి వీడు ఒకడేనా? వాడవేయడం ఏదో పని చేస్తున్నాడు, వీడవే ఏదో పని చేస్తున్నాడు. పత్రిసారి కొడుతున్నాడు, మామూలు కొడుతున్నాడు. కానీ పత్రిసారి కర్మలు అంటుకుంటున్నాయా మన మామూలు వాడికి? తేడా ఏంటి? వీడికి అంటించుకునే బుద్ధి ఉంది, వాడికి పత్రిసారికి అంటించుకునే బుద్ధి లేదు. అతీతంలో ఉంటాడు. తేడా అర్థమవుతుంది లేదా? అలాగే నువ్వు చెడు పనులు చేశారు వెంటనే, చెప్పినా నేనే చేయట్లే, మీ ఇష్టం, నాకేం సంబంధం లేదు మీరు చెడు పని చేస్తారు. నేను చెప్పేది బ్యాలెన్స్గా ఉండడం కోసం చెప్తున్నాను, ఇది అర్థం చేయించడం కోసం. ఓకేనా? కేవలం చెడు చేయకూడదు, మూడు గుణాల కలయికలో ఉండండి. ఆ పరిస్థితిని బట్టి మీకు ఏది అవసరం అది వస్తుంది. అంతేగాని మీరు డైరెక్ట్గా చెడు చేశారనుకోండి అవుట్, కర్మ మంచిగా అనుకుంటుంది. మంచి చేశారే కర్మలతో వస్తున్నారు, మంచి కర్మలు తట్టుకోలేక ప్రేమ తీసుకోలేక ఇంకా చెడు కర్మలు ఇంకా డేంజర్. సో ఇలాంటి వాడు చచ్చాడు, నయం చచ్చాడు, ఇప్పుడు ఇలా నెక్స్ట్ జన్మ ఏం తీసుకుంటాడు, ఏం తీసుకుంటాడు నెక్స్ట్ జన్మ? వెజిటేటివా? వాడు ఏ జన్మ తీసుకుంటాడు నెక్స్ట్? ఎగ్జాంపుల్, వాడు ఎన్ని పాపాలు చేశాడు? హత్యలు చేశాడు, రేపులు చేశాడు, చిన్న చిన్న పిల్లలు కూడా చంపాడు అనుకుందాం, కబ్జాలు చేశాడు, ఏవో చేశాడు. వీడు నెక్స్ట్ జన్మ సోల్ ఏం చేస్తుంది? సోల్కి ఇవన్నీ నాటకమే. సోల్ దృష్టిలో ఇదంతా ఒక అనుభవం. విలన్ పాత్ర, హీరో పాత్ర, కమెడియన్ పాత్ర, ఫైనల్గా దివ్యమైన పాత్ర. సో అక్కడ సోల్ స్థాయిలు ఇవన్నీ పాపపుణ్యాలు ఉండవు. కానీ వీడు అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి వీడికి పాపపుణ్యాలు ఉన్నాయి. సో వీడు ఏం చేస్తాడు నెక్స్ట్ జన్మ సోల్ కూడా తెలియకుండా మనకి కర్మకు ఫలితం అనుభవించాలి కదా. నెక్స్ట్ జన్మలో ఎగ్జాంపుల్ నయీం నెక్స్ట్ జన్మ అనుకుందాం, ఏంటి బుజ్జి పాపలాగా పుడతాడు. గుణం గుణం ఏం లేదు, ఇంకా బుజ్జి పాప అంతే. ఏం కొరగా పుడుతుంది బుజ్జి పాపం చూడగానే? రేప్ చేయాలనిపిస్తుంది. అబ్బా అంటే ఇట్లా మరి ఏం చేద్దాం? ఆ బుజ్జి పాప నువ్వు అనుకుంటున్నావు, అది పెద్ద దొంగ గత జన్మలో, నయ్యం కాడు గత జన్మలో. మనం ఏం చేద్దాం? మన కర్మ ఇక్కడ అనుభవించాలి కదా. ఈ అనుభవం మళ్ళీ రివర్స్ పొందాలి. పొందితేనే వాడికి పెయిన్ తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ జన్మలో చచ్చిన వాడు రేప్ చేయడం కొరని, అమ్మో పెయిన్, రేప్ చేస్తే ఇంత బాధపడతారా? వాడికి తెలియదు, రేపు చేసేటప్పుడు వాడికి తెలియదు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వాడి కోరిక కసి తీర్చుకోవాలనే భావనే ఉంటుంది తప్ప వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాడికి ఆ అవగాహన ఉండదు. నిజంగా ఎదుటివాడు ఎంత బాధపడతాడు తెలిసినప్పుడు చచ్చిన చేయడాడు. ఆ ఫీలింగ్ మీకుంటే నిజంగా తెలిసి ఆ బాధ తెలిసినప్పుడు చచ్చిన ఎవరు చేయడు కావాలి. ఓన్లీ గురువుల స్థాయిలో కావాలని మీ కర్మలు తీయడానికి ఇలా కొడతారు తప్ప రియల్గా మూడు గుణాలు బాధలేంటో తెలిసినవాడు చచ్చినా ఇంకొకరిని బాధ పెట్టాడు అనవసరంగా. అర్థమైంది లేదు? సో ఇప్పుడు నయింపు ఈ భావ ఈ అనుభవ జ్ఞానం రాలేదనుకోండి, నెక్స్ట్ జన్మలో పాప కాబట్టి రేపు చేయించుకోలేదనుకోండి, వాడు మళ్ళీ రేపిస్గానే తయారవుతాడు. సో కాబట్టి సృష్టి ఏం చేస్తుంది, వెంటనే వీడికి ఈ అనుభవాన్ని కూడా ఇస్తుంది. నెక్స్ట్ జన్మలో వాడు రేపు చేయించుకుంటాడు అమ్మాయిగా. మరి రేపు ఎవడు చేస్తాడు, అబ్బాయిని అబ్బాయి రేపు చేస్తారా ఏంటి? ఇప్పుడు ఆ కాలం కూడా వచ్చిందనుకో, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు అదే విధంగా. ఇప్పుడు అంతవరకు వెళ్ళదు మనం, మామూలు గేస్ తయారైనారు కదా, మా ప్రైమ్ మినిస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు అక్కడ వరకు వద్దు మనం. సో ఆడ జన్మ ఎత్తి పడాలి, ఇది పడాలా వద్దా? వాడు మీరే అంటారే పాపం పరిహారం అనుభవించాల్సిందే వాడు, నా కొడుకు నన్ను నాశనం చేశాడు, వాడు ఈ జన్మకైనా నెక్స్ట్ జన్మ పడాలంటారా లేదా, మీకు అది ఉందా లేదా, నిజంగా మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తే మాట అంటారా లేదా, మరి అదే జరుగుతుందా పాప విషయంలో? మీరు కేవలం పాపగానే చూస్తున్నారు. నో, ఆ పిల్ల పాప కాదు, ఆమె సోల్ మూడు రకాల అనుభవాలు పొందడానికి వచ్చింది భూమి మీద. ఓ జన్మలో విలన్ పాత్ర వేసింది, వేశాడు విలన్ పాత్ర వేశాడు, వేసింది కాదు, ఇప్పుడు విక్టిమ్ రోల్. అర్థమైంది లేదా? ఇది అవసరమా లేదా చెప్పండి. ఇప్పుడు మీరు ఏం కష్టపడకుండా పిల్లలకు డబ్బులు ఇచ్చారన్న విలువ తెలుస్తుందా వాడికి? పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడతాడు అవునా కదా. వాడు కష్టపడి సంపాదించాడు అనుకోండి ఎప్పుడు ఎలా ఉంటుంది? జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. సో ఇది కూడా అలాంటిదే, వాడికి తెలియాలి దాని విలువ, ఆ కష్టమేంటో తెలియాలి. తెలిసినప్పుడు ఎవరు కష్టపెట్టరు, అదే కరుణ అంటే. కరుణ ఉన్నవాడికి మూడు రకాల ఫీలింగ్స్ తెలుస్తాయి తెలిసినప్పుడు. ఇప్పుడు డైరెక్టర్కు మూడు రకాల ఫీలింగ్స్ తెలుస్తేనే కదా, రేపు చేయడం అంటే ఏంటి, చేస్తే ఎలా ఉంటుంది, చేయించుకుంటే ఎలా ఉంటుంది తెలుస్తేనే కదా. హీరోయిన్కు ఇంకా ఘోరంగా నటించు, ఇంకా బాధపడు, ఇంకా గిలిగిలు కొట్టుకో, అంతే వాడు చెప్తేనే కదా ఇది చేసేది. దీనికి ఏమో తెలుసా, దీనికి ఏం జరిగింది ఎప్పుడైనా హీరోయిన్కి, కానీ ఈ డైరెక్టర్ ఏం చెప్తే చేస్తుంది అవునా. సో తన ఫీలింగ్స్ తెలియదు, వీడు ఇంకా నేర్పిస్తాడు అని ఇట్లా చేయాలి, ఇట్లా ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఏదో వీడియో తెలిసినట్టు వీడు కూడా ఊహిస్తాడో కదా, అనుభవిస్తాడు, ఏదో జరుగుతుంది మొత్తానికి. డైరెక్ట్గా ఫీలింగ్స్ తెలుస్తాయి డైరెక్టర్కు, తెలిసినప్పుడే చేయమంటాడు పాత్రను. అది మంచి పాత్ర కావచ్చు, చెడు పాత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే మహాభారతం చూసి ఒక్కొక్కరికి మెంటల్ అయిపోతుంది, ఏం తీశారు, అది రాసింది ఎవరో తెలుసా? మహాభారతంలో తెలుగు మహాభారతంలో డైలాగ్స్ రాసింది ఎవరో తెలుసా? ఒక ముస్లిం, హిందూ కాదు. ఆ కథ రాసి ఆ వర్ణన ఆ ఎక్స్ప్లెనేషన్ ఆ మూడు గుణాల నుంచి గొప్పగా వర్ణించడం మెంటల్ ఎక్కిపోతుంది. ఏ ఇంతవరకు ఏ మహాభారతం కూడా రాయలేదు, 10-15 ఇయర్స్ బ్యాక్ మహాభారతం వచ్చింది, అక్కడ లేదు అంత డీపర్ క్లారిటీ, అంత వారాసాడు. అందుకే నేను చిన్న చిన్న బిట్స్ అందరికి పంపించేవాడిని నేను. ముస్లిం ఒక అతను, నేను వచ్చాడే ఒక నా శిష్యుడు అని ఆయన వచ్చాడు కదా, నేను ఆయన దగ్గర ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది, మాట్లాడాడు, ఆశ్చర్యపోయాడు, ఎవ్వరు చెప్పలేదు సార్ నేను ఇంతవరకు పొగడలే, మీరు పొగడారని ఆయన ఎంతో సంతోషపడ్డాడు. అది 60 ఏళ్లతో 70 ఏళ్లతో అతను చూడండి. ఒక మన భగవద్గీత గురించి ముస్లిం వాడికి తెలిసింది, మనకు తెలియదు మన బతుకు. అసలు ద్రౌపది రేపు ఎందుకు చేశారు, అక్కడ ఏం జరిగింది, ఎలా, అసలు ఆ డైలాగ్స్ మీరు కావాలంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తుందో ఏంటో చూడండి. ఎంత బ్యూటిఫుల్గా రాశాడు ఆయన, అంటే అక్కడ కృష్ణుని చూపించాలి, అర్జునుడిని చూపించాలి, దుర్యోధనుడిని చూపించాలి. మనం మంచి దేవుడు మంచి అనుకుంటాం, కానీ అర్జునుడికి కృష్ణుడికి తేడా ఉందా లేదా? కృష్ణుడు దైవస్థితిలో ఉన్నాడు, అర్జునుడు మంచోడు, వీడేమో చెడ్డోడు. సో మూడింటిని మరి ఎలా చూపించాలి? మనకి ఇంతవరకు మంచిగానే అనుకుంటున్నావు దేవుడు అంటే కాదు, కృష్ణుడు మంచోడు కాదు, దివ్యమైన దివ్యమైన అంటే మూడు గుణాలతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే నీ అబ్బా అని చెప్తాడు, అప్పుడే హెల్ప్ చేస్తాడు. కర్ణుడికి అప్పుడే ఏంటి విశ్వరూపం చూపిస్తాడు, కౌలించుకుంటాడు, ఎంత గొప్పగా పొగుడతాడు. వెంటనే మాయతేర తెచ్చి అర్జునుడికి వేసేరా బాణం చంపేరా అంటాడు. ఇదేం ప్రేమ, ఇంతకు పొగుడుతాడా తిడతాడా ఇంత ఫ్యాన్ని? అర్థం కాక మెంటనే ఎక్కిపోతుంది, ఏంటరా బాబు ఇప్పటివరకు కర్ణుడిని పొగుడు వెంటనే చంపమంటున్నాడు అని. అది అర్థం కావాలంటే మూడు గుణాలు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ క్లాస్ విన్నాక మీకు అన్ని అర్థమైతే దానికి మీరు ఏదైనా చదవాలి, ఏదైనా వినండి, తేడా అర్థమవుతుందా? సో దయచేసి అర్థం చేసుకోండి, కఠినత్వం తప్పదు, మీరు చేసిన కర్మల ఫలితాలే మీరు అనుభవిస్తున్నారు. సో మీరు వచ్చిందే భూమికి పాప పుణ్యాలు చేయడానికి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు పాపాత్ములా పుణ్యాత్ములా? మామూలుగా ఎనికేదో ప్రాబ్లం కానీ ఏ జన్మ కర్మను అంటాడా లేదా? అంటే నువ్వు పుణ్య పాపాత్ముడే కదా జన్మలో, మీరందరూ అదే అనుకుంటున్నారు కదా, ఏ ప్రాబ్లం వచ్చినా ఏదో ఈ జన్మలో అయితే మంచిదానండి, నేను ఏం తప్పు చేయలేదండి, ఎందుకు వచ్చిందంటారు? మళ్ళీ వెంటనే పాస్ట్కి వెళ్ళిపోతారు అవునా. అంటే పాస్ట్లో ఏం చేసి ఉంటారు? ఏదో పాపం, దానివల్ల ఫలితం. సో కాబట్టి నేను దాన్ని లీగలైజ్ చేస్తున్నా, మీరు వచ్చిందే పాపాలు చేయడానికి, మీరు వచ్చిందే పుణ్యాలు చేయడానికి, మీరు వచ్చిందే తటస్థంగా ఉండడానికి, ఫైనల్గా మూడు గుణాలకు అతీతంగా చేరడానికి వచ్చారు. సో మూడు గుణాలు మీరు అనుభవించాల్సిందే. సో కాబట్టి అయిపోయినాయి అవన్నీ, మీకు ఏదో ఇప్పుడు ఏదో పాపాలు డైరెక్ట్ చేయాల్సిన అవసరం లే, ఇప్పుడు ఏం చేయాలనే తర్వాత. సో ముందు మూడు గుణాలు మీరు వచ్చింది భూమి మీదకి వచ్చిందే మూడు గుణాల అనుభవాలు పొందడానికి, అయిపోయాక మూడు గుణాలు కలిపి పరమాత్మ స్థితికిలో ఐక్యమైపోతాము, అది వేరే తర్వాత. అర్థమైంది? సో ఇది బాగా మీ లోపల అణు మొత్తం సెల్ లెవెల్లో విభజన ఉన్నది, మీకు తెలుసో లేదు బాడీ స్థాయిలో ఏమని అడిగితే చెప్తుంది, కొద్దిగా నాకంటే ఎక్కువ తెలుసు, నాకు టెక్నికల్గా తెలియదు ఎక్కువ, అంతా బండగా స్పిరిచువల్ భాషనే కానీ టెక్నికల్గా సెల్ లెవెల్లో మాట్లాడలేదు. సో సెల్ లెవెల్లోనే డివిజన్ ఉన్నది, మూడు విడిగా ఉన్నాయట నిన్న చెప్పిందా. సో ఆ విడిగా ఉన్న మూడింటిని మిత్రత్వం సృష్టి చేసి వాటి మధ్యలో ఒక కొత్త శక్తిని పుట్టించాలి. అదే డిఎన్ఏ యాక్టివేషన్ అనుకోండి, చక్రాలని కుండలని ఏవో పేర్లు పెడుతున్నారు, ఇది చేయండి అన్ని యాక్టివేషన్ అయిపోతాయి ఆటోమేటిక్. మీరు ఏది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్రాలు కుండలని ఏం అవసరం లేదు. మూడు గుణాలు కలపండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరు కలిసాక చక్రాలు ఏంది కుండలని అవి ఆటోమేటిక్ అయిపోతాయి. బై ప్రోడక్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మెయిన్ ప్రోడక్ట్. మెయిన్ ప్రోడక్ట్ మూడు గుణాలు మీకు ఇచ్చింది పరమాత్మ, మూడు గుణాలతో ఆడుకోమని పంపించాడు. అంత సీరియస్గా అయితుందని ఆయన కూడా ఊహించలే, మనం కూడా ఊహించలే, ఏదో నాటకంలాగా జరుగుతుంది అనుకున్నాం. అది సీరియస్ అయిపోయింది. ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నాయి, నేను వన్ చూడండి నేను చూడ్డు అని పార్టీలుగా విభజించబడి అలా కొట్టుకుంటున్నాం. అర్థమైంది లేదు. కాబట్టి నాలాంటి ఏదో వచ్చి మూడు గుణాలను కలపాలి తప్పదు. సో మూడు గుణాలు చేసి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలుపుతూ ఉంటే అది కలపాలి అంటే మీకు ఆ మూడు గుణాల పట్ల దివ్యమైన భావన రావాలి, ముఖ్యంగా చెడు పట్ల. దాని యొక్క విలువ మీకు తెలియాలి, దాని యొక్క ఉపయోగం తెలియాలి. ఇంత గొప్పగా నేను వర్ణిస్తున్నాను అంటే ఆ చెడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది, ఇంత గొప్పగా ఈ స్థితికి ఇంత ఆనంద స్థితిలో నేను ఉంటున్నాను కారణం బికాస్ ఆఫ్ చెడు ఆల్సో. చెడు నాకు సపోర్ట్ చేయడం వల్ల ఒక మంచితో సాధ్యం కాలేదు, అది నాకు సత్వగుణంతో కూడా సాధ్యం కాలేదు. సో మూడు గుణాల కలయిక జరిగినప్పుడే సాధ్యమైంది కాబట్టి ఇంత గొప్పగా వర్ణిస్తున్నాను. అర్థమైందా? మీరు చేయండి, మీరు కూడా వర్ణిస్తారు ఎందుకు వర్ణించారు చూస్తారు. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు సార్ మీరు ఎక్కువ ప్రాపంచికం గురించే మాట్లాడతారని చాలా మందికి అర్థం కాదు నేను ఏం చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ ప్రాపంచమైన క్లాసా ఆధ్యాత్మిక క్లాసా? సో ఇక్కడ ప్రాపంచికం అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి? అంటే శరీరంలో దైవ ఆత్మ లేదా, అణువణువు లేదా, మరి ఆత్మ రెండు కలిసే ఉన్నప్పుడు మరి శరీరం ప్రాపంచికం ఎలా అంటావు? అదే కానీ నేనేమంటున్నా అంటే శరీరం అణువణువు పరమాత్మ ఉన్నప్పుడు శరీరంలో పరమాత్మ లేడా? శరీరంలో అణువులో ఉన్నాడు. సో శరీరం ప్రపంచికం ఎలా అవుతుంది అంటున్నాను నేను. అదే అంటే వాట్ ఈజ్ ప్రాపంచికం, వాట్ ఈజ్ ఆధ్యాత్మికం. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక వెళ్తున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక వ్యక్తినే, మీరు ప్రాపంచికమైన వ్యక్తి, మీకు నాకు తేడా ఏంటి? జస్ట్ మాటల పరంగా ఆలోచిస్తే, కేవలం మాటల పరంగా ఆలోచిస్తే మీరు ఎలా మాట్లాడుతున్నారు, నేను ఎలా మాట్లాడుతున్నాను? నేను మాటల వరకు చెప్తున్నా, నేను పదాలు యూజ్ చేస్తున్నా రెండు రోజుల నుంచి. అవునా? మీరు పదాలు వాడతారు, మీ పదాలకు నా పదాలకు తేడా ఏంటి? మీరు ఏ పదాలు పడుతున్నారు, మంచి పదాలా చెడు పదాలా? మీరు మంచి పదాలు వాడుతున్నారు బికాజ్ మంచి వాళ్ళు అనుకుంటున్నాను కాబట్టి. మీరు ఎప్పుడు మంచి వాడరు, కోపం వచ్చిందంటే వచ్చేస్తుంది లోపల. కానీ అనుకుందాం, బయటికి మాత్రం ఒప్పుకుందాం, పర్వాలేదు. బయటికి చూడడానికి అయితే బాగున్నారు కాబట్టి, మంచిగా ఉన్నారుగా. సో కాబట్టి మీరు మంచి పదాలే వాడతారు. అవునా? నేనే పదాలు వాడుతున్నా మూడు. అవునా? మూడు వాడుతున్నాను కదా. దరిద్రం అనేది నా నోట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఏదో అంతకంటే పెద్ద దరిద్ర పదాలు వాడలేను కదా, బాగుండదు. సో కాబట్టి ప్రాపంచికానికి అది తేడా ఏంటి? ఇప్పుడు మరి నేను దివ్యతంలో ఉన్నానా, మీరు దివ్యతంలో ఉన్నారా? ఎవరు సూపర్గా ఉన్నారు, ఎవరికి అండర్స్టాండింగ్ లెవెల్ ఎక్కువ ఉంది, ఉందా లేదా? సో వాట్ ఈస్ ప్రాపంచికం? ఇప్పుడు మాటల విషయంలో మాట్లాడితే వాట్ ఈస్ ప్రాపంచికం? ఏదో ఒక గుణాన్ని పట్టుకొని మిగతా రెండింటితో ఫైట్ చేయడం ప్రాపంచికం. అంటే ప్రాపంచికంలో ఈ మూడు ఉన్నాయి, కానీ మీరేం చేస్తున్నారు, ఒకటేదాన్ని పట్టుకొని మిగతా రెండింటితో ఫైట్ చేస్తున్నారు. నేను ఈ ప్రాపంచికంలో ఉన్నాను, నేనేం ఆధ్యాత్మిక ఇక్కడ ఆత్మస్థితిలో ఏం లేదు. నేను వాడు ఉత్తరాన్ని లేకుంటలేదు నాకు తెలిసి, నేను చెప్పేస్తానని చెప్పేస్తున్నాను. నేను ఈ ప్రాపంచికమే, ప్రాపంచికం మాటలే, కానీ నా దగ్గర ఏమున్నాయి, మూడున్నాయి, మూడింటి మధ్యలో మిత్రత్వం ఉంది, కలయిక ఉంది. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ. అర్థమైంది లేదా? ఆధ్యాత్మిక ప్రాపంచిక తేడా ఏంటంటే ప్రాపంచికమైన వ్యక్తి ఒకటే గుణంలో ఉంటాడు, పట్టుకొని ఉంటాడు. ఆధ్యాత్మిక వ్యక్తి మూడు గుణాలతో ఆడుకుంటాడు, ఒక ఆట, సరదా ఆట. సో కాబట్టి తేడా ఏం లేదు మీకు నాకు, మీకు అవి మూడున్నాయి, నాకవి మూడున్నాయి. కాకపోతే నాకు వాటి మధ్యలో మిత్రత్వం ఉంది, మూడింటిని ఉపయోగించుకుంటున్నా, మూడింటిని ప్రతి పరిస్థితిలో ఉపయోగించుకుంటున్నా. మీరు ఒక అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకుంటున్నారు, నేను 24 గంటలు మూడింటిని ఉపయోగించుకుంటున్నాను. ఒకవేళ బాహ్యంగా మా కావాలేం కేవలం మంచి వార్త కావచ్చు, కానీ లోపల మాత్రం మూడు రెడీగా ఉంటాయి. నేను మూడింటికి స్థానాన్ని ఇచ్చాను నా లోపల. సో దిస్ ఈజ్ స్పిరిచువాలిటీ. అర్థమైంది? సో ప్రాపంచికాన్ని నేను ఇచ్చిన డెఫినేషన్ ఒక్కొక్కరోజు చెప్తారు. సో నేను ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ప్రాపంచికమైన వ్యక్తి ఒక గుణంలోనే ఉంటాడు, ఆ గుణాన్ని పట్టుకొని ఉంటాడు. ఆధ్యాత్మిక వ్యక్తి దేన్ని పట్టుకోడు, వాడు నాలుగో వాడిగా ఉంటూ మూడు గుణాలతో ఆడుకుంటాడు. అర్థమైంది కదా? సో ఇప్పుడు మీరెవరు, హూ ఆర్ యూ? మామూలుగా నేనెవరు అంటే ఏం చెప్తారు? మీరెవరండి? హూ ఆర్ యూ? పేరు అబ్బా, పక్కా ప్రాపంచికమైన ఆన్సర్. పేరు చెప్తారట, తిరుమల సొసైటీలో ఉండి నువ్వు ఎవరంటే పేరు చెప్తారట, పక్కా ఆన్సర్. అది కూడా ఆన్సరే, ఫుల్ ప్రాపంచికమైన ఆన్సర్. మీరేం చెప్తారు చెప్పండి, ఏదో ఒకటి పర్వాలేదు. మీరెవరు, నేను ఎవరిని అంటే ఏం చెప్తారు మీరు? ఎక్కువైపోయింది జ్ఞానం. చెప్పరా? నేను అమ్మా. మామూలుగా పిరమిడ్ సొసైటీలో అందరు నేనంటే ఏవారని చెప్తారు? ఆత్మ. అబ్బు, ఆత్మలు కదా మీరు, చెప్పరు. సో ఇప్పుడు మీరు ఎవరో మీరు తెలుసుకోవాలి ఫస్ట్. కరెక్ట్ డెఫినేషన్ ఉండాలి, అప్పుడే మీరు ఎదిగే అవకాశం ఉంటుంది. సో నేను ఎవరు అంటే ఏంటంటే, మీరు ఆత్మ అనుకోండి, ఆత్మ అని ఎలా చెప్తున్నారు? మీరు ఆత్మ అన్నారు అనుకోండి, సో చదివి చెప్పారు, కరెక్ట్ ఆన్సరే. ఎవరో చెప్పాడు మనం చెప్పేసాం. ప్రతిసారి మీరు ఎవరో అంటే ఆత్మల, మీరు ఆత్మలు ఎవరో చెయ్యకూడదు అంటే అందరూ ఎత్తు సెట్టింగ్ అయ్యి ఏంద్రా అంటే ఏడుపుట్టు మొగాలే, ఎందుకు రా ఈ జీవితం అని. ఎవరు రాటే నువ్వు ఆత్మ, ఆత్మ ఎడుపు కూర్చుంటుందా, బాధపడుతూ ఉంటుందా? కృష్ణుడు ఏం చెప్పాడు? ఆత్మలో అనుకుంటే ప్రేరట ఆయన ఏం చెప్పాడు? ఉద్దరే పవ కొద్దిగా కఠినంగా మాట్లాడడం అది కాదు. సో మీరెవరు అంటే మామూలుగా మీరు ఆత్మ అంటారు. సో ఆత్మ అనేదానికి ప్రూఫ్ ఏంటి? మీరు ఆత్మ అనడానికి ఉండాలి కదా నిదర్శనము. ఆత్మ అంటే ఏంటి? సో ఆత్మస్థితిలో ఉన్నాడని ప్రూఫ్ ఏంటి? తెలియాలిగా, తెలియకుండా నేను ఆత్మ. ఎవడో చెప్పాడు దేహం అన్నారు, ఇళ్ళు నమ్మేశారు. ఇప్పుడు ఎవడో చెప్పాడు ఆత్మని నమ్మేస్తున్నారు. కరెక్టా తప్ప, ఇంతకు అది కరెక్టా, ఇది కరెక్టా, ఏది కరెక్ట్? ఎలా చెప్తారు మీరు ఆత్మ అంటే ఏంటి? ఏమీ తెలియదు, గుడ్డిగా చేయలేబెట్టేశారు. ఆత్మ అంటే ఏంటి? అవి చెప్పేస్తారు నాకు తెలుసు, ఆల్రెడీ తెలిసే పేపర్ లీక్ అయిపోయింది అక్కడ. మీరేమో కొత్త వాళ్ళు చెప్తారేమో అనుకుంటున్నాను. చదివే క్లాసులు చెప్పారు, నువ్వేమో ఆత్మ అంటే ఏంటో తెలియదు. నువ్వు ఇలా అండి, అలా ఎవరు పడతారు క్లాసులు చెప్తే ఇలాగే ఉంటుంది. అదే ఇప్పుడు ఏం మాట్లాడారు? ఓన్లీ మాస్టర్లే సీనియర్లు ఉన్నారు, సంతోషం. జూనియర్లు ఉంటే అయ్యో మీ ఇంత ఇంకేం తెలియదా అనుకునేవాళ్ళు. మొత్తం పర్వం అంతా తుసిపోయింది. కానీ కానీ కావాలి, అన్ని బ్యాలెన్స్ కావాలి, పడాలి. సో సో నువ్వెవరంటే ఎవరు? ఆత్మ అంటున్నారు. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి చెప్పేసింది ఆమె. ఏంటది? ఆనందం. ఆనందం అంటే ఏంటి? మాటలు వర్ణించదమా? వర్ణించలేవు. కణు వణు పులకిస్తూ ఉంటుంది, ఒక ఎగిరి గంతులేస్తుంటాం, కళ్ళకు నీళ్లు పారవశ ఆహా జీవితం, ఓహో జీవితం, ఎంత బ్యూటిఫుల్ జీవితాన్ని ఇచ్చారు దేవుడా అని. నువ్వు ఎవడైతే దేవుడు అనుకుంటావు వాడికి థ్యాంక్స్ చెప్తుంటారు. ఆ అనుగ్రహం మీ మీద ప్రవహిస్తుంది బాడీ అణు అణువున, అది ఆత్మ అంటే. అది ఉందా మీకు ఇప్పుడు ఆనందం ఉందా? ఉన్నంతసేపు ఉంటుంది, కరెక్టే కదా? విన్నంతసేపు మాస్టర్ పక్కన కూర్చోగానే ఎక్కడో వేరే డైమెన్షన్కి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళంగానే దరిద్రం వాళ్ళకి ప్రత్యక్షం. ఇదే సార్, మీరు ఉన్నసేపు బాగుంటాము, ఇంటికి వెళ్ళంగానే అంటే మా ప్రభావం ఉంటుంది బాబు. మల్లెపూల దగ్గర తోటకు రాగానే మల్లెపూ వాసన వచ్చింటే మీకు ఎంత గబ్బు ఉన్నా ఆ మల్లెపూ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మరి ఏం చేస్తారు? కానీ కొద్దిగా బయటికి రాగానే మళ్ళీ మీ గబ్బు మీకే ప్రత్యక్షం. సో కాబట్టి ఉంటుంది అని ఎఫెక్ట్, కానీ అది రియల్ ఆనందం కాదు, నా ద్వారా వచ్చిన ఆనందం. లేదా నేను ఉండడం వల్ల మీలో కూడా మీ ఆత్మ మేల్కొంది, అది కూడా యాక్టివ్ అయింది కాబట్టి కొద్దిసేపు ఉంది. కానీ అది ఎప్పుడు ఉండాలి అంటే సాధన చేయాలి. ఓకేనా? సాధన చేస్తే మీకు కూడా వస్తుంది, పెద్ద విషయం ఏం కాదు, కరెక్ట్ సాధన దొరకాలి మనం. సో మీరు ఆత్మ అంటే అర్థమైంది కదా, మీరు ఆనందం, చిన్నపిల్లల్లాగా గెంతులు వేసుకుంటారా సరదాగా ఉండగలిగితే చూసారు ఎప్పుడైనా ఎన్నైట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది ఆనందం వచ్చిన పిల్లల్లాగా అలా ఆ కళ్ళకు నీళ్ళు వస్తూ ఒక గాల్లో తేలుతున్నట్టు ఏదో హాయ్ ఏంటో వేరే ఒక డైమెన్షన్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంటుంది. అది ఇక వర్ణించలేను, ఎంత చెప్పినా ఎంత తక్కువ చెప్తే అంత బెటర్. సో అది ఆత్మ. సో మీకు ఆ స్థితిలో ఉన్నారా మీరు? లేదు. కాబట్టి మీరెవరు ఇప్పుడు? జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది మధుర? ప్రేతాత్మ నువ్వు అనుకుంటే చచ్చినా సపోర్ట్ చేయదు. అదే. సో మీరెవరు? ఆ నేను అనేవాడు ఇప్పుడు నేను నేను అంటున్నారే, ఈ నేను ఆనందంగా లేడు, ఉన్నాడా? లేడు. నేను ఎలా ఉన్నాడు ఇప్పుడు లోపల మీ నేను? ఏమనుభవిస్తున్నాడు? చెత్త అంతా అనుభవిస్తున్నాడు. అబ్బా ఏ ఉన్నాయో, ఒక మాస్టర్ కరుణ గురించి క్లాసులు చెప్పింది, చెత్త అంతా అనుభవిస్తుందట. చెత్త ఆమె దృష్టిలో. నేనేం చెప్తున్నాను? నొప్పి అని చెత్త అంటున్నారా? అదే, బంగారం అయిపోయినా దాన్ని ప్యూరిఫై చేయడం వచ్చేసిందా? సో కాబట్టి ప్రజెంట్ సపోజ్ రాలేదనుకో ప్యూరిఫై చేయడము, సో అప్పుడు చెత్తగానే ఉంటుంది. అప్పుడు మీ అనుభవాలు ఎలా ఉంటాయి? మీరు ఏ అనుభవాన్ని పొందుతున్నారు ఇప్పుడు? మీరు మామూలుగా ఏ అనుభవం ఉన్నాయి మీకు? ఆరోగ్యమా అనారోగ్యమా? అన్ని ఉన్నాయి కదా, ఉన్నాయి. సో మొత్తానికి కష్ట సుఖాలు ఉన్నాయి, ఆనందం లేదు. ఆనందం అంటే అది దేని మీద ఆధారపడేది కాదు. అది నువ్వు ఆరోగ్యంగా ఉన్నా అనారు ఇలానే ఉన్నా సోలు పరమానందంలో ఉంది లోపల. బుద్ధి లేదు, మెంటల్. అది అసలు బాగానే బాధపడుతుంది, ఇంత బాధపడుతుంది, ఎట్లనే చూస్తుంటుంది. దానికి ఆనందం తప్ప ఇంకేదీ లేదు ఆత్మకు. కానీ నువ్వు ఆర్ యు, ఆ నువ్వు మాత్రం కష్ట సుఖాలను అనుభవిస్తున్నావు శరీరంలో, మనసులో, హృదయంలో. ఇవే కదా ఉన్నాయి, ఈ మూడు స్థాయిలో ఉన్నాయి. ఏంటి కష్ట సుఖాలు? ఈ కష్ట సుఖాలను మీరు అనుభవిస్తున్నారు. ఈ అనుభవించేవాడు ఎవరు? ఈడెవరు? శరీరమా? సో నేను అంటే శరీరమా? శరీరమా మీరు? కాదు, శరీరం మీరు కాదు కదా. శరీరం ధరించారు మీరు. ఈ ఇల్లు మీరా? నా ఇల్లు అంటారా, నేనే ఇల్లు అంటారా? నా ఇల్లు. నా దేహం అంటున్నారా, దేహమే నేను అంటున్నారా? నా మనసు బాగాలేదండి అంటున్నారు, అవునా? మనసే నేను, నేను బాగాలేను అంటున్నారా? నా మనసు బాగాలేదండి అంటున్నారు. సో మనసు వేరే, నువ్వు వేరే, దేహం వేరే, నువ్వు వేరే. నిద్రలో దేహదేశం ఉందా మీకు? కానీ మీరున్నారు కదా. సో మీరెవరో? దేహం కాదు. సార్ చనిపోయినా ఉంటున్నాం, సరే చనిపోయినా ఉంటాం లేదా మన డౌట్ కాబట్టి బతుకున్న విషయం గురించి మాట్లాడుతున్నాం. సో బతుకున్నప్పుడు మనం నిద్రపోయినప్పుడు మనకు దేహధ్యాస లేదు, ఉందా? దేహం ఏటో పడిపోయి ఉంటుంది, మనం ఎక్కడో కళలు కంటూ ఏదో లోకంలో ఉంటున్నాం. అనుభవం ఉంది కదా అది మనకు. అంటే ఏంటి? మీరు దేహము కాదు, అలాగే మనసు కాదు, గాఢ నిద్రలో ఆలోచనలు కూడా లేవు. ఉన్నాయా? అబ్బా ఎంత బాగా నిద్రపట్టిందండి, ఏ ఆలోచన లేదు. ధ్యానం చేస్తే ఆలోచన స్థితి కొద్దిసేపు అయినా ఉందా లేదా? ఇంత అయినా ఉందా లేదా? ఉందా లేదా? పదే ఉంటుందేంటి, ఉందా? పదేళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం కూడా రాలేదా తాటలే స్టేజ్ వచ్చిందా లేదా? ఏం మాట్లాడలేదు. సో అంటే ఏంటి? ఆలోచన లేని స్థితి ఉన్నారు కదా, అంటే మనసు లేని స్థితి ఉన్నారు కదా. అంటే మీరు మనసు కాదు, మీరున్నారు కానీ మనసు కాదు, మనసు లేదు అక్కడ. అంటే మీరెవరు? ఇంకా చైతన్యం వరకు వెళ్ళలే, శూన్యంలో ఉన్నారు. అటు ఇటు ఆనందం లేదు, ఇటు మనసు లేదు, ఇటు శరీరం మధ్యలో ఉన్నారు. ఎగ్జాంపుల్, అది కూడా ఒక స్థితి ఉంది. డైరెక్ట్ సాక్షి ఫీలింగ్ రాదు, అటు ఆనందం రాదు. సాక్షి అంటే పరమానందం, పరమాత్మ స్థితి, పరమానందం. ఆ పరమానందం ఉందా ఫీలింగ్ రాదు మనకు, లేని స్థితి కూడా ఒకటి ఉంటుంది. అటు ఆనందం కూడా లేదు, ఇటు దేహధ్యాస లేదు, మనసు ధ్యాస లేదు, కానీ నువ్వు ఉన్నావు. హూ ఆర్ యు? దీన్నే జీవాత్మ అంటున్నాను నేను. సో దీనికి నేను పెట్టిన పేరే కాదు, మన వెంకట నుంచి కూడా జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని కూడా చెప్పారు. సో స్పిరిచువాలిటీలోకి రాగానే చాలా మంది డైరెక్ట్ నువ్వు ఆత్మ అని చెప్పేస్తున్నారు. సచ్చినా నమ్మకండి, అది క్లియర్గా క్లియర్ కట్ డెఫినేషన్ తీసుకోవాలి మనం. ఏంటి జీవాత్మ అంటే ఏంది? ఏది ఆత్మ, ఏది పరమాత్మ? సో బాడీ, మైండ్, హార్ట్ ఎప్పుడు దాంట్లో మూడు గుణాలు ఉంటాయి, మూడు విడివిడిగా ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. సో జీవాత్మ మామూలుగా ఈ స్థితిలో ఉన్నంతసేపు కష్ట సుఖాలనే అనుభవిస్తూ ఉంటుంది. సో ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ మూడికి అతీతంగా దాంట్లోనే ఉంటుంది, కానీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఏమీ వినబడదు. సపోజ్ ఇక్కడ గ్లాస్ రూమ్ కట్టామనుకోండి, గ్లాస్ డోర్స్ ఉన్న రూమ్, ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నావు అనుకోండి, బయట రూమ్ నిలబడతాయా? ఇక్కడే ఉంది ఆ రూమ్, కానీ అక్కడ ఏమీ మనకు తెలియదు. బయట ఎంత గోల్ ఉన్నా, సపోజ్ సముద్రం ఉంది, అలలు అన్నీ ఉంటాయి, ఉంటాయి లేదా? కానీ ఒక ప్లేస్లో ఏమీ అలలు ఉండవు, ఘోష ఉండదు, ఏమి ఉండదు. ఎక్కడ? సముద్రం మధ్య అంటే ఎక్కడ? అంటే సముద్రం 1 కిలోమీటర్ నడిచాక వెళ్ళాక అక్కడనా? అదే మరి, కొందరు మధ్యలో అంటే 1 కిలోమీటర్ ఏం చేయలేదు, మధ్య భాగం వస్తుంది కదా. సపోజ్ టోటల్ 1000 ఎకరాలు అనుకుందాం సముద్రము, దాంట్లో మిడ్ పాయింట్ అని అది అదే అది కాదు కదా. ఎక్కడ? అంతర్భాగం లోపలికి వెళ్తే నిశ్చలంగా ఉంటాయి నీళ్లు. అది అంటే ఇంత గోళ అక్కడ నిలబడుతుంది, అక్కడికి వెళ్తే నీళ్లే కదలట్లేదు, నీకేమి వినబడుతుంది బయట. అంటే ప్రకృతికి ఎఫెక్ట్ కాని ప్లేస్ అది. అలాగే మన లోపలనే, ఈ బాడీలోనే ఉంది, ఎక్కడో లేదు, ఈ బాడీలోనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ నువ్వు ఎఫెక్ట్ కాని ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళావంటే సూపర్ ఆనందం తప్ప అక్కడ ఏముండవు, ఏ ఆలోచనలు ఉండవు, ఏ అనుభూతులు ఉండవు. అంటే మంచి చెడు న్యూట్రల్ అనుభూతులు ఉండవు, దేహదేహత కూడా ఉండదు. అది ఆత్మస్థితి. ఆ ఆత్మస్థితిలోంచి వచ్చేవాడు అలా తయారయ్యాడు. ఎందుకంటే సూపర్ ఆనందం, మీకు రాబుద్ధి కావట్లేదు బయటికి, ఎప్పుడు అంత భాగంలో వెళ్ళి కూర్చుంటున్నారు, ఇంకా ఏ గోళం తెలియదు, ప్రపంచం అంతా కనబడుతుంటారు, పైకి చూసి అలాగే కనబడుతుంటాయి. అంటే మనకెందుకు, మనం మాత్రం ఆనందంగా ఉన్నాం. ఇంకో ఇదే ఫస్ట్లో బాగుంటుంది, ఇదే మిమ్మల్ని నాశనం కూడా చేస్తుంది. అదే చేసిన ఏదో పని వాళ్ళు. సో మనం ఒక ప్లేస్ కనుక్కోవాలి, ఆ ప్లేస్లో ఇటు ఆనందం ఉండాలి, అటు ప్రాపంచికమైన జీవితం కూడా ఉండాలి. సో ఆనందంలో ఉంటే ఎలా ఉంటుందంటే, డాక్టర్లు మత్ ఇంజెక్షన్ ఇచ్చినట్టు అంటే నొప్పి ఉంటుంది కానీ మనకు తెలుస్తుందా? సో శరీరం క్యాన్సర్తో సస్తూ ఉంటుంది నొప్పులతోటి, కానీ ఇది అంటే దేహంలో ఏం జరుగుతుందో వాడికి ఎరగనే లేదు, అసలు టోటల్ ఆనంద పారవశ్యంలో ఉన్నాడు ఆయన. అప్పుడు కూడా వెళ్ళి కూర్చోవచ్చు కానీ దేహం సంగనాగిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. వీడికి అది తెలియదు, బికాజ్ వీడు ఎక్కడున్నాడు? అంతర్భాగంలో వెళ్ళి కూర్చున్నాడు. అది కూడా రాంగే. ఇదేం సార్ మరి ఎక్కడ ఉండాలి ఇంతకు? అంటే అన్నిటి యొక్క ఎరుక ఉన్న స్థితిలో ఉండాలి. అటు ప్రాపంచికం, ఇటు ఆధ్యాత్మికం, అన్ని ఎరుకలో ఉన్న ఒక మిడ్ పాయింట్ ఉంటుంది. అటు అలలుగా ఫీలింగ్ తెలుస్తుంది లైట్గా, మరీ ఓవర్గా కాదు. అతి పొంగడం ఉండదు, అతి కుంగడం ఉండదు, పొంగుతాం కుంగుతాం లైట్గా అంటుంటాం, సరదాగా ఉంటాం. ఇటు ఆనందం కూడా ఉంటుంది. ఒకేసారి భూమి లోపల ఉన్న వేర్లను అలాగే భూమి పైన ఆకులను కూడా అనుభూతి చెందగలుగుతాము. అది న్యూ ఎనర్జీ, అది దివ్య మానవుడి స్థితి. అంటే తేడా అర్థమవుతుందా లేదా? సో మీరు ఆ స్థాయికి రావాలి, ఆ స్టేట్లో ఉండాలి. ఇటు బాడీ గురించి ఎరుక ఉండాలి, బాడీకి ఏది అవసరమో అది పెట్టాలి. అది డబ్బులు అడుగుతుంది, మీరు డబ్బులు సంపాదించారు. అది షార్ట్ అడుగుతుంది, మీరేమో గోచే పెట్టుకొని అంటారు. స్పిరిచువాలిటీ అలానే చేస్తారు కదా. అది బర్గర్ అడుగుతుంది, ఇడేమో పండ్లే తింటా. సో ఇలా అన్నీ ఉన్న ఎరుక స్థితికి మీరు చేరాలి. సో మీరు ఈ 3 స్థాయిలు తెలుసుకోవాలి, ఆ స్థాయికి చేరాలి, 3 కలయిక స్థాయికి. ఓకేనా? సో బాడీ, మైండ్, హార్ట్ స్థాయిలో 3 గుణాలు కంపల్సరీ ఉంటాయి విడిగా. వాటి మధ్యలో మిత్రత్వాన్ని మీరు సృష్టి చేయాలి. సో మీరు చేయవలసిన సాధన ఏంటంటే, 2 రకాల సాధనలు ఉంటాయి. మీరు రోజు కంపల్సరీ 24 గంటల్లో కొద్ది సమయం, ఎంత సమయమో నాకు తెలుసు, 1 గంట 2 గంటల కంటే ఎక్కువ కేటాయించలేరు. ఏంటి? దేనికోసము? ధ్యానం. ఆ ధ్యానానికి 1 గంట 2 గంటలు పెట్టగలుగుతారు. మిగతా సమయం నేను చెప్పినట్టు చేయాలి, మిగతా సమయం కూడా ధ్యానమే. కాకపోతే అది కళ్ళు తెరిచి అప్పుడు చేసేది వేరే ఉంటుంది. ఓకేనా? సో కళ్ళు మూర్చి మూసినప్పుడు ఒక పని చేయాలి, కళ్ళు తెరిచినప్పుడు ఇంకో రకంగా ఉండాలి. అది మీరు అంటే 24 గంటలు సాధనే, మీ జీవితమే సాధన. మీరు ఎవరంటే సాధన అయిపోవాలి, మీరే సాధన అయిపోవాలి. అది చేశారంటే సూపర్గా రిజల్ట్ ఉంటుంది. సో చాలామంది సాక్షిగా ఉండండి అంటారు, వదిలేయండి అంటారు. దేన్ని వదలాలి? దేన్ని వదలాలి? సాక్షిగా ఉండడం అంటే దేన్ని వదలాలి? అన్నిటిని వదిలేయాలి. సాక్షిగా ఉండడం అంటే ఎఫెక్ట్ కాకుండా చూడడము. అది మంచి ఉన్నా చెడు ఉన్న న్యూట్రల్ను వదిలేయాల్సిందే కదా. వదిలేసి ఉండండి అని చెప్తారు. ఇప్పుడు నేను వదిలేసి ఏం మాట్లాడాలండి మీతోటి? నేను వదిలేసి ఉన్నాను అనుకో, ఇప్పుడు ఏం మాట్లాడాలి? వదిలేసి సాక్షిగా ఉంటే మాటలు, సాక్షిగా ఉన్నప్పుడు మాటలు ఉంటాయా? యాక్షన్లు ఉంటాయా? నో యాక్షన్, కేవలం డైరెక్టర్ ఇట్లా చూడదా. ఎట్లా సాధ్యమవుతుంది కళ్ళు తెరిచినప్పుడు వదిలేసి ఉండడం? సాధ్యమవుతుందా చెప్పండి? కళ్ళు మూసినప్పుడు సాధ్యమవుతుంది. మీరు ధ్యానంలోకి వెళ్తే అన్ని వదిలేసి బాడీ మైండ్ వదిలేసి సోల్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉంది. బట్ వన్స్ కళ్ళు తెరిచినప్పుడు అప్పుడు కూడా వదిలేయడం సాధ్యమా? బాగున్నారా అన్న ఇబ్బంది, ఏదో పదం వాడాలా, మంచి వచ్చాడు ఏదో ఒకటి. మరి వదిలేయంటున్నప్పుడు నేను మంచి కూడా వదిలేయించాడు, వదిలేయాలి, అప్పుడే ఉంటాయి పదాలు. సాక్షి భూతానికి పదాలు ఉన్నాయా? ఉన్నాయా? లేవు. మరి అందరూ ఏం చెప్తున్నారు? వదిలేయండి అంటున్నారు. ఏం వదిలేయాలి? వదిలేసి ఏం చేయాలి? ఇలా కూర్చోాలా? ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ కూర్చొని వదిలేసి అలా కూర్చున్నాడు అనుకో, వెంటనే రేపు గురుగారు చెప్పారు సాక్షిగా ఉండమన్నారు, విపత్సనలు చెప్పారు సాక్షిగా ఉండమన్నారు, వదిలేయమన్నారు, వదిలేశాడు అనుకో. అక్కడ అంతా డబ్బులు తీసుకుపోతున్నాడు, కొంచెం వదిలేస్తాడు. ఆ ట్రైన్ అలా వెళ్తున్నా సిగ్నల్ ఆఫ్ అగొట్టాడు, ఆన్ కొట్టాడు. ఏది ఈయన వల్ల ఎంతమంది అవుట్ అవునా? సపోజ్ సిగ్నల్లో ఉంటే ఆయనే మన పని అవుట్. ఇలాంటి వాళ్ళు స్పిరిచువల్గా ఉండకూడదు. కొన్ని డిపార్ట్మెంట్లు వస్తే సాక్షిభూతంగా ఉండకూడదు. అవునా కదా? ఆ ప్రాక్టికల్ ఎక్కడ సాధ్యమవుతుంది అన్ని వదిలేసి ఉండడం? సాధ్యమవుతుందా? ఈ పట్టుకున్న దేహాన్ని వదిలేసి ఎలా ఉంటామండి? కదిలించాలి, ఏదో చేయాలి, దయ్యంలాగో బండలా రాయలా కూర్చుంటే ఎందుకు దేహం ఉండి? అవునా కదా? ధ్యానంలో బండరాయిలా కూర్చోవాలి, కాదనట్లే. కానీ వన్స్ నువ్వు కళ్ళు తెరిచావా, ఏదో ఒకటి మూమెంట్ చేయాలి, కదిలించాలి, ఏదో ఒకటి చేయాలి, అవునా కదా? సో అప్పుడు ఏది అవసరము? మంచి అవసరమా, చెడు అవసరమా? మామూలుగా అయితే ఏదో మంచి అనుకుని చెడుతో ఫైటింగ్ చేశారు. నేనేం చెప్తున్నా, మూడు గుణాలు ఉండాలి అంటే మూడు గుణాలను పట్టుకొని ఉండాలి, మూడింటిని. నువ్వు మూడింటిని పట్టుకున్నావు అంటే నువ్వెవరు? నా నాలుగో వాడు అవుతావు, జీవాత్మ నువ్వు. సో ఎప్పుడైతే జీవాత్మ మూడు గుణాలు పట్టుకుంటుందో అంటే అప్పుడు జీవాత్మ ఎవరైతుంది? నేను మూడింటికి అతీతంగా ఉన్నాను రోజు. ఓహో, నేను మంచోడిని కాదా? ఇప్పుడు జీవాత్మ, మీ జీవాత్మ మీరేమంటున్నారు? నేను మంచి అంటున్నారు అంటే జీవాత్మనే మంచి అంటుంది. మంచితోటి గుర్తింపు పెట్టుకుంది జీవాత్మ. కానీ మూడు గుణాలతో ఆడుకుంటున్నారు అనుకో, అప్పుడు జీవాత్మ నేను మంచిగా చెడుగా న్యూట్రల్ కాదు, నేను మూడింటితో ఆడుకుంటున్నా అంటుంది జీవాత్మ. ఎప్పుడైతే జీవాత్మ ఆడుకుంటున్నా అంటుందో ఆల్రెడీ ఆడుకునేవాడు పక్కకే ఉంటాడు. ఎవడు వాడు? ఆత్మ. అయిపోయా, మీరే డైరెక్టర్ అయిపోతారు. అప్పుడు మీకు ఆత్మతో కలయిక ఏర్పడుతుంది. ఎప్పుడు మీరు మూడు గుణాలతో ఆడుకుంటారో అప్పుడే. అది కళ్ళు తెరిచినప్పుడు చేయాల్సిన పని. ఆ నాట అక్కడిపోయి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళడం కాదు. దరిద్ర ధ్యానాలు అయిపోయింది, కళ్ళు మూసుకొని అక్కడికి అన్ని వదిలేసి వెళ్ళిపోవడం రాలేదు. ఇప్పుడు చచ్చినా వెళ్ళిపోలేరు మీరు కళ్ళు మూసుకొని. కళ్ళు మూసుకున్నా అవే ఆలోచనలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఏవి? అదే చెప్తా చెప్తా, ఇంకా క్లియర్గా చెప్తాను మీకు అర్థం కాకుండా. మళ్ళీ మళ్ళీ అడగండి, అర్థమైంది కదా? కళ్ళు తెరిచినప్పుడు మూడు గుణాలను ఉపయోగించుకోవాలి మీరు, తప్పదు ఈ సాధన. ఇంకా మీరు ఈ స్థితికి రైతు మీరు వింటున్నారు కాబట్టి నా సజెషన్ ఇది చేయాలంటున్నా, మీ ఇష్టం, చేస్తారు లేదా మీ ఇష్టం. సో కళ్ళు తెరిచినప్పుడు మూడు అవసరం మనం. సో మూడు ఎప్పుడు రెడీగా పెట్టుకోండి. ఐదు వేళ్ళు అవసరం. ఒక్కొక్కసారి ఒకటే బొట్టు పెట్టుకున్నాడు, ఒకటే వేళ్ళు యూజ్ చేస్తారు కావచ్చు, కానీ అవసరమా లేదా ఐదు? ఒక్కటి పెట్టడానికి మిగతా ఇలా ఉండాలా అంటే అల్టిమేట్గా మూడు, ఐదు వేళ్ళు ఉపయోగపడుతున్నాయి అక్కడ. అర్థమైంది కదా? సో కాబట్టి మీరు కళ్ళు తెరిచినప్పుడు వదిలేయండి అనేవాడు అని చెప్తాను, నమ్మకండి. అసలు ఎడ వదిలేసి ఎట్లుండదు అని క్వశ్చన్ అయ్యాలి రిటర్న్. అవునా కదా? పొద్దున ఆయన అన్నాడు ఆ మాట, అనగానే ఎట్లుంటారు సార్ కళ్ళు తెరిచినప్పుడు వదిలేసాడు అని అన్నాను. ఆడెవడో చెప్పాడు కానీ ప్రాక్టికల్గా ఎక్కడ సాధ్యమవుతుంది? యూఆర్ డూయింగ్ సంథింగ్, సంథింగ్ చేసినప్పుడు ఉపయోగించాలి. అక్కడ ఏం చేయకుండా ఎలా ఉంటాం? ఏదో ఒకటి వాడాలి పదాలు, ఏదో వాడాలి. సో కాబట్టి అక్కడ మూడు అవసరము అంటున్నాను. అర్థమైంది? అంటే ఏంటి? సపోజ్ కళ్ళు ఒక పని చేస్తున్నారు, వంట వండుతున్నారు, వండేటప్పుడు ఏమనాలి? నాకు మూడు గుణాలు సపోర్ట్ ఉండాలి ఇది ఈ పనిలో అని. మూడు గుణాలు సపోర్ట్ తోటి నేను వంట చేయాలి అంటే అగ్లీ, నీట్నెస్, న్యూట్రల్ అనుకోండి సపోర్ట్. సో అగ్లీ పట్ల మీకు ఎరక ఉండాలా లేదా? పిల్లవాడికి ఎరక ఉంటుందా? వాడు టూ ఫింగర్ కూడా నోట్లో పెట్టేసుకుంటాడు. కానీ మీకు ఏముంటు మీకుంటే మీకు ఆ ఎరక లేకుంటే మనం కూడా అదే పని. ఎరక ఉంటే ఏమవుతుంది? ఇది అగ్లి, ఇది నీటు, ఇది ఇది యూజ్ చేసుకోవాలి, ఇది యూజ్ చేసుకోకూడదు, ఇది విచక్షణ ఉండాలా వద్దా? అగ్ని నేను చూడనే చూడను, అగ్ని గురించి నేను తెలుసుకునే తెలుసుకోవాలి అన్నారనుకోండి, ఏది అగ్ని ఏది నీటి నేను తెలుస్తుందా? మీకు తెలుస్తుందా తెలియదా? సో అగ్ని అంటే ఏంటి, ఏది వాడాలి, ఏ కూరగాయలు కట్ చేయాలి, పుచ్చి ఏంటి, పురుగు ఏంటి, ఏది వేయాలి, ఏది కట్ చేయాలో తెలవాలా వద్దా? జ్ఞానం ఉండాలా వద్దా? నేను తెలుసుకునే తెలుసుకోను, అబ్బా చిచ్చి నేను దాని గురించే తెలుసుకోను. తెలుసుకుంటేనే దాంతో ఎలా ఉండాలో తెలుస్తుంది. దాని గురించి తెలుసుకోవడానికి మీరు ఇబ్బంది పడితే మీకు ఏం జ్ఞానం ఉంటుంది అక్కడ? మీరు కంబా అగ్నిగా ఉండాల్సిన అవసరం లేదు, దాని గురించి జ్ఞానాన్ని పొందండి అంతే. ఏదో నిన్న చెప్పాను కదా, ఏది గబ్బు వాసనలో ఉన్నవాళ్ళే బాగున్నారని చెప్పి అక్కడికి ఇల్లు కట్టుకోకండి, ఆ పని చేయకండి, ఇక్కడే ఉండండి. అర్థం చేసుకుంటే అయిపోయి, మన ఇంట్లో అగ్ని లేదు, మన ఇంట్లోనే బాత్రూమ్ ఉంది, దాన్ని కరెక్ట్గా చూస్తే చాలు. అర్థమైంది. సో మూడు గుణాలను ఉపయోగించుకోవడం అంటే ఏ పని చేస్తున్నా ఆ పనిలో మూడు గుణాలను ఉపయోగించుకోండి ఆ పనిలో. అలాగే పని చేయకుండా జస్ట్ అలా ఉంటున్నారు, ఆలోచనలు వస్తున్నాయి. ఏం ఆలోచన వస్తుంది? ఆలోచన ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయి? మూడు. ఒకసారి ఒక ఆలోచన వస్తుందా, మూడు ఒకేసారి వస్తాయా? ఒకటే. సో మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, సపోజ్ బా శ్రీధర్ గారు సూపర్ క్లాస్ చెప్పారు చప్పట్లు కొట్టండి అని ఒక తాడు వచ్చింది అనుకోండి, వెంటనే మీకు వచ్చింది, వెంటనే రియాక్ట్ అయ్యారు అనుకోండి, ఇది ధర్మమా అధర్మమా? ధర్మమా అధర్మమా? అంత ఈజీ క్వశ్చన్ అడుగుతానా? చెప్పినప్పుడు ఇది తిప్పితే అటు తిప్పారు. థాట్ రాగానే చేశాను అంటే నేను చెప్పాను కదా శ్రీధర్ గారు ఏం సూపర్ క్లాస్, నిజంగా అనిపిస్తుందా లేదా, పొగడాలనిపిస్తుందా లేదా, ఇంత తిట్టినా పొగడాలనిపిస్తుంది, ఎక్కడ పుట్టారండి వీళ్ళు, ఇంత పెద్దవాళ్ళు కూడా ఇట్లా యాక్సెప్ట్ చేస్తే ఈ కాన్సెప్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తుందో ఈ కాన్సెప్ట్. సో ధర్మమా అధర్మమా? ఇంకోసారి అనిపిస్తుంది వీడు దొంగనాకడుకు వీడు దరిద్ర పదాలు వాడాడు అందరిని తిట్టాడు అనిపిస్తుంది. అంటే పొగడడం ధర్మము, తిట్టడం అధర్మమా? అంటే ఇప్పుడు ఏది ధర్మము? అంటే ఏంటి? శ్రీధర్ను పొగుడురా తాటరాగానే ఏం చేయాలి? ధర్మమా అది? అధర్మం చేస్తున్నట్టే వ్యామోహంలో పడిపోయారు మీరు. సాక్షిగా లేరు అక్కడ, సాక్షిగా ఉన్నాడు ఏ స్థితిలో ఉంటాడు? పొగడత పక్కనే తిట్టు కూడా ఉంటుంది, తిట్టు పక్కన న్యూట్రల్ కూడా ఉంటుంది, మూడు ఉంటాయి అని భావనలో ఉండేవాడు ఎరుకలో ఉన్నట్టు. అర్థమైందా? కాబట్టి రాగానే వెంటనే మీరు రియాక్ట్ కాకూడదు ఏ థాట్కైనా. ఏం చేయాలి? బ్యాలెన్స్ స్టేజ్కి రావాలి థాట్ లెవెల్లో. ప్రతి థాట్కు సాధన చేయాలి మీరు, కొన్ని రోజులు జపల్లాగా చేయండి. బికాజ్ మెయిన్ 70% రోగాలు మానసికమైనయే, ఇక్కడే మాయలో పడిపోతున్నారు అందరు తెలివక అజ్ఞానంలో. ముఖ్యంగా మీకు నచ్చిన గురువు కనబడ్డా ఓ పొగుడుతూనే ఉంటారు, ఇక దరిద్రం అది, ఆ పని చేయకండి. పొగడండి కానీ ఎప్పుడు పొగడాలి? పొగడద్దని నేను అనట్లే, కానీ ఎప్పుడు పొగడాలి అప్పుడు పొగడాలి. ఒక స్థితికి చేరాక పొగడండి, సూపర్గా ఉంటుంది ఆ పొగుడుతుంది. అర్థమైంది లేదు? సో ఆలోచన అది దివ్యమైన ఆలోచన మీరు అనుకుంటున్నారు, కానీ అది ఆలోచననే. ఆలోచన అంటే విభజననే. అంటే శ్రీధర్ను పొగుడు, నచ్చలేదనుకో ఈమెకు, ఏమొస్తుంది ఆమె లోపల నుంచి? శ్రీధర్ను తిట్టు, ఈమెకు నచ్చింది పొగుడు, ఈమె న్యూట్రల్గా ఉంది, న్యూట్రల్గా ఉండవు అవునా? ముగ్గురు ఏం చేస్తారు ఇక్కడ? ఈ మూడు మీ లోపలే ఉండాలని చెప్తున్నాను కదా, అందరి లోపల ఈ మూడు ఉండాలన్నప్పుడు ధర్మం అంటే ఏంటి? ఏ గుణానికి స్థానాలు ఇవ్వాలి? పొగడానికి స్థానాన్ని ఇవ్వాలా, తిట్టడానికి స్థానాన్ని ఇవ్వాలా, న్యూట్రల్గా ఉండడానికి స్థానం ఇవ్వాలా? ఇవ్వాలా లేదా? సో పొగుడు రాని తాటరాగానే పొగిడేశారనుకోండి, ధర్మమా అధర్మమా? ఇప్పుడు అధర్మం చేస్తున్నారు మీరు. చెప్తా చెప్తా, నువ్వు నీ డౌట్ ఏదైతే అర్థమైపోయింది, నెక్స్ట్ స్టెప్ అదే. సో కాబట్టి థాట్ లెవెల్లో కరెక్ట్ సాధన చేయాలి అంటున్నా, మీరు అధర్మం చేస్తున్నారు, టోటల్ అధర్మం. ఇక్కడ ఏమైతుంది అంటే థాట్ రాగానే రియాక్ట్ అవుతున్నారు, ఇక్కడ మంచి అయితే ఓకే, రేపు చెడ్డోడు వచ్చేదాంగా సంపురా అంటే నవ్వుతారా ఏంటి? ఇప్పుడు మీ ఆయన మీద కోపం వచ్చింది, పొడవురా అని పొడేస్తారా? మరి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇంకా అలవాటు అయిపోయింది థాట్ రాగానే స్పందించడం. డేంజరా కదా థాట్ రాగానే స్పందించడం? చెప్పండి, నాలాంటి గురువు మంచి ఇక్కడ బాగా నటిస్తే అక్కడికే అడ్డమైన పని చేస్తాను, ఏమైనా మంచిలో చెడ్డు ఉన్నాయి ఎట్లా నమ్మేలా ఉంది? అవునా కదా? సో తాటకు స్పందించొద్దు, ఒక ఆర్నే సాహసం చేయాలి, అప్పుడు వాడు వీడు వీరువారైతారు, ఈ సంగతి ఏంటో బయటపడుతుంది. సో గుడిగా నమ్మద్దు ఎవరిని కూడా, ఏదో అక్కడ కూడా మరి మెరుపులాగా వచ్చేసి వెళ్ళిపోయాయి మూడు రోజులు, నా సంగతి నీకేం తెలుసు, నేను ఏదో ఎన్ని ఏదోపాలు చేస్తున్నాను, మీరెంత ఏదోలో నాకేం తెలుసు. సో ఎవరిని ఎవరు నమ్మకూడదు, ఉండాలి అన్నీ పెట్టుకొని, అన్నీ ఉంటాయి వీళ్ళకు డెఫినెట్గా, ఎంత ఉండాలి అంత ఉండాలి, ఎప్పుడైనా ఏదైనా లేవచ్చు అనే భావనలో మూడు రెడీగా పెట్టుకొని ఉండాలి. సో కాబట్టి థాట్ లెవెల్లో మీరు రియాక్ట్ అయ్యారా, కథ మా రియాక్షన్ అలవాటు అయిపోతుంది, అది మంచికి రియాక్ట్ అయ్యారా చెడు కూడా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మా హస్బెండ్ మీద కోపం వస్తుంది, లవ్ వస్తుంది, రెండు వస్తుంది. లవ్ వచ్చినప్పుడు అది తట్టుకోలేము, కోపం వచ్చినప్పుడు ఇది తట్టుకోలేము, చచ్చిపోతున్నారు ఆ భర్తలు భార్యలు పిల్లలందరూ. భర్తలు కూడా వచ్చిన ప్రాబ్లమే కదా, ఆడికి కూడా అవే బుద్ధులు ఉన్నాయి, అవే ఆలోచనలు, అవునా కదా? సో కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? వెంటనే రియాక్ట్ కాకూడదు, రియాక్ట్ కాకూడదు. దీన్ని ఆధ్యాత్మిక భాషలో రాగద్వేషాలలో ఉండకూడదు. పరమాత్మ ఎవరు? రాగద్వేషాలు ఉంటాయా పరమాత్మకు? ఈజ్ బియాండ్ రాగద్వేష. రాగద్వేష అంటే ఏంటి? అబ్బా మాకు మేడం అంటే బాగా బాగా ఇష్టం అన్నాను అనుకో, ఇది రాగం అతి అయిపోయింది. ఈమంటే నాకు అసలు ఇష్టం లేదని అనుకో, ఈ ద్వేషం. మీ ఇష్టమైందంటే మీ ఇష్టం కాదు ఆటోమేటిక్ గా, ఎందుకంటే ఆపోజిట్ బుద్ధులు ఉన్నాయి. సపోజ్ మేము మంచిది అనుకుంటాం, మీకు నాకు నచ్చింది కాబట్టి ఇష్టపడుతున్నాను, డెఫినెట్గా మీ చెడ్డది అయి ఉంటుంది, అందుకే ఇష్టం లేదు. అంటే రాగం ఉండడం వల్ల ఆటోమేటిక్ గా ద్వేషం ఏర్పడింది. మీకు ఎక్కడ ఉందండి ప్రేమ? ఎక్కడ కరుణ ఉంటుంది? మీరు ఎక్కడ పరమాత్మకి దగ్గర చేరుతారు? చచ్చినా చేరారు మీరు, రాగద్వేషాలు ఉంటాయి. అందుకే ఆధ్యాత్మికంలో ఏం చెప్పారు? రాగద్వేషాలకు అతీతంగా చేరాలి అన్నారు. అంటే ఈమె మంచిది, ఈమె చెడ్డది, ఈమె ఇలానే చూడాలి, ఈమె ఇలా చూడగలగాలి. ఎప్పుడు వస్తుంది అది? రియాక్షన్ ఆపాలి, అర్థం చేసుకోవాలి. ఈ చెడ్డది ఎందుకు ఇలా చెడుగా ఉంటుంది, ఈమె ఎందుకు మంచిగా ఉంది, ఈ మంచి ఏంటి, ఈ చెడు ఏంటి, ఇది అంతా ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర మీకు చెప్తున్న క్లాస్ అంతా మీకు లోపల నుంచి అలా పుడుతుంటుంది. పుట్టినప్పుడు మీరు బ్యాలెన్స్గా ఉండగలుగుతారు. అప్పుడు దేనికి స్పందిస్తారు? మనీ మేడం అని పట్టుకోం, ఈమెను కూడా ఇట్లా చూస్తాం, ఈమెను కూడా ఇట్లా చూస్తాం, ఈమెను అతిగా పట్టుకొని ఈమెను నీ అబ్బాని చంపడం, ఇది మనం ఇది ఇది చేయకుండా ఉండలేము, ఇది చేయకుండా ఉండలేము. రాగద్వేషాలు ఉంటాయి, అర్థమైందా లేదు తేడా? రాగద్వేషాలు ఉంటే ఏముంటుంది? మీకు నచ్చిన రాగను ఓ మీద మీద పడి పచ్చిత కనబడ్డాడు, ఓ ఇక పడేస్తుంటారు. ఇంకొకరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వచ్చాడు అనుకో, ఎఫ్ఐ డాష్ గాడు ఆర్ట్ స్పిరిచువల్ మాస్టర్ కాదా? కాదా? మనకు నచ్చలేదు కావచ్చు, కానీ ఆయన గొప్ప గురువు అయినా మన పచ్చిసారంటేనే ఇష్టం. ఇష్టం అన్నావా? శంకరాచార్య కూడా వేదాలకు పడతాడు మనకు, ఒకటి పట్ల బంధం పెట్టుకుంటే. అర్థమైతే లేదు, వాడు ఎంత పెద్ద గొప్ప గురు కానీ మీకు ఈయన పట్ల బంధం పెరిగింది. ఏ మా పత్రిసార్ కంటే కొద్దిగా తక్కువే, ఇవి కొద్దిగా ఇలాంటి మాటలు వచ్చేస్తాయి, కంపారిజన్లు వచ్చి మొత్తానికి పత్రిసార్నే పోగొడతాను. నువ్వు ఇదే రాగం, పత్రిసార్ పట్ల కూడా రాగం ఉండకూడదు, ద్వేషం కూడా ఉండకూడదు, అందరినీ ఒకే రకంగా చూడాలి. అది పరమాత్మ అంటే పత్రిసార్ను నేను తక్కువ చేస్తున్నానా, మరి ఏం చేస్తున్నాను? అర్థం చేసుకోండి, సమదృష్టి సాధన. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఒకడే, అందరూ ఒకేలాగా కనబడాలనే ఉద్దేశమే తప్ప ఆయన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఇక్కడే నా మాటలు అర్థం చేసుకోక చాలామంది విమర్శించారు నన్ను. అర్థమైంది లేదు, నేను పత్రిసార్ని తక్కువ చేయట్లే, పత్రిసార్ని చూసినట్టు అందరినీ చూడగలగాలి, అది నాకు కావాలి. ఇప్పుడు అందరినీ పత్రిసార్లా చూడగలిగితే నీకు రాగం ఎక్కడిది, దేశం ఎక్కడిది, తేడా అర్థమవుతుంది లేదా? ఆ స్థాయి రావాలి. రావాలి అంటే ఆ గొప్పతనం తెలియాలి. ఈ చెడు యొక్క గొప్పతనం ఏంటి? మీ చెడులో చెడునే చూస్తున్నారు, దాంట్లో పాజిటివ్ కూడా ఉంది, సహాయం చేసే గుణం కూడా ఉంది చెడులో. అర్థమైంది లేదు క్లియర్గా? ఓకేనా? సో కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా చేరాలి. సో థాట్ రాగానే వెంటనే అయితే రాగమో లేదో ద్వేషమో ఉంటుంది థాట్ పట్ల. అర్థమైంది లేదు? మీకు నచ్చిన థాట్ వస్తే ఆగాదు చెప్తా, కొన్ని నచ్చిన థాట్స్ వస్తే రాగం ఏర్పడుతుంది, నచ్చిన థాట్ వస్తే ద్వేషం. ఇది పెద్ద మాయనే, అది పెద్ద మాయనే, రెండు డేంజర్. బికాజ్ మనసే మాయా, అవునా? మనసులో మంచి చెడు ముందులు ఇవే కదా ఉన్నాయి, మరి మమ్మ ఉన్నదాన్ని నువ్వు మాయను ఎలా పట్టుకుంటావు? అలాగే మనసులో దైవం కూడా ఉన్నాడు, మనసులోనే దైవం ఉండి ఏం చేస్తున్నాడు ఆ మూడు ఆలోచనలను ఈక్వల్గా చూస్తాడు. కానీ నువ్వు పక్కకే ఉన్నా, నువ్వు నాకు ఇది నచ్చింది అది నచ్చలే అంటున్నావు. సో నీకు ఆయన తేడా అదే, ఆ మనసులోనే దైవం ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, నువ్వు ఉన్నావు. జీవాత్మ ఆత్మ పరమాత్మ ముగ్గురు ఆ మనసులోనే తీసేసుకొని కూర్చున్నారు, శరీరంలో కూడా ఉన్నారు, హృదయంలో అంతటా ఉన్నారు వాళ్ళు. కానీ జీవాత్మనేమో ఒకటే రోల్ వేస్తుంది, ఆత్మనేమో మూడు రోల్స్ వేస్తుంది, పరమాత్మ విశ్వం మొత్తం నీ నడిపిస్తున్నాడు ఆయన. నీలో నాలో అందరిలో ఉన్నదా పరమాత్మనే, అందరినీ నడిపిస్తున్నాడు, అందరికీ ఎనర్జీ ఇస్తున్నాడు. ఆత్మ కేవలం బాడీ మైండ్కే ఇస్తుంది, జీవాత్మ ఏది ఇవ్వలేదు, ఓన్లీ తనకు ఉన్న నచ్చిన క్యారెక్టర్లను పట్టుకుంటుంది, నచ్చని వదలడానికి ట్రై చేస్తుంది, నచ్చినవి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, నచ్చినా పట్టుకోలేదు. మంచిని మంచిని పట్టుకుంటూ ఉంటుందా? మీరు మంచికి అధిపత కాదు, జీవాత్మ స్థాయిలో ఏమి లేదు. కానీ జీవాత్మ ఎదిగిందనుకో, ఇప్పుడు వింటున్నది ఎవరు? జీవాత్మ. సాధన చేయాల్సింది ఎవరు? జీవాత్మ సాధన చేసి మూడు గుణాలను ఎప్పుడైతే ఈక్వల్గా చూస్తుందో, పక్కకే ఉన్న ఆత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది, జీవాత్మ ఆత్మ కలయిక జరుగుతుంది. అదే యోగం అంటే. జ్ఞానం కంటే యోగం గొప్పది అన్నారు. జ్ఞానం అంటే జస్ట్ తెలిసింది, కానీ యోగం అంటే కలయిక, ఇద్దరి యొక్క కలయిక జరుగుతుంది. ఎంతసేపు ఆ కలయికలో అంత ఉంటే అంత ఆనందం, పరమానందం, అంత శక్తి పుడుతుంది, దానివల్ల జ్ఞానాగ్ని పుడుతుంది, కర్మలు దగ్ధమైపోతాయి. ఓకేనా? అర్థమవుతుంది లేదు? అలాగే ఈ ఆత్మ జీవాత్మ కలిసి విశ్వం మొత్తాన్ని అర్థం చేసుకోగలితే, మా పత్రి సార్ గొప్ప ఆయన గొప్ప కాదు అన్నారనుకోండి, మా ధ్యానం గొప్ప మీ పూజలు గొప్ప కాదు అన్నారనుకోండి, మీరేం అర్థం చేసుకున్నట్టు? పరమాత్మ పూజలకు ఎనర్జీ ఇస్తున్నాడు, ధ్యానానికి ఎనర్జీ ఇస్తున్నాడు, 112 పద్ధతులుగా అనుకున్నాడు శివుడు. సో ఏ సాధన గొప్పది అంటున్నాడు శివుడు? అన్ని గొప్పవే, ఎవరి మానసిక స్థాయిని బట్టి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. సో మనకు పత్రిసారికి ఉన్నాడు, ఒకరికి జగ్గివాదేవి ఉన్నాడు, ఒకరికి పార్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఇట్లా ఒక్కొక్కరు దగ్గరికి వెళ్తారు. సో ఏ సాధన గొప్పది కాదు, ఏది నీచది కాదు, ప్రతి ఇది సాధనం. సాధనం అంటే వెహికల్, ఒక కార్ లాంటిది, మీది మారుతి కారు, ఆమెది బెంజ్ కారు, ఆమెది రోల్స్ రాయిస్, ఒక్కొక్కరు ఒక కారు, ఏ కార్ అయినా అల్టిమేట్గా వెళ్ళవలసింది తిరుపతికే, కొద్దిగా ముందో వెనుకో వెళ్తాం అవునా కదా. ఎంత పెద్ద కార్ అయినా ఎక్కడి వరకు వస్తుంది మనతో పాటు? ఎక్కడి వరకు వస్తుంది? డెస్టినేషన్ వరకు వస్తుందా? పార్కింగ్ ఈజ్ నాట్ యువర్ డెస్టినేషన్, యూ హ్యావ్ టు రీచ్ తిరుపతి గర్భగుడి. బట్ గర్భగుడిలోకి సాధనం రాదు, మీ శ్వాస మీ ధ్యాస దైవం దగ్గరికి తీసుకెళ్లలేదు. ఎంతవరకు తీసుకెళ్తుంది? శరీరం మనసుకు అతీతంగా ఉన్న శూన్యస్థితి వరకే తీసుకెళ్తుంది, తర్వాత శరీర ధ్యాస లేదు, ఇక శ్వాస ఎక్కడిది? కానీ అక్కడ ఆత్మ కూడా ఉండదు, అక్కడ మధ్యస్థితిలో ఉంటారు, అక్కడ మీరు కొద్దిసేపు ఉంటే దైవ ప్రత్యక్షమవుతాడు అక్కడ. సో వెహికల్, ఈ సాధనలు ఇవి కూడా మిమ్మల్ని దైవం దగ్గరకు చేర్చలేవు. దైవం దరిదాపులకు తీసుకెళ్తాయి, గర్భగుడి దగ్గరికి తీసుకెళ్తాయి. సాధనాన్ని వదిలేసి పెద్ద గర్భగుడిలోకి ఎంటర్ కావాలి. అర్థమవుతుందా లేదా? ఇది కొద్దిగా డీపర్ తెలివక సాధనాన్ని పిచ్చోళ్ళగా పట్టుకుంటారు మీరు, కాబట్టి చచ్చిన మీకు దైవం దారి దర్శనం లభించదు. ఇక ఆ సాధనాన్ని కారులోనే ఉంటున్నారు, కారు దిగి అక్కడికి వెళ్ళాలి, గర్భగుడిలో ఉన్నాడు దేవుడు. సో మీరు శరీరంలో ఉన్నంత వరకే శ్వాస, శరీరం దాటారంక శరీరం ధ్యాస ఉంటుందా? మరి శ్వాస ఎక్కడిది అప్పుడు? మనసు దాటారంటే ఆలోచనలు ఉంటాయా? ఆలోచన తెస్తుంది వచ్చాయి, ఇటు ఆలోచన తెస్తుంది, శ్వాస విధ్యాస కూడా ఉండదు, శ్వాస మాయం, దేహమే మాయం, ఓ శూన్యస్థితిలాగా ఉంటుంది. అక్కడ అన్ని వదిలేసి అలా ఉంటారు, అప్పుడు దైవం ప్రత్యక్షం అవుతారు. అర్థమైంది లేదు క్లియర్గా? సో ఇవన్నీ వెహికల్స్ లాంటివి కాదు, ఏది గొప్ప కాదు, ఏది నీచం కాదు, కొన్ని స్లో కొంత ఫాస్ట్ కావచ్చు, ఎవడి స్థాయి తగ్గడే వాడు అట్రాక్ట్ చేస్తాడు, వాడు మారుతి కారు అట్రాక్ట్ చేస్తాడు, వాడు బెంచ్ కారు, వాడి లెవెల్ని బట్టి వాడి స్థాయిని బట్టి, ఓకేనా? సో కాబట్టి పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, ఆ స్థాయిలో ఉండాలి అంటే టోటల్ విశ్వాన్ని చూసి పర్ఫెక్ట్గా ఉంది అనగలగాలి, ఏదో మాట పరంగా కాదు, అంత పర్ఫెక్టే. ఆ అండర్స్టాండింగ్ పవర్ అనుభవపూర్వకంగా మనకు ఆ ఫీలింగ్ రావాలి లోపల. అంటే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, అలాగే మంచి జరుగుతోంది, వీటన్నిటినీ ఒకే రకంగా సాక్షిభూతంగా చూడాలి ఈ విశ్వంలో ఉన్న అన్నిట్లో చూడగలిగితే వాడు పరమాత్మ. తేడా అర్థమైంది లేదు? సో ఈ మూడు స్థాయిలు. సో కాబట్టి మీరు జీవాత్మ నుంచి ఆత్మగా, ఆత్మ నుంచి పరమాత్మగా పరివర్తన చెందాలి. ఇది సాధన, ఇది మీ సిలబస్. సో దీనికి టైం పడుతుంది. ఒకేలా రియాక్షన్ ముందు వచ్చిందా, థాట్ ముందు వచ్చిందా, నీకు ఫీలింగ్ తెలుస్తుంది రియాక్షన్. అదే నేనేం చెప్తున్నానంటే ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా ఆ ఫీలింగ్ కూడా రియాక్ట్ కాకూడదు. అదే నేనేమంటున్నా అంటే అప్పుడే మరి నీ సాధన చూపించాలి, అక్కడే కక్కేవనుకో ఇంకేముంది వేస్ట్. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు కంపల్సరీ ఉంటారు. అదే అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. సాధన ఎలా చేయాలంటే మీకు థాట్ వచ్చినప్పుడు, లేదా ఫీలింగ్ వచ్చినప్పుడు, లేదా నొప్పి వచ్చినప్పుడు, చిన్న నొప్పి అయితే భరించగలుగుతారు, పెద్ద నొప్పి అయితే ఏడవకుండా ఉండగలుగుతారా? ఏడవ అవునా? అలాగే మనస్సులో ఒక తిట్టు తిట్టాను, చీమ గుట్టినట్టుంది, అప్పుడు దానికి రియాక్ట్ అవుతా? కానీ తేలుగుట్టినట్టుంది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఎవరే నా మీద ఎక్కేస్తావు అవునా కదా. సో కాబట్టి మీ జీవితంలో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే, కొన్ని చీమలు గుట్టేలాగా ఉంటాయి, కొన్ని దోమలు గుట్టేలాగా, కొన్ని తేళ్లు పాములు గుట్టేలాగా కూడా ఉంటాయి. సో కానీ మీరు నేను స్పందించకుండా ఉండండి అంటే ఉండలేరు కొన్నిటికి. అది మీకు తగలకుండా ఉంటే పర్వాలేదు, మీరు జోష్లో ఉన్నారనుకోండి, సపోజ్ పొద్దు పొద్దున్న లేచారు ఫ్రెష్గా ఉన్నారు, అప్పుడు మీ అబ్బాయిని ఎవరైనా తిట్టారనుకో, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రెష్లో ఉన్నారు, మంచి జోష్లో ఉన్నారు, తగలదు. అదే చిరాకులో ఉన్నప్పుడు చిన్న మాట అన్న అది భూతంలాగా కనపడుతుంది, అవునా కదా. సో కాబట్టి మరి దీనికి ఏం చేయాలి, ఇక్కడే మీకు అండర్స్టాండింగ్ పవర్ బాగా రావాలి. మూడు గుణాల పట్ల ఎంత డీపర్ అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటే అంత రియాక్షన్ తగ్గుతూ ఉంటుంది మీకు. సో అందుకే నేను థాట్ లెవెల్లో ప్రాక్టీస్ చేయమంటున్నాను. ఎవరు అనలేదు మిమ్మల్ని, ఏం తిట్టలే. థాట్ వస్తుంది చచ్చిపోతావురా, తను ఇద్దరిద్దరిని భయం అవుతుంటుంది, రియాక్ట్ అయిపోతుంటారు. అక్కడైతే చేయొచ్చు కదా, థాటే కదా, అది దెబ్బది కదా. ఎవరు మిమ్మల్ని తిట్టట్లే, కానీ మీరే థాట్స్కు రియాక్ట్ అవుతున్నారు. సో కాబట్టి థాట్ రాగానే ఉంటారు కూర్చొని సాధన చేయండి. ధ్యానం అంటే ఇదే, ఇప్పుడు శ్వాస మీద చేస్తాయి పక్కన పెట్టండి. అది అది తర్వాత అది చేయదలసిన ఒకటి చేయండి, అది పక్కన పెట్టండి. ఇక కూర్చొని ఏం చేయాలి, ఆలోచన ఏం ఆలోచించండి, అరే నువ్వు చేస్తావురా, థాట్ రాగానే ఏం చేయాలి, అవునా అన్నావు అనుకో, అయిపోయింది. అప్పుడు ధర్మమా అధర్మమా, అధర్మమా. ఆగండి, ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వస్తా. సో థాట్ అంటే అంత పెద్దగా ఇమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు, ఉంటాయి కానీ అంత తక్కువ ఉంటుంది. సో కాబట్టి లో లెవెల్, లో లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ హై లెవెల్ నువ్వు చేయలేవు. నువ్వు కిలో వెయిట్ని మైలైన వాడు 100 కిలోమీటర్ మోస్తావు, మోయలేవు. సో స్థాయి తగ్గడం ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ థాట్ నుంచి స్టార్ట్ చేయండి అంటున్నాను, చిన్న చిన్న వాటి నుంచి. ఏ థాట్ వచ్చినా ఏం చేయాలి, రియాక్ట్ కావద్దు. ఎందుకు రియాక్ట్ కావద్దు, రియాక్ట్ అయితే అధర్మం అయిపోతుంది, స్వచ్ఛత కోల్పోతారు, దైవంతో కనెక్షన్ కట్ అయిపోతుంది. థాట్ రాగానే వెంటనే రియాక్ట్ అయ్యారనుకోండి, దైవంతో కనెక్షన్ ఉండదు. ఎందుకంటే దైవం అంటే ఎవరు, మూడు ఆలోచనలు ఉన్నవాడు, మూడు వ్యతిరేకమైన ఆలోచనలు కలిసి ఉన్నవాడు. కానీ మీకు వచ్చేది మనసులో ఏ థాట్ వస్తుంది, ఏదో ఒక థాటే ఒకసారి వస్తుంది, పొగుడు రాని ఒక థాట్ వచ్చింది. కానీ యాక్చువల్గా పరమాత్మలో ఎన్ని థాట్లు ఉన్నాయి, ఎన్ని రకాల థాట్స్ ఉన్నాయి, పొగుడు తిట్టు న్యూట్రల్గా ఉండు, మూడే కదా. కానీ మీరేం చేస్తున్నారు, పొగుడు రాని థాట్కి రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యారు అనుకోండి, అదేమైపోతుంది, అది అధర్మం అయిపోతుంది. మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ధర్మస్థాపన చేయాలి మనసులో. అంటే ఏంటి, దైవంతో కనెక్షన్ పెట్టుకోవాలి. అంటే మీరు జీవాత్మగా ఉన్న మీరు ఆత్మతో కనెక్షన్ ఏర్పడాలి, అది మన లక్ష్యం. ఎందుకంటే కొన్ని ఎంత ట్రై చేసినా 15 నుంచి ట్రై చేస్తుంది, వర్కౌట్ కావట్లే. ఎందుకు, ఆత్మతో కనెక్షన్ లేదు, అక్కడ హయ్యర్ తోటి కనెక్షన్ లేదు. ఆమె ఆత్మను ఏ పదాలు వాడుతుందో మనకు తెలియదు. కొందరు హయ్యర్ సెల్ఫ్ అంటారు, ఏదేదో పదాలు వాడుతున్నాను పిరమిడ్ సొసైటీలో. సో మీకంటే ఉన్నతమైన చైతన్యంతో మీకు కనెక్షన్ లేదు, అందుకే మీకు చచ్చిన రిజల్ట్స్ రావు. కొన్ని వస్తాయి, అలానే మీకు రిజల్ట్స్ రావట్లేదు అనట్లే. ఈమె కొన్ని రిజల్ట్స్ వస్తాయి, కొన్ని మన మించి కాదు, కొన్ని మన మించి అయితే. ఇప్పుడు మొబైల్ ఉంది కదా, వాడడానికి పరమాత్మ అవసరం, దానికి రావడం కొద్దిగా ట్రై చేస్తే కొద్దిగా హెల్ప్ తీసుకుంటే అవుతుంది. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నీకు ఇంకోటి హెల్ప్ తోటి క్లియర్ కావు. ఇలాంటి ప్రాబ్లం కూడా కొందరు క్లీన్ చేస్తారు, ఇట్లాంటివి తగ్గినవి కూడా ఉన్నాయి. కానీ ఒక స్థితి వస్తుంది, ఇక చచ్చిన మీ సోల్ ఒప్పుకోదు, చచ్చుకుంటూ మీద తగ్గించుకోవాలి, ఆ స్టేట్ వచ్చేస్తుంది. సో అప్పుడేంటి, మీ సోల్ దగ్గరికి వెళ్తేనే ఆ కనెక్షన్ ఉంటే తప్ప రిజల్ట్ రాదు. కాబట్టి మన టార్గెట్ ఏంటి, ఇప్పుడు దైవం దగ్గర చేరాలి. ఎందుకంటే మనం మిచ్చి కావట్లేదు ప్రాబ్లం. ట్రై చేయండి, పర్వాలేదు మీ అంతటి మీదే. రిజల్ట్ వస్తే ఓకే, రానప్పుడు ఏం చేయాలి, దైవంతుల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే మొత్తం మనసు మిమ్మల్ని కబ్జా చేసేసింది, శ్వాస మీద దేశ కుదరట్టే, మరి ఏం చేయాలి, అంతర్ప్రయాణం చేయలేకపోతున్నారు. మొత్తం మనసు అనే పద్మవ్యూహంలో ఇరుక్కున్నారు మాయలో. అప్పుడేం చేయాలి, నేను దాని గురించి మాట్లాడుతున్నా. వదిలేసి నువ్వు శ్వాస మీద దేశ ఇళ్ళగలితే ప్రాబ్లం లేదు. మీరు దాంట్లో వెళ్ళిపోయారు, ఎక్స్పర్ట్లు అయిపోయారు, మాస్టర్లు అయిపోయారు, ప్రసారాలు కూడా చేశారు శ్వాస మీద దేశ పెట్టండి అని. ఇప్పుడు మీకు ఆ శ్వాస మీద దేశ మీకే పని చేయట్లే. వై? బికాజ్ మనసు మిమ్మల్ని కబ్జా చేసేసింది. మనసు దాటి వెళ్ళారు ఆత్మస్థితికి, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు. బాడీ మనసు హృదయాన్ని దాటేసి పక్కన పెట్టేసి వెళ్ళలేకపోతున్నారు మీరు. ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో మనస్సులోనే పరమాత్మ దాటేసి వెళ్ళిపోవడం అవసరం లేదు, ఆడకి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు, ఆత్మ అంతటా ఉన్నాడు. ఈ మనసులో నేను చెప్పినట్టు ఉన్నారా, ఇక్కడే ధర్మస్థాపన జరుగుతుంది, ఇక్కడికే వస్తాడు పరమాత్మ. ఇంకా చెప్పాలంటే మనసే ఆత్మ అయిపోతుంది. ఎందుకంటే మనసు విస్తరిస్తూ ఉంటుంది, మూడు గుణాలకు స్థానాన్ని ఇస్తారు. అక్కడ ఏదైతే ఆత్మస్థితిలో ఉందో అది మనసు మనసే స్థితిలో కూడా వచ్చేస్తుంది. సో మిమ్మల్ని డైరెక్టర్ గమ్మంటున్నాను, డైరెక్టర్ కావాలంటే ఏం చేయాలి, మూడు గుణాలు ఉండాలి మీ దగ్గర. సో కాబట్టి మరి మూడు గుణాలు ఉండాలంటే మీకు ఒకసారి ఒక తేట వస్తుంది, అప్పుడు ఏం చేయాలి, పొగుడు రా తేట రాని ఏం చేయాలి, నేను పొగుడుతా తిడతా న్యూట్రల్, మూడు ఈక్వల్ ఉన్న స్థితి స్టేట్ చేరాక పొగుడతానండి, పొగుడతా. కానీ ఇప్పుడుగా ఇప్పుడే చేస్తే రియాక్షన్ వస్తుంది, బంధం ఏర్పడుతుంది. కాబట్టి మై డియర్ థాట్, నేను పొగుడతాను కానీ ఇప్పుడు కాదు, బ్యాలెన్స్ స్టేజ్ చేరాక, మూడు గుణాలు కలిసిన స్థితికి చేరాక పొగుడతాను అనండి. నేను పొగడడాన్ని చూజ్ చేసుకోవట్లేదు, పొగుడతా తిడతా న్యూట్రల్, మూడు ఈక్వల్ ఉన్న స్టేట్ను చూజ్ చేసుకుంటున్నా అనుకోండి. సంకల్పం అలా పెట్టాలి థాట్ స్థాయిలో. అర్థమైంది? అది వెంటనే పొగడవద్దు. ఎప్పుడైతే వెంటనే పొగడారో ఆటోమేటిక్గా వెంటనే తిట్టుకుడు రాదు, ఎందుకంటే దీనే పెట్టే దాని మీద పడుతుంటుంది. ఇక్కడ రాగంధంగా ద్వేషం కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మొత్తం ఈమెకే ప్రేమ ఇస్తున్నాను కాబట్టి ఈమె ద్వేషం వచ్చేస్తుంది. ఈమె ప్రేమ తగ్గించాను ఇక్కడ ద్వేషం కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? ఇది మీరు చేస్తే మీకే అర్థమవుతుంది ఇది. సో మీరు చేస్తూ ఉండండి. సో ఏ థాట్ వచ్చినా మీరు వెంటనే ఏం చేయాలి, కరెక్ట్ సంకల్పం పెట్టాలి. ప్రతి థాట్ లెవెల్ సంకల్పం పెట్టాలి. ఒక జబర్లాగా చేయపారు, ఎందుకంటే థాట్ క్షణానికి ఒకటి వస్తుంది. అవునా? ఎన్నో థాట్లు వస్తాయి. సో మరి ఎట్లా మర్చిపోయే అవకాశం ఉంది? పది నిమిషాల తర్వాత గుర్తొచ్చినా పర్లేదు. ఇప్పుడు ఒక థాట్స్ అన్నిటికీ నేను మూడు చూజ్ చేసుకుంటున్నా అనుకోండి, కొన్ని రోజులు ఫస్ట్లో రాదు కాబట్టి. ఓకే సార్, ఓకేనా? సో ఏ థాట్ వచ్చినా ఏం చేయాలి, దానికి సంబంధించిన మూడు చూజ్ చేసుకోవాలి. అరే ప్రేమతో మాట్లాడరా అని తాట రాగానే కాదు, ప్రేమతో మాట్లాడతా, తిట్టుకుంటూ మాట్లాడతా, పొగుడుతూ మాట్లాడతా, అట్లా అన్ని రకాలు, మూడు రకాలు ఉన్నాయి, అది చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని కొద్దిసేపు ఆగండి, ఆగి చేయండి, మీకు ఏదనిపిస్తుంది అప్పుడు ఇలా ఉండదు. ఎందుకంటే కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో మీరు మీరు థాట్ కాదని మీకు తెలుస్తుంది, మీరు థాట్తో ఆడుకునేవాళ్ళని మీకు అర్థమవుతుంది. ఓహో, అంటే థాట్కు మీకు గ్యాప్ ఏర్పడదా లేదా? అంటే నేను మనసును కాదు, అప్పుడు నువ్వెవరు? ఇది ఇక అంతర్ప్రయాణం స్టార్ట్ అయ్యి నేను జీవాత్మను, అప్పుడు ఆత్మ అని కనబడతాను. ఇది అన్ని గుణాలకు ఇదే చేయాలి, అన్ని థాట్స్కు. ముఖ్యంగా చెప్తున్నాను, ముఖ్యంగా మీరు మంచోళ్ళు కాబట్టి వెంటనే స్పందిస్తారు. నో, శాకాహారాలు ఉంది, ఆ పదమా, ఆగు ఒక నిమిషం, ఇంతకు నేను శాకాహారినా మాంసాహారినా న్యూట్రల్ ఆరినా తెలుసుకో, ఆగు, ఆ బ్యాలెన్స్లో ఉండు. వెళ్ళదన్నట్లేదు నేను శాకాహారాన్ని, నాన్ వెజ్ దీని మని నేను చెప్పట్లేదు, తినకని నేను చెప్పట్లేదు. ముందు నేను వెజిటేరియన్ ఐడెంటిటీ ఉండొద్దు, మీరు మీరు ఆత్మలండి, పరమాత్మలండి. దరిద్రపు ఐడెంటిటీ ఎందుకు, వెజ్జా నాన్ వెజ్జా ఆడామ్మగా ఏంది? ఆత్మస్థితిలో ఐడెంటిటీ ఉంటుంది, ఆ రూపాలు ఉంటాయా? మరి ఆత్మస్థితికి పోవాలంటే పోలేము, పోలేకపోతున్నాం. మనసులోనే మనం ఆత్మలాగా ఉండాలి. ఉండాలి అంటే మనసులో ఆత్మ ఎలా ఉంటుంది, మూడు గుణాలను ఈక్వల్గా చూస్తుంది. సో కాబట్టి థాట్ వచ్చినప్పుడు వెంటనే చూజ్ చేసుకోండి, నో ఐఎమ్ చూజింగ్ త్రీ అని. తిడతా కానీ ఇప్పుడు కాదు, మూడు గుణాలు బ్యాలెన్స్ చేస్తున్నారు. పొగుడతా కానీ ఇప్పుడు కాదు, మూడు గుణాలు బ్యాలెన్స్ చేస్తున్నారు. తింటా ఆకలి కానీ తింటా అనకండి, వెంటనే తింటా కానీ కొద్దిగా బ్యాలెన్స్ అయ్యాడు, ఒక్క నిమిషమన్నా ఆగండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే గ్యాప్ ఏర్పడుతుంటుంది, సూపర్ రిజల్ట్ వస్తుంది. సో ఈ గ్యాప్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి, కొద్దిగా డీపర్ ప్రాబ్లమ్స్, కొద్దిగా హయ్యెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏంటి, కొద్దిగా మూలాన్ని కొడతాడు వాడు. మామూలుగా నువ్వు ఆడదాన్ని కాదు అంటాడు, నువ్వు మొగుడు కాదు అంటాడు, అన్నీ అమ్మ నన్ను మొగుడు కాదంటావా, కొద్దిగా హాంగ్ వచ్చేసి ఇంకా ఆ ఆవేశంతో ఏదో పిచ్చి పిచ్చిగా చేసేస్తాను. ఆపుకోలేము అన్నట్టు. మీరు ఎక్కువ దేని మీద బంధం పెట్టుకుంటారో దాని మీద రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. బంధం లేనప్పుడు అంత ఈజీగా ఉండదు. సో మీరు ఎవరినైతే ఇష్టపడ్డారు, ఇష్టంగా ప్రేమించారో, మీ అమ్మాయిని కావచ్చు, అబ్బాయిని కావచ్చు, ఎవరినైనా కావచ్చు, వాడు ఏదైనా మీకు నచ్చని పని చేయని మంట పుడుతుంది మీకు. అదే ఇష్టం లేని వాడైతే పడే, మీ ఆయన మీకు ఇష్టం లేదు ఎగ్జాంపుల్, ఆడేం చేసినా కొన్ని పని ఆడు ఉంటే వెళ్ళిపోతుంది నాకు అన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ అలా ఉంటే మీరు అందరూ పతివ్రతలు అనుకోండి, నిజంగా కరెక్టేనా? సో మేము నమ్మ మీ పవిత్ర పతివ్రతలు అని చెప్పినా కూడా మీరు అన్నీ ఉన్నాయని మాకు తెలుసు. అంతే ఉండాలి, అదే ఉండాలి. మీరు ఎవరు రాంగ్ అనుకుంటున్నారు, పతివ్రతలుగా ఉండకూడదు, రఫ్గా కూడా ఉండాలి. ఇవాళ మొగాళ్ళం కూడా నమ్మే పరిస్థితి లేదు, దొంగలు తయారైనారు. మీ దగ్గర డబ్బులు లేకపోవడం, ఏదో లేకపోవడం ఏం చేస్తున్నారు, ఏదో అవసరం కోసమే తప్ప వండి పెట్టేవాడు ఉన్నారు కాబట్టి మనం వాడుకుంటాను, అంతకేం లేదు. అలాగే మీరు కూడా అంతే, తోడు మొగ తోడు లేకుండా మళ్ళీ ప్రాబ్లం, మీరు కూడా దొందు దొందే, అందరు యూజ్ అయితేనే. అవసరం లేకుంటే వాడు మొగడు ఇప్పుడు ఏ పనికి రాకుండా మంచంలో పడి ఉన్నదనుకో, ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడా అనుకుంటారు మీరు? అయ్యో, ఇది నిజమే, అలానే ఉంది పరిస్థితి ప్రపంచం. లేదా చెప్పండి, మనకి ఇబ్బంది అనిపిస్తే ఈ ఎప్పుడు పోతాడు అనిపిస్తుందా లేదా? మీకు బొట్టు మీద ఇవాళే బొట్టు ఏది పోయినా పర్లేదు, మళ్ళీ టిక్కెట్ పెట్టుకోవచ్చు, ఇక ఆప్షన్ కూడా వచ్చేసింది కదా, ఇక టెన్షన్ లేదు. దరిద్రం పోయిన ఆస్తి వచ్చే అంత వచ్చే నీ పేరు అధికారం వచ్చే ఆ మొగడు చచ్చిపోయి ఒక్కొక్కరు స్ట్రాంగ్ అయిపోతున్నాడు చాలా యాక్టివ్గా. సారీ అందరు కాదు, కొందరు ఎలా ఉన్నారు, కొందరు నిజంగా ఎలా ఉన్నారంటే అసలు మొగుడు చచ్చిపోగా వెంటనే చనిపోయేలాగా ఉన్నారు, అంటే అంత ప్రేమనిచ్చాడు. అలా కూడా ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి మీకు ఎక్కడ రాగం ఉంటుందో అక్కడ బాగా దెబ్బ పడుతుంది. ఆ రాగం మీద దెబ్బ కొట్టానంటే అయిపోయింది, అవుట్. నీ పని తెలిసిపోతుంది క్లియర్గా, మీతో మాట్లాడితే ఎక్కడ ఇష్టం ఉందో. ఒక్క రివర్స్ మాట మాట్లాడైనా శ్రీధర్ హీరో నుంచి జీరో అయిపోతాడు, విలన్ అయిపోతాడు. ఇక కొట్టుడే కొట్టుడు, ఏదో నా అదృష్టం బాగుంది, మూడు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను కాబట్టి ఆ డాక్టర్ నన్ను కాపాడాడు, ఈయన పేషెంట్ నన్ను కాపాడాడు, లేకుంటే ఇద్దరు నిన్ననే చంపేవాళ్ళు నన్ను. ఈ మాస్టర్లు అందరూ ఉన్నారు, వీళ్ళందరినీ ఎప్పుడు చంపేవాళ్ళు, అబ్బా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మాస్టర్ కాదట నువ్వు, అందరికీ దెబ్బలు పడుతున్నాయి, నాకు కూడా పడుతున్నాయి దెబ్బ, అవునా కదా? తప్పదు మరి ఉన్న విషయం చెప్పాలి. కాబట్టి ఇమోషన్ గట్టిగా తగిలింది, అందుకే మీరు అవేర్నెస్లో ఉండాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. నాకు ఇక్కడ రాగం ఉంది, ఇక్కడ ద్వేషం ఉంది అని ముందే బ్యాలెన్స్ చేసుకోవాలి. నీ వీక్ పాయింట్ ఏంటో నీకు తెలుసు, ఇది రాగము ఇది ద్వేషం, ఓకే ఇది అనారోగ్యం ఆరోగ్యం, ఈ ఆరోగ్యం పట్ల రాగం ఉంది అనారోగ్యం పట్ల ద్వేషం ఉంది ఉండొద్దు. రెండు అవసరం ఏం తెలిసిపోయింది కదా ఇప్పుడు మీకు, చెత్త ఉంటే క్లీన్ చేయడానికి అవసరం అని తెలిసింది కదా. సో ఇక్కడ రాగం ఉంది తక్కువగా, ఏ రాగం తగ్గు తగ్గు, ఏ ద్వేషం పెరుగు పెరుగు ఉండు, ముగ్గురు ఈక్వల్గా ఉండండి అని ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవడం సాధన చేయండి. సో ఒంటరిగా ఉన్నప్పుడు సాధన చేసి బయటికి వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళు నువ్వు అంటున్నారు అందరూ ధ్యానాలకు వచ్చా మంచిగా మంచిగా రియాక్షన్ ఉండలేకపోతున్నారు, నీ అమ్మ ఎట్లయినా చూపిస్తాను, మళ్ళీ నువ్వు ఒకసారి గెలుస్తావు మళ్ళీ ఓడిపోతావు, గెలుస్తావు ఓడిపోతావు, ఒకసారి ఇది కాదు మనం ప్రేమతత్వం, మనను ఒక ఆదర్శంగా తీసుకోవాలి, అర్థమైంది కదా. సో కాబట్టి వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటేనే మీకు రెచ్చగొట్టినట్టు. దాన్ని అర్థం చేసుకుంటే చూపిస్తాన టాలెంట్ అనేది వచ్చిందా లేదా, కానీ ఫస్ట్ ద్వేషంగా స్టార్ట్ అయింది అది మీకు ఉపయోగపడుతుంది. వాళ్ళు అలా అన్నారు కాబట్టి ఇప్పటికి వెళ్ళాయని చూపించాలి, ఇంకా కఠిన ఇంత కొద్దిగా కష్టమైన సాధన చేస్తాడు ఆయన. సో దాన్ని కూడా ఉపయోగించుకోవడం రావాలి మనకు, అర్థమైంది. సో ఇమోషన్ ఎక్కువ ఎందుకు ఉంటుందంటే, ఎక్కడ ఇమోషన్ వస్తుందంటే మీరు దేన్నైతే గట్టిగా పట్టుకున్నారో అది దూరం అవుతున్నప్పుడు మీకు ఇమోషన్ వస్తుంది. పట్టుకోలేదు గోలెక్కడిది, చూడండి ఎంత బాగున్నానో అంటారు కొన్ని విషయాల్లో. నాకు తెలుసు మీకు ఎక్కడ పట్టుకుంటారో, రెండు రోజులు మా ఒక గంట మాట్లాడితే మొత్తం మీ చరిత్ర అర్థమైపోతుంది, మీకేమేమి రాబోతున్నాయో కష్టాలు తెలిసిపోతుంది మొత్తం, మీ జ్యోతిష్యం మీ తర్వాత అవసరంలే, మీ మాటలను బట్టే మీకేం ఫ్యూచర్లో ఏం రాబోతుందో తెలుసు. అదే సో ఏదైనా ఒక అసూయ తీసుకున్నాం ఎగ్జాంపుల్, ఏదైనా పర్లేదు మీ ఇష్టం. గిల్టీ ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ ఏ విషయంలో వస్తుంది? రైట్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కష్టాల్లో కారణం ఏంటంటే గిల్టీ ఫీలింగ్ ఉండడమే, నేను తప్పు చేస్తున్నా అనే భావనలో ఉండడమే పెద్ద ప్రాబ్లం. మీరు తప్పే చేయలేదు నా దృష్టిలో, టైం ఉందా? గత జన్మ టాపిక్ లా వచ్చేలాగా ఉంది సబ్జెక్ట్ గంట ఉంది కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నీకు మెయిన్ నేను చెప్పదలుచుకుంది గత జన్మనే మెయిన్గా. గిల్టీ ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ అంటే ఏంటి? తిట్టారు సపోజ్ చిన్నగా స్టార్ట్ తిట్టారు, తిట్టంగానే వెంటనే అయ్యో అనవసరంగా తిట్టాని అనిపించింది, అవునా? ఇలాంటి ఎన్నో జరుగుతాయి డైలీ లైఫ్, డైలీ లైఫ్ అంటే తిట్టినప్పుడల్లా కుంగుతున్నారు, పొగిడినప్పుడల్లా పొంగుతున్నారు. అంటే మీ దృష్టిలో ఏదైతే తప్పు అనుకుంటున్నారో ఆ తప్పు చేయాల్సి వస్తుంది రోజు, ఎసార్నో ఆ తప్పులు చేయాల్సి వస్తుంది కదా. అబద్ధం మీ దృష్టిలో ఆడకూడదు, కానీ ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నారు ఈ క్లాస్కి? ఎంతమంది అబద్ధాలు ఆడొచ్చారు? బిజినెస్ ఎంతమంది చేస్తున్నారు? అన్న అబద్ధాలేగా, నోరిప్పితే అబద్ధాలు బిజినెస్ చేసేవాళ్ళు. మరి అబద్ధం ఆడకుండా బిజినెస్ నడుస్తుందా? 10 రూపాయలు వస్తువు 10 రూపాయలు పడ్డదని చెప్తే నడుస్తుందా బిజినెస్? 5 రూపాయలు ఇస్తాడు వాడు, సో 20 పడితే వీడు 10 అని చెప్తాడు, 10కి అది దిగుతాడు. సో అబద్ధమే కదా బిజినెస్ అంటే. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాయి, నేను ఎందుకు అంటున్నాను అదే బిజినెస్ చేస్తున్నా అదే చెప్తున్నాను. అంటే ఎక్కువ ఇప్పటికి కూడా వాళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ అదే ఫీల్డ్లో ఉంటారు కాబట్టి జనరల్ పదం వాడుతున్నారు. అందరూ ఏ బిజినెస్ చేసేవాడైనా అబద్ధం ఆడవలసింది, ఈవెన్ ఆడవాళ్ళు ఇంట్లో ఉంటేనే అబద్ధాలు ఆడాలి. ఏం చేశారు భర్త ఇంటికి రాగానే ఏదో చెప్తారు అన్ని అబద్ధాలు, చేసిందంటే చాటింగ్లు బీటింగ్లు అన్ని ఏం చెప్పరు, చెప్తే తిరుగుతారు అని. సో ఇవాళ తప్పదు నడవదు బిజినెస్. సో కాబట్టి జీవితాన్ని నడవదు, అబద్ధాలు ఆడాలి తప్పదు. సో ఇది ఉంది మందులు వేసుకుంటే వేసుకున్నా వేసుకున్నా వేసుకోకుండా వేసుకున్నా అని చెప్పాలి తప్పదు. లౌక్యం ఉపయోగించాలి, మేము వాడము గొప్ప చెప్పి ఇప్పుడు ఇలా ఈ పరిస్థితి వచ్చింది, మేము వాడతామని చెప్పి ముందు మీకు విశ్వాసం పెరిగేంత వరకు అన్ని అబద్ధాలు కాబట్టి రావండి. వేసుకున్నా వేసుకున్నాను, ఇప్పుడు ఇక్కడ వేసుకుంటే అంటే ఇంకెళ్ళ పడేయండి, ఆ సినిమా చూపిస్తారు కదా, ఛాయ్ తాగుతున్నట్టు తాగి వాడు చూసారా మహాన్ బావుడు సినిమా, వాడు ఫుల్ నీట్నెస్, అది హీరోయిన్ నాట్ అయిపో హీరోయిన్ ఏంటి రోడ్డు స్ట్రీట్ ఫుడ్ తినేస్తుంటుంది ఏంటి దాన్ని ఏం మర్చిపోయారు పానీపూరి, వాడు పానీపూరి తింటే వీడికి ఇక్కడ ఆకు వచ్చేస్తుంటుంది, వాడు ఇట్లానే ఇట్లేస్ చేస్తుంటాడు అది. సో వాడు తింటున్నట్టే హీరోయిన్ ఇలా అడిగా నిలబడేస్తుంటాడు, అబ్బా తినేసాడా అని హీరోయిన్ అనుకుని అట్రాక్ట్ అయిపోతుంది, కానీ దొంగ రాకుండా ఇక్కడ పడేస్తుంటాడు. సో అది సో అంటే ఏంటి ఇక్కడ మనం ఎన్నో అబద్ధాలు ఎన్నో మోసాలు తప్పకుండా చేయాల్సి వస్తుంది. భర్త దగ్గర మీరు 100% ఓపెన్ కాలేరు, మీ లోపల ఉన్న కుళ్ళంతా చెప్పారనుకో వెంటనే విడాకులు ఇచ్చేస్తాడు. అన్ని బుద్ధులు ఉన్నాయి మీకు, అన్ని ఆలోచనలు ఉన్నాయి మీకు, ఉన్నాయలేవా నిజంగా చెప్పండి? ఉంటాయి న్యాచురల్, అది కానీ చెప్పుకోలేము. అది మీకే మెంటల్ ఎక్కిపోతే ఇదేంటని నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మా ఆయన మీద అని కొంచెం నేను వచ్చినప్పుడు ఒక ఆమె బ్రాహ్మణులట, ఆమె నాన్ వెజ్ ఎప్పుడు తినలేదట పుట్టినప్పటి నుంచి. పిరమిడ్ సొసైటీకి వచ్చింది ఆమె. ఇక్కడ నాన్ వెజ్ తినమని మనం చెప్తానా? పిరమిడ్ వాళ్ళు చెప్తారా? చెప్పరు. మూడేళ్ళు అలానే ఉందట. ఇప్పుడు ఆమెకు లోపల థాట్ నాన్ వెజ్ తిను 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 అని. ఇదేం సార్, బ్రాహ్మణ్ణి నేను, పిరమిడ్ సొసైటీలో ఉన్నాను, రెండేళ్ళ నుంచి ధ్యానం చేస్తుంది, ఇప్పుడు నాకు ఈ ఆలోచన వస్తుంది సార్, మెంటల్ ఎక్కిపోతున్నాడు. ఆ థాట్కే చచ్చిపోతున్నాడు. ఇదేంది నాకీ థాట్ రావడం, నాకీ థాట్ రావడం ఏంటి? నేనెవరిని ఇలా ఉన్నప్పుడు అంటే చిన్న ఆలోచన ఆడుకుంటాను మీ జీవితం. అది సరిగ్గా అర్థం చేసుకోకుంటే, సరిగ్గా డీల్ చేయకుంటే అది పెద్ద రోగంగా తయారవుతుంది. సో కాబట్టి మీకు గిల్టీ ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. గిల్టీ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? సిచ్యువేషన్ జరుగుతాయి, మాకు కూడా జరుగుతాయి. అవును, అదే అది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని బండ బుజ్జులు తిడతాను, ఈ లోపల నాకేం హాయిగా అబ్బాయి ఏం తిట్టాను అనుకుంటాను. అప్పుడు గిల్డ్ బిల్డింగ్ ఉంటుందా నాకు? అదే నాకు గుర్తుకు రాదా? మిమ్మల్ని కొట్టినట్టు తిట్టినట్టు ఏడ్పించినట్టు మీ అందరినీ అహంకారం దెబ్బతీస్తున్నాను కదా, అందరినీ ఏడ్పిస్తున్నాను కదా, అందరినీ అహంకారం వంగుతోంది కదా. మరి తావు నాకు కూడా బాగా తప్పు రావచ్చు, అయ్యో నేను తప్పు చేసానేమో, ఇంతకుపోతే గ్రేట్గా మాట్లాడాను, నేను కూడా తప్పు చేయను, నాకు కూడా రావచ్చు కదా. అంటే ఏంటి గిల్డ్ బిల్డింగ్ ఎప్పుడు వస్తుంది? లేనప్పుడు, అంటే మనసులో ఉన్నప్పుడు. అంటే మనసు అంటే ఏంటి? మామూలుగా మామూలు మనసు, రియాక్టివ్ మైండ్. ఇంకా గిల్టీ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? ఇంకా ఇంకొక భాషలో చెప్పాలంటే, అంటే ఏం చేశారు మీరు? తప్పు, నేను తప్పు చేశాను అనే భావన మీ లోపల ఉన్నప్పుడు మీకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అదే నాకు తప్పు చేశాను ఫీలింగ్ వస్తాను, గిల్టీ వస్తుంది. ఓ కరెక్ట్ చేశానని అంటాను, తప్పే చేరే అంటాను నేను. ఎట్లా? అన్ని బాధపడతారు బికాజ్ మీరు తప్పు తిట్టడం తప్పనే భావన మీకు ఉంది కాబట్టి. కానీ నాకు లేదు. టీచర్ రోజు స్టూడెంట్ని కొడుతుంది, తప్పనుకుంటుందా? చిన్నప్పుడు మీ పిల్లల్ని కొట్టారు, తప్పనుకున్నారా? మరి ఇప్పుడు ఎందుకు తప్పైతుంది? బాధపడుతుంది, కరెక్టే, బాధ పెట్టాలి అక్కడ అవసరము. మిమ్మల్ని బాధ పెట్టడమే కదా నేను ఈమెను ఏదో అంటున్నా, ఈమెను అందరిని అంటున్నాడా అంటే ఎవరిని వదలట్లేదు. మీరు కొద్దిగానే వస్తుందా బాధ రాదా నాకు తెలియదు ఆ విషయం. మరి ఎందుకు పెడుతున్నా? మీ ఎదుగుదల కోసం, నా ఎదుగుదల కోసం. లోక కళ్యాణం లేడు. మీరు అహంకార రూపాలను పట్టుకొని ఉన్నారు, వాటిని డిస్ట్రాయ్ చేయడానికి బాగా ఇది చేస్తున్నాను తప్ప నాకు కర్ణతోటే చేస్తున్నాను. ఇది ఏదో ద్వేషంతో కాదు, కోపంతో కాదు, బాధ పెడుతున్నాను. కానీ మీరు చేసేదే నేను చేస్తున్నా, మీరు బాధ పెడుతున్నా, నేను బాధ పెడుతున్నా. కానీ నా బాధ అంత ఇబ్బంది పెట్టట్లేదు, మీరు పెట్టే బాధ చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఎందుకు? నువ్వు తప్పు టోటల్ రాంగ్ ఉంటు, నువ్వు నాశనం అసలు ఉండని ఉండదు, ఇలాంటి గుణం అలాంటి పని చేస్తావా నువ్వు అంటున్నా నేను. అరే ఉండాలి రా గుణం, 33% నాకు కొద్దిగా ఎక్కువ ఉంది, కొద్దిగా బ్యాలెన్స్ చేసుకో అంటున్నా. తేడా లేదు ఈ మాట ఆ మాటకు? పురుగులాగా చూస్తున్నారు మీరు. నేనేమో విలువ ఇస్తున్నాను, దివ్యమైన ఇస్తున్నాను, కానీ అతిగా ఉంది, కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవా. విక్టిమ్ ఉండాలి అసలు అవసరమే లేదు ఒక స్టేజ్లో. కానీ మీకు ప్రస్తుతం మీరు తప్పు ఒప్పు అనే కాన్షియస్లో ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారంటే మైండ్లో బాడీలో ఉన్నారు. ఈ మైండ్ బాడీ ఈజ్ నథింగ్ బట్ నా మెయిన్ లక్ష్యము మిమ్మల్ని తప్పు ఒప్పులకు అతీతంగా తీసుకెళ్లడము, పాప పుణ్యాలకు అతీతంగా తీసుకెళ్లడము, రాగద్వేషాలకు అతీతంగా తీసుకెళ్లడం, అది నా టార్గెట్. దాంట్లో భాగంగా ఒక్కొక్కటి ఒక్కటి చెప్పుకుంటూ వస్తున్నాను. మీకు చంపినా పాపం లేదు, తప్పెక్కడ ఫీలింగ్ వస్తుంది? చంపము, కనీసం దోమని చంపినా మీకు బాధపడుతున్నారు. ఇవాళ ఎట్లా ఉంది అంటే పరిస్థితి? జిర్రలా దాని జర్రీ ఇంట్లో పాకుతుంటే వాళ్ళు చంపట్లేదు. ఏ చంపకూడదు అట, మన పిరమిడ్ వాళ్ళే ఈ అది కుర్తగానే తెలుస్తుంది సంగతి. ఉంది ఇప్పుడు వరకు కుట్టలే కదా, బాగుంది అది కుట్టి ఇంత కాలు ఇప్పితే అప్పుడు తెలుస్తుంది. ఉంటుంది ఉంటుంది పాపం. అదే చెప్తున్నాను, అది ఇంకా రాలేదు, కంప్లీట్ కాలేదు ఇంకా ఈ సాధన. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అసలు మీకు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో బేస్ తెలుసుకోవాలి కదా. అహంకారం అంటే ఏంటి మళ్ళీ ఇంకా క్లియర్? అదే అందుకే మీరు ఇప్పుడు అనాలిసిస్ చేసుకోవాలి. ఏం చేయాలి? అసలు మీకు తప్పు ఒప్పు అనే భావన ఎందుకుంది? ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మీ లోపల ఏంటి అసలు? వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రామింగ్? నువ్వు కంప్యూటర్ ఆన్ చేయగానే విండోస్ 7 వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వు అక్కడ లోడ్ చేసావు కూడా అది వచ్చింది. ఆ విండోస్ 7 దరిద్రంగా ఎగ్జాంపుల్ నీ మెంటాలిటీ లాగానే రియాక్షన్ మోడ్ అనుకుందాం, రియాక్ట్ అవుతుంది. విండోస్ 8 లోడ్ చేయ ఎగ్జాంపుల్, అది రియాక్ట్ కాదు, ఇట్లానే చూస్తుంటుంది, అది లోడ్ చేయాలి. సో వాట్ ఈజ్ విండోస్ 8 ఆత్మస్థితి ఎగ్జాంపుల్, విండోస్ 7 మైండ్. సో నీ ప్రోగ్రామింగ్ టోటల్ గా నీ లోపల ప్రోగ్రామర్ గా ఉండండి నువ్వు. యు ఆర్ రైటింగ్ యువర్ సెల్ఫ్ దట్ ఐ హావ్ టు రియాక్ట్ ఫర్ దిస్, ఐ హావ్ టు రియాక్ట్ ఫర్ దిస్ అని నువ్వే ప్రోగ్రామ్ రాస్తున్నావు నీ లోపల. మంచి అయితే ఇలా స్పందించాలి, చెడు అయితే ఇలా స్పందించాలి నువ్వే అనుకుంటున్నావు. లేదా ఒక రేపిస్ట్ వస్తే ఎలా ఉంటుంది, మీరు అందరూ ఎలా మారుతారు, ఇంత తెలిసినా కూడా వెంటనే ఆయన చంపాలని చూస్తారు మీరు, అవునా? ఎందుకు అంటే మీకు ఇంకా లోపల అప్డేషన్ జరగలే, ఏదో విన్నారు ఇప్పుడే జ్ఞానం. మీ సాఫ్ట్వేర్ మొత్తం అణువణువు మంచి వైపే ఉంది, ఇంకా పూర్తిగా మారలే. విండోస్ 7 లోడ్ కా 8 లోడ్ కాలేదు, ఇంకా 7 ఉంది. ఇప్పుడు లోడింగ్ ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. మీ కంప్యూటర్ భాషలో చిన్నపిల్లలు చెప్పే భాష, చిన్నపిల్లలు ఉంటే ఈ పదాలు ఇలా ఉండవు, అంతా కంప్యూటర్ భాష వచ్చేస్తుంది. నేను కూడా కొద్దిగా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్నే కాబట్టి ఐడియా ఉంది, ఓకేనా? సో రియాక్టివ్ మోడ్లో ఎందుకు ఉంటున్నారు, బికాజ్ యువర్ ప్రోగ్రామింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రియాక్టివ్ ప్రోగ్రామ్. ఏంటి ఆ రియాక్టివ్ ప్రోగ్రాము? నీ లోపల కొన్ని కోడింగ్స్ ఉన్నాయి, లిస్ట్ ఉంది ఒక లోపల, మీ లోపల లిస్ట్, ఇది మంచి ఇది చెడు, మొత్తం మీ జీవితాన్ని నాశనం చేసేది ఇదే, ఇది మంచి ఇది చెడు, ఈ మంచి అయితే ఇలా స్పందించాలి, చెడు అయితే ఇలా స్పందించాలి. ఉందా లేదా మీ లోపల ఇన్బిల్ట్? ఎందుకు వచ్చిందంటే జన్మ జన్మల నుంచి మంచి జన్మలు అయితే అవన్నీ ఎఫెక్ట్, ఈ జన్మలు కూడా ఇప్పటివరకు మంచిగానే ఉన్నారు, మంచి వైపే ఉంటున్నారు, కాబట్టి అది ఇన్బిల్ట్గా అలవాటు అయిపోయింది. ఇక దాని నుంచి తప్పించుకోలేని లాగా అయిపోయిన పరిస్థితి, ఓకేనా? సో కొన్ని విషయాల్లో మీరు తప్పు చేశారని ఫీల్ అవుతున్నారు, కొన్ని విషయాల్లో ఒప్పు చేశారని ఫీల్ అవుతున్నారు. అసలు మీరు తప్పు ఏం చేయలేదంట, నేను ఎట్లా అది కూడా తెలియాలి. మీరు ఇప్పటి వరకు పాపాలే చేయలే నా దృష్టిలో, కానీ అజ్ఞానంలో మీరు తెలియక పాపాలు చేశారనుకొని నువ్వు ఇలాంటి సమస్యలు పెట్టుకొని వచ్చారు. యాక్చువల్గా పాపాలే లేవు. ఎలా లేదు అర్థం చేయిస్తాను క్లియర్గా, ఓకేనా? ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు? డాక్టర్స్ కాదు, మామూలు స్పిరిచువల్ భాషలో రైట్, కర్మ అంటేనే అది పూర్వజన్మ. సో యూ హ్యావ్ డన్ సంథింగ్ ఇన్ ద పాస్ట్, అది ఏంటి? నో నీడ్ డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అవసరం లే, జస్ట్ ఊహించేదా, ఓకేనా? డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అవసరం లే, గత జన్మలు చూసుకోవాల్సిన అవసరం లే, 10,000 20,000 పెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడికి. జస్ట్ నేను చెప్పింది చేస్తే సింపుల్గా అయిపోతుంది, ఓకేనా? గత జన్మ ఫ్రీగా చూపిస్తాను మీకు, చూస్తారా? ప్రతి ఆలోచన గత జన్మ, అంతే ఇంకేం లేదు. ప్రతి ఆలోచన గత జన్మ, అది ఏదో కాదు మీ లోపల, అది మీ గత జన్మ నుంచే వస్తుంది ఆలోచన, ఓకేనా? సో ఇప్పుడు నువ్వు గత జన్మలో ఏం చేసింటావు, ఎగ్జాంపుల్ నువ్వు ఇస్తావు. నువ్వు ఓ డాక్టరు, ఎగ్జాంపుల్ ఓ పేషెంటు, సరిగ్గా ట్రీట్మెంట్ చేయలే. నువ్వు డెంటిస్ట్, ఎగ్జాంపుల్ ఏదో ఆలోచించు, అటు ఇటు పెట్టి పండ్లు పీకేశావు, అతికించడమో పీకేశావు, ఎగ్జాంపుల్ అనుకున్నావు, పొరపాటు జరగచ్చు కదా. సో నీ కాన్షియస్ ఏంటి అప్పుడు, నీ స్టేట్ ఏంటి? నీ గత జన్మలో నువ్వే స్థితిలో ఉన్నావు, పాప పుణ్యాల స్థితిలో, తప్పు ఒప్పు స్థితిలో ఉన్నావు. నాలాగే యోగిలాగా లేదు, బట్ నేను ఏం చేసినా పీకినా తప్పలేదంటాను. నా నేనున్న డైమెన్షన్లో తప్పు ఒప్పులు లేవు, కానీ మీరు తప్పు ఒప్పు డైమెన్షన్లో ఉన్నప్పుడు మీరు పండ్లు పీకడం తప్పా ఒప్పా, పాపమా పుణ్యమా? మరి పాపంకు ఏం కావాలి, కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? యాక్షన్కు రియాక్షన్ తప్పదు. సో డెఫినెట్గా మళ్ళీ మీకు తిరిగి వస్తుంది, మీరు అనుభవించాలి. అది ఎప్పుడు అనుభవించాలి? ఎందుకంటే ఆ జన్మ అయిపోయింది ఎగ్జామ్. సో ఈ జన్మలో అనుభవించాలి. ఈ జన్మలో ఏం జరుగుతుంది? ఈ జన్మలో ఏం, గత జన్మలో ఏం చేసావు? పండ్లు పీకించావు, పీకేసావు, పీకేసి అమ్మేసావు. ఇది అమ్మేవాడు ఉంటే అది కూడా అమ్మేస్తాం, కిడ్నీలు అమ్మేసినట్టు పండ్లను అమ్మేశావు, ఓకేనా? సో ఇప్పుడు ఈ జన్మలో ఏం జరుగుతుంది? ఈ జన్మలో ఏం జరుగుతుంది? పీకి ఫస్ట్ పీకించుకునే వరకు రాదు కదా, ఫస్ట్ ఎలా ఉంటుంది? చిన్నగా పంటి నొప్పి వస్తుంది, అవునా? ఇది రాగానే ఏమైపోతుంది మీ లోపల? అరే ఇది ఏదో చేసి ఉంటాను ఫస్ట్, అది మామూలుగా ఏదో ప్రాపంచం అనుకుంటా, తర్వాత ఏదో గత జన్మలో ఉండదు ఉన్నదేమో, తగ్గితే ఓకే, తగ్గలేదనుకో అరే మొత్తం పీకాలన్నాడు డాక్టరు, అయ్యో ఇదే మనకు బాధ వచ్చేస్తుంది. ఎందుకు జరిగింది? ఆధ్యాత్మిక మీటింగ్ డిస్కషన్ కూర్చొని 10 మంది యోగులు జ్ఞానులు మాస్టర్లు కూర్చొని ఏం కంక్లూజన్కి వచ్చేస్తారు? యూ హ్యావ్ డన్ సంథింగ్, గత జన్మలో పీకావు కాబట్టి ఇప్పుడు పీకించుకునే పరిస్థితి వచ్చింది అంతేగా. మరి దీనికి పరిష్కారం ఏంటి? నీకు తెలిసిన పరిష్కారం ఏం చేసావు ఇప్పుడు వరకు? ఆ గత జన్మలు చూసుకోలే, ఆ సాధన చేసావు లేదా? కొద్దిగా చేసావు, నాకు చెప్పు 15 క్రితం ఏం చేసావు సాధన? సారీ చెప్పడం, క్షమించడం, తప్పు చేశా నన్ను వదిలేదా బాబు అనే ఆస్పెక్ట్ను తెచ్చుకోవడం ఏదో చెప్పారు కొద్దిగా, నాకు అంతా తెలియదు. ఇంకోళ్ళు అయితే గత జన్మ చూసుకుంటే గతం అవగతం అయితే విగతం అవుతుంది అన్నారు. చూసి సారీ చెప్పేది కదా, తగ్గిందా? చచ్చినా కదా, బికాస్ యు ఆర్ కంటిన్యూయింగ్ సేమ్ థింగ్, సేమ్ తప్పు ఒప్పు డైమెన్షన్లో ఇంకా తప్పులు చేస్తున్నావు ఇప్పటికీ. మరి ఈ కర్మ ఎక్కడికి పోవాలి చెప్పండి? ఇప్పుడు ఇప్పటికీ పాప పుణ్యాలు చేస్తున్నారు కదా, మరి ఈ కర్మ ఎక్కడికి పోతుంది? మన బతకంతా గతం మీద ఆధారపడి ఉంటుంది. గతం ఏదో చేస్తే ఇప్పుడు వచ్చింది, ఇది అనుభవించగానే మళ్ళీ కూడా వచ్చేస్తారు. ఇక కష్ట సుఖాలు ఇలా వస్తూనే ఉంటాయి. ఇదే జన్మచక్రం అంటే, కర్మచక్రం అంటే ఇదే. మరి ఎప్పుడు వస్తారండి దీన్ని బయటికి? హౌ, ఏం రావాలి? అదే అంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉండాలి? మీరు ఇప్పటికీ తప్పు పని భావంలో ఉన్నాం అనుకో, అంటే పాపపుణ్యాలు చేస్తున్నట్టుగా. ఈ పాపపుణ్యాలు ఎప్పుడు అనుభవించాలి? ఇప్పుడు నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. ఒకవేళ ఫార్మాట్ చేసే టాలెంట్ నీకు ఉంటే, గతం అంతా డిలీట్ చేయగలిగితే అప్పుడు నీ గతమే ఉండదు. కానీ తప్పు పనే భావంలో ఉన్నావు, ఎగ్జాంపుల్ మళ్ళీ ఈ జన్మ చేసిన పాపం మళ్ళీ ఇప్పుడే అనుభవించాలి కదా, ఇప్పుడే వస్తుంది. పాస్ట్ క్లియర్ అయిపోయింది కాబట్టి, ఫార్మాట్ అయిపోయి డిలీట్ అయిపోయింది కాబట్టి పాస్ట్ ఏమి ఉండదు. కానీ ఈ మెంటాలిటీ బుద్ధి బుర్ర ఏంటి? తప్పు పోనే భావన. సో ఇప్పుడు తప్పు చేసింది అని తిట్టేసింది, వెంటనే తిట్లు వచ్చేస్తాయి, వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది పాస్ట్ లేదు కాబట్టి ఇప్పటి కర్మ వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. అదే ఆయనకు, వాడికి ఎవరికి ఏడిపోయారేంటి? నయీం, నయీం, నయీం పో. ఇప్పుడు చేసిన తప్పు నెక్స్ట్ జన్మకు వచ్చింది, ఎందుకంటే అది ఈ జన్మ ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి. కానీ ఇది ఈ జన్మ డిసైడ్ అయ్యలేదు, మొత్తం కర్మ డిలీట్ చేసి పడేసావు కదా, ఫార్మాట్ చేసామంటే తర్వాత కూడా లేదు. సో ఏం లేదు, అప్పుడు నీకేం వచ్చేది ఉంటుంది? ఏం లేదు. ఇక నువ్వు ఇప్పుడు ఏ కర్మ చేస్తే దాని ఫలితం వస్తుంది, కర్మ ఫలితం, కర్మ ఫలితం. ఏది పంపిస్తే తిరిగి వస్తుంది. కర్మ సిద్ధాంతం ఏం చెప్తోంది? ఏది పంపిస్తే తిరిగి వస్తుంది. ఏంటంటే నేను ఇంత మంచిగా ఉన్నాను కదా, నాకు ఎందుకు చెడు వస్తుంది అని మీరు అంటారు. అవునా? మీరంటున్నారు గత జన్మలు పాపం చేశారు. నో, ఇప్పుడు కూడా అదే దరిద్ర పనులు చేస్తున్నారు మీరు. ఇదేంటండి, నేను అందరూ బాగుగా కోరుకుంటున్నారు కదా, ఇంత మంచిగా ఉంటున్నాను కదా, ఇక్కడేం లోపం ఉంది అని మీరు అంటున్నారు. కానీ మీకు పెద్ద కర్మ చేస్తున్నారు, పాపపుణ్యాలు అనే కర్మ. ఏంటది? సపోజ్ ఇక్కడ నేను ఉన్నాను, వీళ్ళందరూ నాకు ఇష్టం, వీళ్ళందరూ ఇష్టం లేదు, బాహ్యంగా ఏమో ఏం చేస్తాను, లౌక్యం కదా, బాగున్నారా లేకపోతే దొంగ నా కొడుకు అని తిట్టుకుంటా, బయటికి మాత్రం బాగున్నదా, అవసరం ఉంది కదా ఇక్కడ, వీళ్ళు కూడా అవసరం, వీళ్ళు ఇలాగ ఇష్టమే కాబట్టి ప్రాబ్లం లేదు, ఏదో ఇష్టంగా మాట్లాడతాం. అంటే ఇక్కడికి ఏమి వెళ్తుంది ఎనర్జీ? ఇక్కడ పైకి మాత్రం బాగున్నారా, లోపడమో దొంగ నా కొడుకు అని, అవునా? అంటే మనసావాచ కర్మనో, ప్రేమ లేదు ఇక్కడ, పైకి నటిస్తున్నావు దొంగ నటన. సో నీవు ఏది పంపిస్తే అదే తిరిగి వస్తుంది. నీకు బుర్ర బుద్ధి లేకపోవచ్చు, మీ సోల్కు తెలుసు దొంగ నాకొడికి అంత నాటనేయుడు, ఎస్ఐ రివర్స్ పంపించాడు సోల్. సో ఇక్కడి నుంచి ఏమొస్తుంది? ఇదే కర్మ సిద్ధాంతం. టోటల్ ప్రోగ్రామింగ్ అర్థమైందా లేదా? మీరు ఎక్కడెక్కడ ద్వేషిస్తున్నారో అక్కడి నుంచి ద్వేషం వస్తుంది, ఎక్కడెక్కడ ప్రేమిస్తున్నారో అక్కడ ప్రేమ వస్తుంది. తప్పదు, మీరు కంపల్సరీ కొన్ని ప్రేమించారంటే డెఫినెట్గా వ్యతిరేకమైన ద్వేషించాల్సిందే అయిపోయాయి. ఇదే కర్మ సిద్ధాంతం, మీకు ఇక్కడే ఇబ్బంది వస్తారు. అందుకే యోటు గోబి అండ్ రాగ ద్వేష అన్నాను, అర్థమైంది? సో ఇప్పుడు నువ్వు అంటున్నావు నువ్వు గత జన్మలో పీకావు కాబట్టి ఇప్పుడు పీకిచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, పండ్లు పీకావు, మోసం చేసావు, ఇప్పుడు ఈ జన్మలో, అవునా? సో దీనికి పరిష్కారం ఏం చెప్పారు మన పిరమిడ్ సొసైటీలో చాలామంది? ఏం చెప్పారు? గతం చూసుకో, క్షమాపణ చెప్పు. ఎందుకు చెప్పాలి క్షమాపణ? అసలు నేను తప్పే చేయలే అంటాను, నేను ప్రూఫ్ ఏంటి దానికి? ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒట్టిగా మాట్లాడాం కదా. మీరంటున్నారు గత జన్మలో ఏదో చేశాను కాబట్టి ఈ జన్మలో ఏదైనా అనుభవిస్తున్నాను, అవునా? అసలు గత జన్మలో మనం ఎందుకు పనిచేసావు? గత జన్మలో ఈమె పళ్ళెందుకు పీకింది? శివుడాజ్ఞ లేదు, ఒక శివుడాజ్ఞకి వెళ్ళిపోయాడు. ఊహించండి, ఊహించండి, తీసేయడం కాదు, కావాలని తీసి మోసం చేసింది. ఇక్కడ ప్రాబ్లం అది. ఇప్పుడు నేచురల్ గా జరిగితే పాపం అంటదు, అని కావాలని పీకి అమ్మేసుకుంది. మూలం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను డాక్టర్ని, ఈమె సారీ ఇప్పుడు ఈమె పీక్కుతున్నాం కదా, ఈమె ప్రాబ్లం కదా. ఇప్పుడు నేను డాక్టర్ని, ఈమె పేషెంట్, ఈమె పనులు నేను పీక్తున్నాను. అవునా? ఎందుకు పీక్తున్నాను అంటే ఈమె ఏం చెప్తుంది? గత జన్మలో పీకింది, ఎవరిని పీకింది? సో నాది కావచ్చు, ఇంకెవరిదని కావచ్చు, ఒక్కొక్కసారి నాది అనుకున్నాను. ఆ జన్మలో ఈమె డాక్టర్, నేను పేషెంట్, నా పనులలో పీకింది. అవునా? మరి ఆ జన్మలో ఎందుకు పీకావు? అంతకుముందు జన్మలో నేను డాక్టర్, నేను పేషెంట్. అంతే కదా, ప్రతిదానికి తర్వాత లింక్ అయ్యి ఉంది కదా, అంటే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ కదా. అంటే ఒక జన్మ పిక్స్తున్నా పిక్కించుకున్నా, ఇంకో జన్మ పిక్కించుకున్నా పిక్స్తున్నా పిక్కించుకున్నా. ఇక్కడ తప్పేమడుది, తప్పేమడుది ఇక్కడ. ఎవరెవరు క్షమాపణ చెప్పుకోవాలి? నువ్వు నాకు చెప్తావా, నేను నీకు చెప్పాలా? పోవే, నాకు సంబంధం లేదు, నీకు నాకంటాను నేను. నువ్వు ఎందుకు పీకావు మరి అంతకుముందు జన్మలో? నువ్వు మంచిదారా? చూడు అంతకుముందు గత జన్మ అంటాను నా దగ్గరికి ఆర్డర్ వస్తే. నువ్వు తప్పు చేసావు అనగానే, నువ్వు కూడా తప్పు చేసావు అందుకే నేను రివర్స్ చేశాను, తప్పే చేయలేకపోవటాను నేను. నువ్వేం మంచి అయితే నేను అనుకుంటా, నువ్వు నీ చరిత్ర ఏం తక్కువేం లేదు. అది మన అనాలిసిస్, మనకు మనసుకు అర్థం కావాలి. వీఆర్ డూయింగ్ గిల్టీ, రాంగ్ అనుకుంటున్నా. నో, రాంగే కాదు, రాంగ్. నువ్వు కరెక్ట్, నేను రాంగ్ అనుకుంటే నీకు గిల్టీ ఫీలింగ్ కదా కదా వచ్చేది. నువ్వు కూడా తప్పేనప్పుడు ఎక్కడ వస్తుంది? ఎవరెవరు క్షమాపణ చెప్పుకుంటాడు? ఆలోచించండి, ఇది చాలా డీపర్ సబ్జెక్ట్. ఇది ఎవరు చెప్పట్లేదు ఈ డైమెన్షన్. కేవలం పాపం చేశావు అనుభవించు పాపం. ఈ అమ్మాయి ఎందుకు చేశావు పాపం గతంలో? అసలు వాడు ఎవరిని చేశాను, ఎందుకు చేశాను? అయిపోయాయి పాపం. పుణ్యం అయినప్పుడు వెళ్ళినప్పుడు ఇంకెందుకు గతం? అసలు గతం నేను చూసుకోవాల్సిన అవసరమే లేదు. నేను చూసుకునే చూసుకోవాలి ఇప్పటివరకు. నా సోల్ ఒక్కటే చెప్పింది, ఎవరిని చూసాను నీ గత జన్మ అనుకున్నది అంతే. అయిపోయాయి, ఎవడన్నా కనపడే అంతా నా గత జన్మ అని కలిపేసుకుంటున్నా. అన్ని గుణాలు అల్టిమేట్గా మూడు గుణాలే కదా ఉన్నవి. ఎంతమంది ఉన్నా ఇంకా చూసుకునేది ఏది కనపడట్లేదు. జీవితాలు ఒక్కొక్కటి జీవితాలు, నా ఇంక జీవితం చూసా నా గత జన్మ, ఆ మంచోడి జీవితం చూసా, దేరాబాబాను చూసా నా గత జన్మ. ఇప్పుడు అన్నీ అనుకోవాలి, ఏం చేస్తావు? అవన్నీ కలుపుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏదో కొద్దిగా బ్యాలెన్స్గా ఉంటున్నా. లేకుంటే నా పని ఒకటే, జడ్జిమెంటే చేశాను అనుకో, అవుట్. అర్థమైందా? సో నువ్వు తప్పే చేయలే, నేను కూడా తప్పు చేయలే, ఎవడు తప్పు చేయలేదు భూమి మీద. ఎందుకంటే పిక్కున్నారు పిగించుకుంటున్నారు, పిక్కున్నారు పిగించుకుంటున్నారు, కంటిన్యూ అయితే ఉంది. దీనికి ఎండ్ ఎవరు? ఫుల్ స్టాప్ ఎవడు పెట్టాలి? అంతే. నేను ఈ కర్మ చక్రం నుంచి బయట రాదలుచుకున్నాను. ఇక పీకను పీకించుకోను, పీకినా పీకినా సంబంధం లేదు. ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన రాజయోగం అంటే ఇది. తప్పు చేయడం క్షమించమని అడిగే అవసరమే లేదు పో, ఎందుకంటే నువ్వు చేయలే, నువ్వేం పెద్ద మంచిది అని అంటాను నేను. నా దగ్గరికి రాను ఎవడన్నా, నీ చరిత్ర ఏదో చూసుకో ముందు, నన్ననే ముందు అంటాను నేను. ఎందుకంటే అందరం దొంగలమే, ఎప్పుడు మంచి వాడు లేడు ఇక్కడ భూమి మీద. ఈ ప్రస్తుత జన్మ మీరు మంచి కావచ్చు, కానీ గత చరిత్ర చూస్తే ఆటడాకులు వచ్చిపోతారు, అన్ని ఘోరమైన పనులు కూడా చేశారు. కానీ రియల్గా అర్థం చేసుకుంటే బాధ రాదు, ఎందుకంటే మేము వచ్చిందే ఈ నాట ఆడడం. మూడు గుణాలు ఆట ఇది ప్రపంచం. అర్థమైందా? సో తప్పుందా, గిల్టీ ఫీలింగ్ వస్తుందా? నేను తప్పు చేశానప్పుడు గిల్టీ ఫీలింగ్, ఆమె కరెక్ట్. మనం కొన్ని కొన్ని విషయాల్లో మా నాన్న తప్పు చేశాడు, నాకు కరెక్ట్ అండి అంటారు. అప్పుడు మీకు అహంకారం పెరుగుతుంది, నేను కరెక్ట్, అహంకారం పెరుగుతుంది. ఆయన నిజంగా ఆయన తప్పు చేశాను ఫీలింగ్ ఉంటే ఆయనకు బాధ వస్తుంది, తప్పు చేశారా తప్పు చేశారు. కొన్ని విషయాలు మీకు తప్పు చేశాను ఫీలింగ్ వస్తుంది, అరే అనవసరంగా తిట్టాల్సింది లేకుండే అని. అవునా? అప్పుడు గిల్టీ ఫీలింగ్ మీకు వస్తుంది. అంటే ఈ రెండు స్థాయిలే ఏముంటుంది, పొంగడం కొంగడం, రాగద్వేషాలే ఉంటాయి. మూడో టైప్ ఆఫ్ జడ్జ్మెంట్ చేయాలి, అది జ్ఞానం చేసే జడ్జ్మెంట్. ఏంటా జడ్జ్మెంట్? ఏంటా జడ్జ్మెంట్? తప్పా ఉప్పా, ఏం జడ్జ్మెంట్ చేయాలి అంటే ఏంటి? తప్పు చేసావా అప్పుడు చేసావా? అప్పుడు ఏమంటావు? ఇద్దరం తప్పు చేశాం. ఇప్పుడు అది జరిగిందనుకో, నేనే కొట్టాను, నువ్వు కొట్టించుకున్నావు, అయినా ఏం చెప్పాలి? ఇద్దరు తప్పే, నువ్వెందుకు కొట్టించుకున్నావు? ఏ బుర్ర లేదు, బుద్ధి లేదు, అప్పలేవు, కర్మని ఎందుకు అనుకున్నావు, ప్యూర్గా ఎందుకు లేవు, తర్వాత ఎందుకు పెట్టుకున్నావు అని అనొచ్చు నేను. సో రియల్గా జడ్జ్మెంట్ అంటే, రియల్ జడ్జ్మెంట్ ఏంటి, ఇద్దరిది తప్పే. అప్పుడు ఇద్దరు ఇవ్వాలి కావాలి, నువ్వెదగాలి నీ లోపల, నేనే ఎదగాల్సి వస్తుంది, లేదా ఇద్దరిది కరెక్టే. అర్థమవుతుంది లేదు? ఇది సృష్టి దశ, మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది లేకుంటే చాలా ఇబ్బంది పడతారు, ఈ తప్పు ఒప్పు చక్రంలోనే ఇరుక్కొని వస్తారు, కష్ట సుఖాలు వస్తూ పోతూనే ఉంటాయి. మిమ్మల్ని బానిస చేస్తే కానీ మీరు అధిపతి రచనా గలరు. అర్థమైంది లేదా? సో దట్స్ వై ప్రజెంట్ లైఫ్ షుడ్ బికమ్ స్టాండర్డ్, ఒక ఆదర్శం. ఒక ఆదర్శంగా ఉండాలి మీ ప్రజెంట్ జీవితం. ఎలా ఉండాలంటే ఏది చేసినా తప్పు అనే ఫీలింగ్ రావద్దు, ఒప్పు అనే ఫీలింగ్ కూడా రాకూడదు. రాకూడదు అంటే ఏదైనా మిమ్మల్ని ఎవరైనా తిట్టినా మీరేం చేయాలి, వాడికి తప్పనొద్దు, ఇద్దరి తప్పే అనుకోవాలి. సాధన చేసి కరెక్ట్ అనాలిసిస్ చేసి నేను చెప్పిన కన్క్లూజన్కి రావాలి. ఎట్లా ఇద్దరు తప్పు అంటే వాడి తలరాతలో ఉంది నా తప్పు. సపోజ్ మామూలుగా ఇప్పుడు ఈమెను కొట్టాను, తప్పేవాడి మామూలుగా. సో నాదే తప్పు మామూలుగా. నేనేమంటానంటే ప్రాపంచికమైన వ్యక్తి, నాకు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, కానీ కొద్ది గొప్ప జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ప్రకారం ఏమంటాను, నాది తప్పు కాదు అంటాను. ఎందుకు? నా జీవితం నా చేతిలో ఉందా? ఈమె జీవితం ఈ చేతిలో ఉందా? మనందరి జీవితాలు మన చేతిలో ఉన్నాయా? ఎవరు నడిపిస్తున్నారు మనందరినీ? బ్రహ్మ విష్ణుమేశ్వరుడు అవునా, శివాగ్నిలేంది. సో కాబట్టి నడిపించేది ఎవరు? నా లోపలికి వచ్చి కొట్రా అన్నాడు, ఈమె లోపలికి కొట్టించుకోరా అన్నాడు. తప్పేవాడు ఇక్కడ డైరెక్టర్ది తప్పు, యాక్టర్లది ఏ తప్పలేదు. ఒకవేళ అలా ఆలోచించు, ఎందుకంటే మనం వెదవలం కదా, మన లైఫ్ మన చేతిలో ఉందా. సో క్రెడిట్ గోస్ టు, ఆ డెబిట్ అయినా క్రెడిట్ అయినా మొత్తం పరమాత్మకే, మనకు రాదు. ఇది కూడా ఒక సాధనే, గిల్టీ ఫీలింగ్ నుంచి బయటికి రావడంలో భాగంగా ఇది కూడా ఒక సాధనే. అంత పరమాత్మ నడిపిస్తున్నాడని అలా సాధన అనుకుంటుంటే ఇక మీకే ఉండదు. కానీ అంతా అనుకోవాలి, మీరు అలా అన్నారు, మంచి జరిగితే నేనే చేశా, చెడు జరిగితే పరమాత్మ చేయదు, దొంగ బుద్ధి పనిచేయ. ఇక్కడ టోటల్ పరమాత్మకే ఇచ్చేయాలి, క్రెడిట్ అయినా డెబిట్ అయినా మనం అలా చేయం. నేను చేశా సంకల్పం గుర్తుకుంటా. కొందరైతే మా దేవుందండి నిమిత్తం మాత్రం అంటుంటారు, పైకి లోపల మాత్రం నేనే చేశా. మనసావాచ కర్మన నేను చేశాను ఫీలింగ్ ఉండకూడదు. అంత పరమాత్మ నేను నడిపిస్తున్నాడు, అది మంచి అయినా చెడైనా అంత ఆయనే చేస్తున్నాడు. అప్పుడు నీకేమో గిల్టీ ఫీలింగ్ ఉంటుందా? నిజంగా భావనలో ఉంటా, అంత ఆయనే నడిపిస్తున్నాడు. సో తప్పలేదు. లేదు, జ్ఞానం ఎక్కువైంది, ఇప్పుడు మళ్ళీ కొట్టాను, ఇప్పుడు తప్పేవాడు. న్యూ ఎనర్జీలోకి వచ్చారు, ఇద్దరిది తప్పే అంట. ఎందుకు? మన జీవితాలు ఎలా నడుస్తున్నాయి? దేని మీద బేస్ అయి ఉన్నాయి? దీని మీద బేస్ అయి ఉన్నాయి. అవునా, తలరాతను మార్చేంత సీన్ మీకు లేదు కదా. మీరే సృష్టి చేశారు అనుకుంటున్నారు, కానీ ఆ తలరాతను ఇంకా మార్చేంత టాలెంట్ లేనప్పుడు మీరేమంటారు? తలరాతకు బానిసలం అంటారు మీరు. అవునా, సో అప్పుడు ఏం జరుగుతుంది? ఆమె తలరాతలో కొట్టించుకోవాలని ఉండాలి. తప్పేవాడు ఇక్కడ నోరు మూసుకొని తలరాత మార్చుకో, నీ తలరాతలో పచ్చాలు కొట్టాలి ఉంది, రేపు ఇంకా దెబ్బలు పడతాయి, మార్చుకో అంటారు. తెలుస్తే నా తలరాతలో పచ్చాలు కొట్టించుకోవాలను, నాకు కొట్టించుకోవడమే కొట్టడమే కదా, టెన్షన్ ఏముంది, బాగాలేదు, బాధ అంటే ఆమెకి. సో ఇప్పుడు మారాల్సింది ఎవరు? నేను కూడా మారాలి, ఎందుకు కొట్టించుకోవడం, ఎందుకు తలనొప్పి, కానీ చెప్తున్నాను. సో అల్టిమేట్గా తలరాత ప్రకారమే జరుగుతుంది అన్నప్పుడు యూ కాంట్ బ్లేమ్ అదర్స్, యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ లైక్ పత్రి సార్ ఏం చెప్పాడు, యూ క్రియేటర్ ఓన్ రియాలిటీ అన్నాడు. అది ఎక్కడ జరుగుతుంది? తలరాత ప్రకారమే జరుగుతుంది. అది తెలుసుకుని తలరాత డిలీట్ చేయడం ఎట్లా తెలుసుకోవాలి, అర్థమైంది కదా? క్రియేషన్ క్లియర్ అర్థమవుతుందా లేదా? అయితే టోటల్ బాహ్య దృష్టిలో ఉండండి, అంత పరమాత్మని నడిపిస్తున్నాడు, లేదా గ్రహాలు నడిపిస్తున్నాయి. ఇక మీ చేతిలో ఏమీ లేదు, జస్ట్ సరెండర్ ఫీలింగ్ లాగా ఉండి కష్టసుఖాన్ని అనుభవించండి, కథ ముక్తి వచ్చేస్తుంది, టోటల్ సరెండర్ అయిపోవాలి. కానీ మీరు గారు ఇవ్వాలి, ఎక్కువ వాళ్ళు ఎక్కడ అవుతారు, అహంకారాలు ఎక్కువైపోయాడు నేనే కాబట్టి మీకు ఇది పనిచేస్తుంది. ఐఆమ్ ది క్రియేటర్ అని బాధ్యత తీసుకుంటుంది. యు ఆర్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్, తప్పు ఒప్పు ప్రోగ్రామ్, దట్స్ వై ఇవంతా జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ రాయాలి. కొత్త ప్రోగ్రామ్ రాయాలి అంటే మీరు మెయిన్ గిల్టీ అయినా తప్పైనా ఒప్పైనా రావడానికి కారణం మీ లోపల తప్పు ఒప్పు లిస్ట్ ఉండడం వల్ల. యాక్చువల్గా దెర్ ఇస్ నో తప్పు, దెర్ ఇస్ నో ఒప్పు. డైరెక్టర్ స్థాయిలో తప్పు ఒప్పు ఉందా? లేదుగా. అలాగే గత జన్మ యాంగిల్లో చూసినా తప్పు ఒప్పు లేదు, పీకిస్తున్నాం ఇంకేముంది, టెన్షన్ లేదు. సో ఫుల్ స్టాప్ పెట్టచ్చు, పెట్టేసి కొత్త సాఫ్ట్వేర్ కనుక్కోవాలి. ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి? గత జన్మలకు ఆదర్శంగా కనపడాలి. అర్థమైంది? ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి? సపోజ్ నేను తిడతాను, తిట్టంగా నువ్వు సాధన ఏం చేయాలి, లోపలికి వెళ్ళి ప్రతిసారి చెప్పినట్టు ఆయన క్రియేటర్ని బాధ్యత తీసుకొని ఆ తర్వాత చెరుపుకోవాలి, ఆనందానికి ఆనంద స్థితికి రావాలి. వచ్చిందనుకో, అప్పుడు తిట్టిన నన్ను నా పట్ల నీకు ఏ భావన ఉంటుంది? అరే నీ తిట్టు వల్లనే నేను దైవం దగ్గర చేరారా, థ్యాంక్ యూ రా బాబు అంటాను. అందుకే ప్రతిసారి కొట్టినా సంతోషపడేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే కొట్టు ద్వారా ఎదుగుతాం కాబట్టి. అర్థమైంది లేదా? అలా సో మీరు తిట్టినప్పుడు బయట నుంచి నెగిటివ్ వచ్చినా అలానే పాజిటివ్ వచ్చినా అలాగనే పొంగకుండా కుంగకుండా లోపలికి వెళ్ళి దైవం దగ్గరికి చేరారనుకో, అప్పుడు మీకు చెడు పట్ల మంచి పట్ల ఏ భావన ఉంటుంది? చెడు కూడా దివ్యమైందే, మంచి కూడా దివ్యమైందే, ఇదంతా దివ్యమైన గుణాలే, ఇది అంతా దివ్యమైన ఆటనే అనిపిస్తుందా లేదా? ఎప్పుడైతే ఈ ప్రజెంట్ లైఫ్ ఒక ఆదర్శంగా తయారవుతుందో, అంటే ఒక కొత్త సాఫ్ట్వేర్ కనుక్కుంటారో, ఆటోమేటిక్గా పాస్ట్ డిలీట్ అయిపోతుంది, గత కర్మలన్నీ డిలీట్ అయిపోతాయి. ఎందుకు? మీ భావన ఏంటి? తప్పు చేస్తే పాపము, పాపం వల్ల రోగాలు. కానీ ఇప్పుడు తప్పు చేస్తే ఏమొస్తుంది? దైవం వచ్చాడు. తప్పు చేస్తే ఆనందం వచ్చింది, ఇదే డ్రో. తప్పు చేస్తే బాధ రావాలి, గిల్టీ ఫీలింగ్ రావాలి, కానీ ఆనందం వచ్చింది అనుకో. తప్పు ద్వారా కూడా ఆనందంగా దగ్గర చేరారనుకో, మీ గత జన్మలన్నీ రెడీగా వెయిట్ చేస్తున్నాయి, లోపల చూస్తున్నాయి, ఇదేంటారు బాబు తప్పు చేస్తే కూడా ఆనందం స్థితి చేరొచ్చా అంటే మా భావన ఇక్కడ లోపమా, మేము తప్పనిసరిగా అర్థం చేసుకోవడమే ప్రాబ్లమా అని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, ఆటోమేటిక్గా అనుభవంలో ఉన్న మీ గత జన్మలు కూడా అర్థం చేసుకుంటాయి, చేసుకొని అవి కూడా ఆటోమేటిక్గా ఇవాల్వ్ అవుతాయి. అన్నం ఉడికిందా లేదా ఎన్ని మెతుకులు చూడాలి, రెండు మూడు సరిపోతాయిగా. అలాగే మీరు ఇలా కొన్ని విషయంలో శారీరకంగా మానసికంగా కొన్ని నేను చెప్పిన సాధన చేసి కొత్త వర్జన్ కనుక్కోవాలి, టోటల్ న్యూ డైమెన్షన్. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అంతవరకు కర్మ నుంచి బయటికి రాలేరు. దిస్ ఈజ్ జ్ఞానాగ్ని, ధ్యానాగ్ని కాదు. ధ్యానాగ్ని ద్వారా కేవలం కలయిక జరుగుతుంది, ఆత్మ పరమాత్మ యొక్క కలయిక జీవత్వం. కానీ జ్ఞానం పుట్టదు, కేవలం శక్తే పుడుతుంది. ఆ శక్తి వల్ల కర్మలు దగ్ధంగా పూర్తిగా జ్ఞానాగ్ని వల్లనే కర్మలు దగ్ధమవుతాయి. ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే పాస్ట్ అంతా డిలీట్ అయిపోవాలి, అలాంటి జ్ఞానాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు ల్యాండ్ ఫోన్ ఉందా? ఉంది, సరే ఉందా సంగతి పక్కన. టైప్ రైటర్ ఉందా? టైప్ రైటర్ తెలుసా నీకు? అంటే మీ కాలంలో ఉన్నాయి, మేము మా అప్పుడు ఉండే, ఇప్పుడు తగ్గిపోయినాయిగా. సో టైప్ రైటర్ ఉందా? ఎవరి ఇంట్లో టైప్ రైటర్ కనబడుతుందా? కీబోర్డ్ వేరే, టైప్ రైటర్ కాదు అది. ఈ చిట్టా అటాటి ఇదిగా అది లేదు కదా, లేదుగా. ఎందుకు దానికి సంబంధించిన జ్ఞానం ఇప్పుడు మీ లోపల ఉందా? టైప్ రైటర్ ఎట్లా నొక్కాలి, ఎలా ఎట్లా రిబ్బన్ మార్చాలి మీకు తెలుసా? గుర్తుందా? ఒకప్పుడు టైప్ రైటర్ చేసిన వాళ్లే, కానీ ఇప్పుడు గుర్తుందా? వై, ఎందుకు యూజ్ చేయట్లే? ఎప్పుడైతే అప్డేటెడ్ వర్జన్ వస్తుందో ఆటోమేటిక్గా పాతది అవుట్డేట్ అయిపోతుంది. ఆ అప్డేటెడ్ వర్జన్ ఎట్లా ఉండాలి? గతానికి టోటల్ భిన్నంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి. అంతే, అదే కదా, అదే కదా అప్డేటెడ్ వర్జన్ అంటే. అవునా? ఎప్పుడైతే కంప్యూటర్ వచ్చిందో అప్పుడే, అంతవరకు మనము టైప్ రైటర్ను ఉపయోగించాం. కంప్యూటర్ రాగానే వదిలేసి, అవునా కదా, వదిలేయలే, అక్కడ ఉంది. అయినా కానీ దాని గురించి ఆలోచించ పట్టించుకోవట్లే, కొన్ని రోజుల తర్వాత బయటపడేస్తారు. ఆ ఆలోచనలు ఉన్నాయా? ఆ జ్ఞానం ఉందా మీ లోపల? లేదు. బికాజ్ మీరు హయ్యర్ వర్జన్ కనుక్కున్నారు కాబట్టి దానికి సంబంధించిన గతం అంతా డిలీట్ అయిపోయిందా లేదా వేసారు. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు అనారోగ్యం ఉంది, ఇప్పటికి ఈ ప్రాబ్లం ఉంది. దీనికి మామూలుగా ఏదైనా ఏ ప్రాబ్లం అనారోగ్యం వచ్చినా డాక్టర్కి వెళ్ళాలి, మందులు వాడే తగ్గుతుంది, కొన్ని తగ్గవు. ఇది మీ ప్రోగ్రామింగ్. అవునా? సపోజ్ మీరు నేను చెప్పినట్టు చేసి ఇప్పుడు ఈమె పాపాలు పుణ్యాలు కర్మలు ఏదో సాధన చేస్తుంది, చేసి తగ్గించుకొని సూపర్గా నడిచింది అనుకో, ఏ ట్యాబ్లెట్ వాడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఏ గురువు మీద, నా మీద కూడా ఆధారపడకుండా కేవలం లోపలికే వెళ్ళింది అనుకో, స్వామి ఇండిపెండెంట్ అవుతుందా డిపెండ్ అవుతుందా? కొత్త సాఫ్ట్వేర్ కనుకుందా లేదా? సో నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తావు? ట్యాబ్లెట్ వాడతావా, గురువు దగ్గరికి వెళ్తావా, లోపల గురువు దగ్గరికి? ఎందుకంటే ఇది ఈజీ, సింపుల్. వాటి అట్టాలకి వెళ్ళాలంటే గంట సేపు లైన్లో నిలబడాలి. ఆయన ఎంత ఫేమస్ ఉన్నా తెలీదు, ఓ పది అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎన్ని కష్టాలు, ట్యాబ్లెట్ వాడాలి, డబ్బులు ఖర్చు, ఎన్ని ఉన్నాయి. ఇదేం అవసరం లేదు, ఇలా కూర్చుంటాం లోపల అనుకుంటాం. నిజానికి సాధ్యమైతే కష్టమే కావచ్చు, నొప్పి వస్తుంది కావచ్చు, కానీ మనకు మనం తగ్గించుకోగలిగితే నెక్స్ట్ టైం ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? అప్డేటెడ్ వర్జన్ యూజ్ చేస్తావా ఓల్డ్ వర్జన్? అప్డేట్ అయ్యి యూజ్ చేస్తావు కదా, మళ్ళీ ఇంకోసారి వస్తావు. సో ఎప్పుడైతే అప్డేట్ వర్జన్ యూజ్ చేస్తావో అప్పుడు ఏమైతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు వాడని ఆలోచనలు ఉంటాయా ఉండవా? మాయమైపోతాయి లేదా? బికాజ్ నువ్వు ఇలా లోపలికి వెళ్తున్నావు, తగ్గుతున్నావు. ఇట్లా ఏ ప్రాబ్లం అయినా తగ్గుతుంది. ఎగ్జాంపుల్ ఒక మూడు నాలుగు తగ్గి పది, నువ్వు అన్ని రోగాలు నేనైనా తెచ్చుకోలేదు కదా, ఈ ఆర్థరైటిస్ నేను తెచ్చుకోలేదు, కానీ నువ్వు తగ్గింది అనుకో, అయిపోయాయి కాన్ఫిడెన్స్. నాకు కూడా ఏదైనా తగ్గుతుందని కొన్ని నేను తగ్గించుకున్నాను, కొన్ని మా శిష్యులకు చెప్పాను వాళ్ళు తగ్గించుకున్నారు. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా అందరు తగ్గించుకుంటారు, యా ఇది పోయి ఇది అంతే ఏం లేదు అనిపిస్తుంది. అవునా కదా? సో అప్పుడు దానికి సంబంధించిన గతం ఉంటుందా, దానికి సంబంధించిన పాపం ఉంటుందా? దీనికే పాపం అంట కట్టారు కదా, గత జన్మ పీకారు కాబట్టి రోగం అన్నారు. మరి ఇప్పుడు ఏది తగ్గింది కదా, తగ్గినప్పుడు గత పాపం ఉంటుందా? మరి పాపం ఉంటే అనుభవించారు కదా, అనుభవించబట్టి తగ్గింది కదా, అది అనుభవించింది కావచ్చు తగ్గింది కదా. అంటే పాపం లేదు, పుణ్యం లేదు, ఏం లేదు, ఎంతో నాటకమే, నేను అధ్యయనంలోనే పాప పుణ్యాలు అనుకున్నాను అని ఎప్పుడైతే ఈ కన్క్లూజన్, ఈ జ్ఞానం అనేది కొడుతుందో, ఈ జ్ఞానం అనే అగ్నిలో దానికి సంబంధించిన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అంటే అలాంటి రోగాలకు సంబంధించిన కర్మలు. ఇట్లా ప్రతి ఫీలింగ్, అసూయ కానీ, దేశ కానీ, పగ కానీ, ఏదన్నా మీరు వాటి ద్వారా పరమాత్మ ఆత్మ దగ్గర చేరాలి. అసూయరంగా రారు, అసూయ అని కూర్చొని దాన్ని అనుభవిస్తూ తీసుకెళ్లి నీ లోపల దైవం ఉన్నాడు అనుకుందాను, అలా నేను చెప్పినట్టు అనుభవించండి, చూడండి ఏం జరుగుతుంది. ఆనందం వచ్చింది అనుకో, అయిపోయి అసూయ చెడ్డదంటారా మీరు? అన్నింటిలో దేవుడు తాగినట్టారు బాబు అంటారు, అవునా కదా? ఇష్టం పెరుగుతుంది చెడు పట్ల, ఆ నొప్పుల పట్ల. డెలివరీ టైంలో అనుకుంటారు, ఏవో చచ్చినాం కదా పిల్లల్ని కానీ, అలా 10 మంది 15 కన్నవాళ్ళు ఉన్నారు మా ఊర్లో, ఈజీగా కనిపిస్తున్నారు, పనులు చేసుకుంటే రింగ్ అన్న వెళ్ళిపోయి కన్నవాళ్ళు నొప్పులు లేకుండా. అంటే వాళ్ళకి తెలుస్తుంది అంట ఎట్లా ఉండాలనేది, ఎలా ఉంటే ఈజీ డెలివరీ అవుతాయని, మీరు దాంట్లో వెళ్తూ ఉంటే అర్థమైంది కదా. సో మీరు ఒక హయ్యర్ వర్జన్ కనుక్కోవాలి. దిస్ లైఫ్ షుడ్ బికమ్ స్టాండర్డ్, ఒక ఆదర్శం. ఈ జన్మ, గత జన్మలని వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు నువ్వు పిలిచి కలుపుకుంటావా లోపల అని. ఎవరికి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ఆ దరిద్ర స్థితి దాటేశారు మీరు, అయిపోయింది. నేను ఒక ఊర్లో క్లాస్ చెప్పినప్పుడు సార్, ఆ మాస్టర్ వచ్చాడు సార్, 4 లెమ్మన్నాడు సార్, దయచేసి తప్పండి, క్షమించండి సార్, గత జన్మలని ఓ పెద్ద జపం దా చేయాలి గంటసేపు. చేతేంద్ర అంటే అక్కడికి దరిద్రం కఠినం అయితేనే ఉంది, ఇంకా పోవట్లేదు. ఆహా, ఓహో, ఏం చెప్పారు సార్, క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం లేదా, అయితే 4 లేవాల్సిన అవసరం లేదా, అబ్బా అబ్బా అయితే బాగుంది సార్, అబ్బాబా వింటేనే జ్ఞానం అగ్ని పుట్టించింది బాబు. ఇక రేపు చేశాక రిజల్ట్ రాని ఇక రెచ్చిపోతా అంటుంది, ఇంకో ఇలా ఉంటుంది జ్ఞానానికి అజ్ఞానం. మళ్ళీ ఇది చెప్పింది ఎవరో కాదు, మాస్టర్ ఏం వాళ్ళు ఆయనకు అదే నాలెడ్జ్, ఎవరెంత డీపర్కి వెళ్తే అది చెప్పగలుగుతారు, తప్పని కాదు, వాడికి అంతే తెలుసా చెప్పాడు. కానీ ఇది హయ్యర్గా ఉందా లేదా, నా ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఉందా లేదా, పీకేం పీకించుకున్నాం, పీకేం పీ ఇక్కడ ఎవరికి తప్పు, కొద్దిగా తగ్గిందా లేదు గిడ్డి మీద, నాది ఎట్లా తప్పు, నీది కూడా తప్పే, పో 50% నా తప్పు నీది, పో నీ లోపలికి వెళ్ళిపో అంటాను నేను. నీ లోపలికి వెళ్ళిన తర్వాత మార్చుకున్నావు అనుకోని, తర్వాత కొట్టించుకోవాలని తీసేసాను కొన్ని, కొట్టగలుగుతానా? ఇక నా మీద ఎందుకు దృష్టి, భర్త మీద ఎందుకు దృష్టి, నువ్వు మార్చుకో తర్వాత అయిపోయాయి, సీన్ మారిపోతుంది. ఎట్లా మార్చుకోవాలనేది ఇంకా డీపర్గా చెప్తాను, వస్తాయి ఒక్కొక్కటప్పుడు, అర్థమైంది కదా. క్లియర్గా మానసికంగా అనాలిసిస్ ఇట్లా చేయాలి, నేను లోపల నువ్వు తప్పు చేసావు అంటుంది అనగా, మైండ్ ఈజ్ నథింగ్ బట్ చిన్న పాప అయిపోవాలి కొన్ని, మీరు తల్లి ఆమె పాప అయిపోయి కౌన్సిలింగ్ చేయాలి మైండ్కి, మైండ్ కౌన్సిలింగ్ చేసి క్లియర్గా చెప్పాలి, ఇంకో ఇది తప్పు, ఇది ఒప్పు మామూలుగా, కానీ తప్పు ఎలా అవుతుంది, అంతకుముందు జన్మలో ఇలా చేశాం, ఆ తర్వాతలు ఉన్నది కాబట్టి చేసాం, తర్వాత ఎందుకు రాసుకుని వచ్చా పీకాలని, అంటే అంతకుముందు పీకించుకున్నా అని ఇట్లా దానికి అనాలిసిస్ చేసి, కాబట్టి కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ ఇద్దరిది తప్పే, కాబట్టి నా లోపలికి వెళ్ళి నేను డిలీట్ చేస్తే చాలు, వాడికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, 100% ఫిఫ్టీ ఫీలింగ్ అవసరం లేదు. ఇట్లా మీరు అనాలిసిస్ చేసుకొని లోపలికి వెళ్ళి ఉన్నారా, మనసులోకే పరమాత్మ ప్రత్యక్షం వచ్చేస్తాడు అంతే, ఉండలేడు, బికాజ్ మీరు స్వచ్ఛమైపోయారు, చిన్నపిల్లవాళ్ళు అయిపోయారు, గిల్టీ ఫీలింగే లేదు, తప్పు ఫీలింగ్ లేదు, ఒప్పు ఫీలింగ్ లేదు, స్వచ్ఛంగా చిన్నపిల్లల ఆగైపోతారు మీరు, రియల్గా రెగ్యులర్గా మీరు సాధన చేస్తే కంటిన్యూస్గా. అందుకే ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, ఎన్నో పాపాలు చేస్తాను నేను, మీరు అనుకునే పాపాలు సూపర్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఇదేంద్ర బాబు పాపం చేసే రిజల్ట్ ఫస్ట్ అయితే మెంటల్ ఎక్కిపోయింది, ఫస్ట్ భయం అయింది, లోపల సోల్ చెప్పింది నువ్వు పాపం చేయరా చూడరా ఎట్లా రిజల్ట్ వస్తుందని. ఏంటే నువ్వు పాపం చేసినావు, ఆల్రెడీ పాపంతో చస్తాను, ఈ దీనివల్ల రోగాలు, ఇప్పుడు ఈ పాపం చేయమంటున్నావు, కారణం ఆ పాపం నేను చెప్పినట్టు చేయను, అది రిస్క్ తీసుకో, ఒకటి చేసి చూడాలి, చేసేస్తే సూపర్ రిజల్ట్ వచ్చింది అప్పుడు ఒక ప్రాబ్లం క్లియర్ కాదు. పూర్ణి అమ్మ ఇంత ఘోరమైన పని చేస్తే ఇంత బ్యూటిఫుల్ రిజల్టా, ఘోరమైన పని చెప్పలేదు నేను, అంత ఘోరమైన పని చేసి సూపర్ రిజల్ట్ వచ్చి అమ్మని అమ్మ, అదే ప్రాబ్లము పనిలో లేదు, భావన చంపాడు కానీ కర్మంటలే అర్జునుడికి. ఎందుకు భావన ఏంటి, లోక కళ్యాణం కోసం చేస్తున్నాను, రాగద్వేషాలకు అతీతంగా ఉండి చేస్తున్నాను, దైవంతో ఉండి చేస్తున్నావు కాబట్టి కర్మలు అంటావు, నీకు దివ్యము అంతా దివ్యమే అని తెలుసుకోవడంలో భాగంగా చేస్తున్నావు కాబట్టి కర్మలు అంటావు, అర్థమైంది లేదు. సో గత జన్మలు క్లియర్గా ఉందా, ఉందా గత జన్మలు, నేను అడిగాను గత జన్మలు నేను ఏం చూసేది ఏంటి, ఎందుకంటే అందరికంటే గొప్ప జ్ఞానం చెప్తున్నాను కదా, ఇంతకు నేను ఎవరినో అయ్యి ఉంటా గత జన్మ, కొద్దిగా అహంకారం వచ్చేస్తుంది కదా, నేను ఎవరో చూపించేసేవారు ప్లీజ్ ప్లీజ్ అని అడిగాను. పోబే నొరుముసుకో, నీకెందుకు గత జన్మలు అవసరం లేదు, ఏదో అవసరం లేదు, నీ గత జన్మలు చూపించాలంటే కొన్ని వేలేళ్ళు పడుతుంది మళ్ళీ చూడాలంటే డీటెయిల్డ్గా, అవసరమా? ఎవరిని చూసినా నా గత జన్మ అనుకో అని వచ్చేస్తుంది లోపల, అయిపోయా సింపుల్ కలుగుతుంది లోపల, కలుపుకోవడం అంటే ఇక అండర్స్టాండింగ్ దివ్యం అనుకోవడము, ఎంత దాని పట్ల దివ్యమైన భావన ఏర్పడుతుంటే అంత కలిసిపోతుంది మన లోపల. అర్థమైంది లేదా? ఓకేనా? సో ఇట్లా మీరు ఈ సాధన చేసి రాగద్వేషాలకు తప్పోపులకు మంచి చెడుగులకు త్రిగుణాలకు అతీతంగా చేరితే సూపర్గా ఈ జన్మ ఆఖరి జన్మ డెఫినెట్గా అవుతుంది. అది సాధ్యమే, ఇది పెద్ద కష్టమేం కాదు. కనీసం మానసిక స్థాయిలో అయినా చేయండి. ప్రతి థాట్లో డెఫినెట్గా ఈ జన్మ మనం ఆఖరి జన్మ చేసుకోవడం కాదు, కొత్త ప్రపంచాన్ని తీసుకొద్దాం. మన టార్గెట్ ఏదో ముక్తి పొందిపోవడం కాదు, సత్యయుగం తీసుకొద్దాము. ఆ సత్యయుగంలో మంచి వాళ్ళు ఉండరు, చెడ్డవాళ్ళు ఉండరు, తటస్థంగా ఉండేవాళ్ళు ఉండరు. ఎవరుంటారు? స్వచ్ఛమైన వాళ్ళు ఉంటారు. మూడు గుణాలు సమపాళ్ళలో ఉన్నాడు వాళ్ళు, మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కాదు, స్వచ్ఛమైన ప్రపంచం వస్తుంది. ఓకేనా? రైట్, బాయ్, మళ్ళీ కలుద్దాం.
ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ dharmam.com వెబ్సైట్ dharmam.com ఆర్ డౌన్లోడ్ ధర్మం ఆండ్రాయిడ్ యాప్ dharmam. Bye.